స్నేహితులారా, ఉదయ వేళ శుభోదయం మీకు. ఇది శ్రేష్ఠమైన ఉదయం. ఇక్కడ ఉండటం మంచిది. నేను ఉదయం బ్రతికి ఉండి సంఘ సభ వారితో తిరిగి ఇక్కడ ఉండినందుకు నేను ఆనందిస్తున్నాను. అలాంటి కొద్ది సమయంలో అనేకమైనవి జరిగినవి. ఆ మహోన్నతమైన న్యాయస్థానం యొద్ద జవాబిచ్చుటకు ఏ సమయంలో మనం పిలువబడదామో మనకు తెలియదు. కాని మనము ఏ సమయమైనా సంసిద్ధంగా ఉండవలసి ఉన్నది కనుక మనము సమాధానము కలిగి ఉంటాము. నేను ఈ విధముగా చెప్పినట్లుగా నేనెంతో ఆనందంగా ఉన్నాను. నేను ఇక్కడ ఆదివారం రాత్రి ఉండి ప్రజలతో మాట్లాడుచూ ఉంటేనే నేను ఆదివారం రాత్రి బోధించాను. ఆదివారం రాత్రి వర్తమానాన్ని బట్టి ఆనందించామని నన్ను పిలిచి నాతో చెప్పిన సహోదరు రాబర్సన్, ఇంకా మొదలుగుల వారు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారికి. మనము అన్ని కలిగి ఉన్నామను వర్తమానము నుండి. వర్తమానం అది. కొన్నిసార్లు నేను మాట్లాడతానని నేను తలంచను. అలా వచ్చేసి సహోదరు నెవిల్ వైపు చూశాను. అతని గొంతుక పెద్ద ఖందరీగా అరుపులే ఉన్నది. నేను అనుకున్నాను, అయ్యో బలహీనైన సహోదరుడు, ఈ రాత్రి తప్పక అతను నన్ను పిలిచినట్లయితే నేను సహాయం చేస్తాను, లేదా నేను చేయగలిగినంతా చేస్తాను. కారణం, నీవు గొంతుగా బొంగురు పోయినప్పుడు, అలసిపోయినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఉదయం నీవు ఎంతో భారంగా బోధ చేశావు కాబట్టి ఆదివారం రాత్రి అతనికై లేక అతని బదులు మాట్లాడినాను. కనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ప్రార్థన కొరకై అనేకమైన విన్నపాలు వారు తెలియచేశారు కాబట్టి వాటిని మొదట మనము జ్ఞాపకముంచుకుందాము. అన్న విన్నపాలు ఇప్పుడు తలలు వంచుకుందాము. మా యొక్క పరలోకపు తండ్రి, మా హృదయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తూ మా హృదయమందరి విన్నపములు పరిశుద్ధ సమాజంలో తెలియచేస్తూ నీ సమాజములలో మేము ప్రవేశింపవలనని రాయబడి ఉండెను. ఈ ఉదయానవి మాకు చాలా ఉన్నది, అనేకమై ఉన్నది. నీ దగ్గర తెచ్చుటకు వాటిని ఎలాగ చెప్పవలను మాకు తెలియదు. అయితే అవి నీకు తెలుసు. ఇంకా చెప్పలేనివి అందులో అనేకములున్నవి, అవి కూడా నీకు తెలుసును. కాబట్టి గతించిన ఆదివారం సహోదరు షెపర్డ్ వారి యొక్క బిడ్డల కొరకు ఎలాగు చేశామో అలాగూ మేము మా నిండు హృదయముతో చేస్తాము. అక్కడ పరిశుద్ధాత్మ తెలియజేశాడు ఆమెకి పోలియో లేదని, ఆమె బాగుపడుతుందని. నీ దగ్గర నుండి మేమది విన్నప్పుడు అది ఎంతటి సంతృప్తి కలిగించినదో మాకు. ఈ రోగముల కొరకైన విన్నపాలు, నిరాధారులైన గృహములు, వారి ప్రేమించు వారి కొరకు చెప్పబడిన అన్ని విన్నపాల కొరకు నీవి విన్నపములు దయచేయమని తండ్రి ఈ ఉదయం అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకముంచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. నా ప్రార్థన ఇక్కడ ప్రజల ప్రార్థనను కలిపి అర్పించుచు యేసుక్రీస్తు నామమున పంపుచున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించండి. ఆమేన్. నా కొరకై ప్రార్థించిన మీ అందరి ప్రార్థన కొరకై మీ ఒక్కొక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్కడ క్రింద తీరాన నాకు చిన్న ప్రేలుడు సంభవించినది. మీకు తెలుసు కదా, సాతానుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. అతను అది చేయలేకపోయాడు. దేవుడు నాకది జరగనివ్వలేదు. ఎందుకు? అదంతా అయిపోయే వరకు అతను అది చేయలేడు. దేవుడు అది పూర్తి చేసినప్పుడు నేను ఇక సంసిద్ధమే. అయితే అక్కడ ఉన్నటువంటి నా మంచి స్నేహితుడు సహోదరుడు, అది కేవలము దేవునికి కనికరమే, లేదా అతను ఇక్కడే కనబడేవాడు. ఇక్కడ నుండి కాదు, సుమారు 5-6 టన్నుల పరిలోడు అది. అది ఆ విధంగా నా ముఖానికి దగ్గరగా వచ్చినది. నన్ను ఏ కొద్దిగా కూడా గాయము చేయలేదు. చూశారా, నా ముఖం పైన కొద్దిగా గీచుకుపోయినది. అయితే ఇప్పుడు అదంతా పోయినది, ఒక చిన్న మచ్చ మిగిలింది తప్ప. కాబట్టి సహోదరి, సహోదరుడు డౌకు, సహోదరు ధవన్ కు, మిగతా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నా టెలిఫోన్ లోని సంభాషణ గ్రహించి కొద్ది గుంపుగా కూడి నా కొరకే ప్రార్థన చేశారు. అది నీకొకటి చేస్తున్నది. ఇది మీకు తెలుసా, మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే తరువాత ఒకరు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారని నీవు ఎరిగితే నీకది అవసరమైనప్పుడు దానికి భావం అది ఎంతో అని. అనేక మంది మీలో పిలవరు లేక ఏది చేయరు, అయితే అలాగే చేస్తారు. దాని అర్థం అది మనకెంతో అని భావం. అహేతుచితని అది నన్ను గాయం చేయలేకపోయినది. నేను ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు అనుమతి అనుగ్రహించాడు కాబట్టి నేనెంతో కృతజ్ఞుడను. సరే, ఇప్పుడు ఈ చిన్నపిల్లలను ప్రతిష్ఠ చేయక ముందు కొన్ని ప్రకటనలు నా యొద్ద ఉన్నవి. ఈ రాత్రి మందిరంలో కూటమి ఉన్నది. ఇక్కడ మందిరానికి వచ్చి మీరందరూ ఇక్కడ నేరుగా కూటానికి రండి. కనుక రహదారి పైన ఉన్నటువంటి అక్కడ ఉన్న సహోదరు నడల్కై ఈ రాత్రి నేను మాట్లాడబోతున్నాను. మనలో ఒకరు సందర్శక సహోదరులు. ఆ తర్వాత నేను తిరిగి వచ్చిన వెంటనే నాకు మరో రాత్రి ఉన్నట్లయితే నేను సహోదరు జూని జాక్సన్ యుద్దకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ సహోదరుడు సెలెస్ బగ్ యుద్ద ఒక్క రాత్రి అతనికి బాకీ పడి ఉన్నాము. కనుక అతని చూడటానికి మేము అక్కడికి వెళ్లాలనుకుంటున్నాము. అక్కడ ఒటికాలో ఉన్నటువంటి సహోదరుడు ఈ రాత్రులలో ఉంటాడు. ఈ వారంలో విస్కన్సిన్ లోని గ్రీన్ బే యొద్దకు నేను వెళ్తున్నాను. మీకు తెలిసినట్లుగా అది ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ వారి యొక్క ప్రాంతీయ మహాసభల యొద్దకు. రాబోతున్న ఆదివారము అక్కడ ఉన్న ఉన్నత పాఠశాల యొద్ద ఉంటాను. పోయినసారి నే ఉన్న దగ్గర ఆ ఉన్నత పాఠశాల రంగస్థలం పేరు నేను మర్చిపోయాను. ఏంటది? మాథర్? స్టీఫెన్ మాథర్. అవునా, మంచిది. ఉన్నత పాఠశాల రంగస్థలము. ఆ తర్వాత సోమవారం ఎక్కడైతే షికాగోలో గతకాల మినిస్టరీల అసోసియేషన్ పరిచారకుల సహవాసం కొడుకులు నేను చర్చించబడ్డాను, అక్కడ మహాసభలో నేను ఉంటాను. అక్కడ తంగాన్యికా వెళ్తున్న సహోదరు జోసెఫ్ బోస్ కు వెడ్కోలు ఇవ్వటానికి ఆ స్థలంలో ఉంటాము. ఆ తంగాన్యికా అని అతడు పిలుస్తున్నా అనుకుంటున్నాను. అక్కడ నుండి కెనియా, డర్బన్, అక్కడికి రాబోతున్న నా కుటుంబాలకు ఏర్పాట్లు చూడటానికి, మరియు ఆఫ్రికా, దక్షిణాఫ్రికాకు. తర్వాత ఈ కుటాల నిమిత్తము మమ్మలను ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోమని మేము కోరుతున్నాము. తర్వాత మేము తిరిగి వచ్చి ఉత్తర కెరోలైనాకు వెళ్లక మునుపు మరొక రోజు మందిరంలో ఉండటకు నాకు సమయం ఉంటుందో లేదో నాకు తెలియదు. మరలా అక్కడి నుండి దక్షిణ కెరోలైనాకు, అక్కడి నుండి సరాసరి కౌ ప్యాలెస్, సౌత్ గేట్ లోని లాస్ ఏంజలస్ కు, అక్కడి మిస్టర్ మేత్రబాయ్ అతను చూడటానికి వెళ్లాలని. అక్కడే తుపాకీ ప్రియులే గొట్టపు మూతను తయారు చేసేది. తుపాకీ ప్రియులు గొట్టపు మూత ముందుకు వెళ్ళటకు బదులు అది వెనక్కి నెడుతుంది. ఉపరితలం ఎక్కువగా నెట్టుటకు అతను చేయలేదు. అది పాత తుపాకీ. నే అతనికి పంపాను. అతను దాన్ని మరమ్మతు చేసి కొత్త రకపు తుపాకీగా తయారు చేశాడు. అందులో ప్రేలే మూత షెల్ నేను పెట్టాను కాల్చటానికి. 50 గజముల తుపాకీని అది పేల్చి ఆ విధంగా నా చేతిలో కరిగిపోయినది. తుపాకీ గొట్టం 50 గజాలకు వెళ్లిపోయినది. అడ్డుగడియ నేరుగా వెనుకనున్న జింక గుహ యొద్దకు వెళ్లిపోయినది. నా వెనుక 30-40 గజాలు మందుగుండు ముక్కలు ముక్కలైపోయి చెట్ల తాటలను చీల్చేసినవి. కాబట్టి అది నా కనులకు అతి సమీపంగా జరిగినదే. ఒక్క అంగుళం అలా అయిపోయినది. ఆ తుపాకీ పేలకుడని 69 పౌండ్లు ఒత్తిడి ఉంటున్నది. కనుక మీరు ఊహించవచ్చు అది చేయటానికి ఎంత కావలసి ఉన్నదో. జ్ఞాపకముంచుకోండి, అది ఆ విధంగా పేలిపోయినట్లయితే అది నా తలను, నా భుజాలను కూడా పేల్చివేయగలదు. చూశారా? అయితే ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు. అది ఏ విధంగా కూడా నాకు హాని చేయలేదు. ముఖం పైన కొద్దిగా గిచ్చుకుపోయినది. ఆ చిన్న ప్రేళ్ల ముక్కలు నా కంటికి కొంచెం క్రిందగా వెళ్లిపోయినవి. దృష్టికి గిరిన కనిపించినది. ప్రేళ్ల ముక్కలు వెట్టివెళ్లినవో నా దృష్టికి అవి ముట్టలేదు, నా కంటికి ముట్టలేదు. పెద్ద ముక్కల్లో ఒకటి పురిను తాకి కంటి ప్రక్కగా వెళ్లిపోయినది, కానీ ఆ కనుగుడ్డును ముట్టలేదు. కొద్ది కాలం క్రితమే మీకు జ్ఞాపకముందా నేను మీకు చెప్పిన్నాను, ఇది ఆయన గదిలో నన్ను కలుసుకుని భయపడవద్దు, అప్పుచేయి మెరుగుని యేసుక్రీస్తు వారి సన్నిధి నిరంతరము నీతో ఉండును అని ఆయన చెప్పాడు. కాబట్టి అది రుజువైనది. అది ఆయనే. లోయిస్విల్లో నా కనులు చూచినటువంటి వైద్యుడు ఇక్కడ ఉన్న మన స్నేహితుడైన సామ్ అడియార్ కు తిరిగి వ్రాశాడు. నేను ఒక మాత్రం చెప్పగలను, ఆ ఉదయం ఆయన దాసుని కాపాడుకొరకై ప్రభు అక్కడే కూర్చుని ఉన్నాడు. లేనట్లయితే అతనికి చివరకు తల కూడా ఉండేది కాదు, మొండె మిగిలేది. కాబట్టి నాయుడులో ఆయన ఎంతో దయాళుడై ఉన్నాడు. అది నేను హర్షిస్తున్నాను. అది నన్ను ఇంకొద్దిగా సమీపస్తునిగా చేస్తున్నది. అది నన్ను అన్ని వేళల్లో కొంత వ్యత్యాసాన్ని చేకూరుస్తున్నది. ఆ తర్వాత దాని తర్వాత 2-3 రోజుల తర్వాత కెనడాలోని నాకు కూటమిని ఏర్పాటు చేసి ఉండగా నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఇది అసలు ఎరుగినటువంటి ఒక మనిషి నన్ను వెనుకకు పిలిచి కూటమిని వాయిదా వేయమన్నాడు. తుషారా, ఆ సంగతి ఆ విధంగా జరిగిపోతే నేను రహదారి పైన ఉండేది వాడను. అవునా? కనుక తిరిగి కెనడా వారి యొక్క కూటమును నేను తీసుకోవాల్సి ఉన్నది. అది జూలై ఆఖరి వారంలో. తర్వాత నేను ఆ డాసన్ క్రీక్ కు, తర్వాత ఆర్చోరిస్ కి, అలస్కాకు ప్రభుచిత్తమైతే ఈ ఏక కూటమిలో ఏ ఒక్కదానికి కూడా నేను వెళ్ళటానికి నడిపింపు లేదు. నాకు ఎండాకాలం అంత ఇక్కడే కూర్చోవాలని నేను అనుకుంటాం లేదు. ప్రజలు ప్రతి చోట మరణిస్తున్నప్పుడు అది ఏదైనప్పటికీ, అది ఏ స్థలమైనప్పటికీ విత్తనములు నేను చల్లవలసి ఉంటున్నది. అవి మొలకెత్తకపోతే ఆకాశ పక్షులు వాటిని తీసుకుంటే అది ఏదైనా నేను విత్తనాలు విత్తవలను. ఎందుచేతనగా ఆయన విత్తడానికి నాకొకటి ఇచ్చిన్నాడు. కాబట్టి ఎలాగైనా నేను విత్తనాన్ని విత్తబోతున్నాను. అనేక మంది క్రైస్తవ విశ్వాసంలోకి చిన్న పిల్లలకు బాప్తిసం అని చెప్తున్నారు. మంచిది, అది సరే. నీవది చేస్తే అది నీకే సంబంధించినది. కారణం వారికి నిజంగా బాప్తిసం ఇచ్చట్లేదు, వారి పైన నీళ్లు చిరకరిస్తున్నారు. నాకైతే బైబిల్ ఏమి చేయమని చెప్పినదో దానితో నేను నిలబడతాను, ఇష్టపడతాను. అందుచేత వాక్యం ఏమని చెప్తే అది ఏమని చెప్పినో నేనది చేయగలుగుతాను. బైబిల్లో ఏ స్థలంలో నేనది చూడలేదు. పాత నిబంధనలో చిన్న మగబిడ్డలను శరీర సున్నతి కొరకై వారు వారి బిడ్డలను తీసుకుని వచ్చారు. తల్లి శుద్ధీకరించు అర్పణను అర్పించలేదు. రెండు పావురు పిల్లలు గాని గొర్రె పిల్లలు గాని అర్పించారు వారు. ఈ యొక్క గొప్ప జ్ఞాపకార్థ ఈ ఉత్సవము కృత నిబంధనలో ఒకే చోట నేను కనుగొంటున్నాను. అది ప్రతిష్ట చేయుట. వారు చిన్నపిల్లలను యేసునందుకు తీసుకుని రాగా ఆయన వారిని హస్తాల్లోకి తీసుకుని వారిని ఆశీర్వదించాడు. ఆయన యొక్క దినమున అది తల్లిదండ్రులు చేసినది. మనమేమి చేయవలసి ఉన్నదో దానికి ఆయన జీవితమే ఆదర్శం. అవునా? ఒక మాదిరి కొరకై ఆయన ఇవి చేసి ఉండెను. వారు మన యొద్దకు చిన్న బిడ్డలను తీసుకుని వస్తారు. వారిని మనము దేవుని యొద్దకు పట్టుకుని ప్రతిష్ట ప్రార్థన చేస్తూ వారిపైకి దేవుని దీవెనలు అడుగుదాము. తల్లి తండ్రి వారి బిడ్డను దేవునికి అర్పణ చేయుచుండగా యేసుక్రీస్తు నామమున వారిని ప్రతిష్ట చేద్దాము. యేసుక్రీస్తు నామమున వారి బాప్తిసం పొందువారగినంత వరకు ఆయన చెప్పిన్నాడు. మనము మాట ద్వారా క్రియ ద్వారా మనమేమి చేసినప్పటికీ యేసుక్రీస్తు నామమునే చేయమని, కనుక అదే మనము చేయాలనుకుంటున్నది. ఇప్పుడు సహోదరి నెమ్మదిగా ఈ చిన్న పట్ట వాయిస్తూ ఉండగా సహోదరి వారిని లోపలికి తీసుకుని రండి అన్నున్నది. ఉన్నదా? ఇక్కడ చిన్న బిడ్డలను కలిగి ఉన్న తల్లులు తండ్రులు తమ బిడ్డలను ప్రభువుకు ప్రతిష్ట చేయువారుగా, ప్రతిష్ట చేయని వారు, తమ బిడ్డలను ప్రతిష్ట చేయని వారు. సభ, మేము నెమ్మదిగా పాడుతూ ఉండగా నేను చిన్న వారిని ప్రేమిస్తున్నాను. వారిలో ఒక ప్రత్యేకత ఉంటున్నది, అదెంతో మాధుర్యం.
I'm always afraid I'll break them under the What a sweet little thing. That little eye just looking around. He's so little. How old? 1 month old. Let's bow our heads. Heavenly Father, this young couple again walks up here and offer to you the results of her union of life you have given them to raise in the admonition of God. Bless this little Micah. God, I pray that you'll make him a man like Micah in the Bible.
Yes,
grant it, Father. Give to him the blessings of God. Bless his father and mother. And make him an inspiration here on earth, a great stepping stone for the cause of Christ. And now, hear us, Father. I present to you from the arms of the father and mother to the arms of God, little Micah Edwards, in Jesus Christ's name. Amen.
Amen.
The Lord bless you. Bless you, his father and mother, the ladies in the admonition of God. I'll be with you.
ఓ ఆ చిన్న బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో అందగాళ్లే. నేను చిన్న బిడ్డైన జోసెఫ్ ను ఇంటికి తెచ్చినప్పుడు నిజంగా నేను చూచిన వారిలో వికారమైన వాడు అతడు. అయితే అతని తల్లి నేను అనుకున్నాము అతడి బొమ్మ కనుక అలాగుంటుంది. చూశారా, మనం అలాగ తలస్తాము. మనకి సభ్యులు ఇక్కడ ఈ ఉదయం ఉండడు నేను ఆశ్చర్యపోతున్నాను. వసనాకి వంటి యొక్క విషమూలిక అందులో ఉన్నట్లుగా ఈ కన్ను ఉన్నది, కొద్దిగా కనుమబ్బు కలిగి చేస్తున్నది. అయితే సహోదరు నాష్ కుర్చీ అడిగినది, అతడు బాగున్నాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. వారు ఎక్కడ ఉన్నారా? అవును, అతడు ఇక్కడే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. సహోదరు నాష్, మంచిది. సహోదరి ఎడ్వర్డ్స్ ఇక్కడ ఉన్నదా? లేక చిన్న జబ్బు అమ్మాయిని కలిగి ఉన్నటువంటి సహోదరి షెపర్డ్ ఆమె ఇక్కడ బాగున్నదా? మంచిది. ఆ వార్తలు లేక ఆ వివరాలు నా వద్ద ఉన్నవి. సందర్శకులకు పట్టణంలోనికి ప్రజల యుద్ధకు వెళ్లి 10 నిమిషాల్లోగా నేను గదిలోకి పరుగులు తీశాను. ప్రార్థించాను. వారు చెప్పారు, బిడ్డకు పోలియో అని, చేతులు కాళ్ళు ముడుచుకుని పోయినవి అని చెప్పారు. నేను ప్రార్థించడానికి పరిగెత్తుకుని పోయి మందిరమైన తర్వాత నేను వస్తానని చెప్పమన్నాను. మందిరమైన తర్వాత నేను అక్కడ ఉంటానని తిరిగి పిలువమని, నన్ను పిలవాలనుకుంటే పిలువమని లోయిస్ కు చెప్పాను. నేను ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు పోలియో లేదు, ఆమె బాగున్నదని ఆత్మ నాతో చెప్పి ఉన్నాడు. మనమందరము ఇక్కడ సంఘం ప్రార్థించాం, అది అలాగే పోయినది. అవునమ్మా, ప్రభుకు స్తోత్రం. ప్రార్థన కార్యాలను మార్చివేస్తుంది. అతడు ఇక్కడ ఈ ఉదయం లేడు అని చెప్పబడినది. బావమరిది ఇక్కడ ఉన్నాడా? గత ఆదివారం నేను ఇక్కడ మాట్లాడాను. ఆదివారం ఆ వారం ఒక యవనస్తుడు కూర్చుని ఉన్నాడు. అతని వైపే నేను చూస్తూ ఉన్నాను. నేను అతని గురించి తెలుసుకోవాలి అని ఆలోచించాను. వచ్చి తెలుసుకున్నప్పటికీ అతడు నా పాఠశాల పాతకాలపు సహచరుడు జిమ్ పూల్ పుత్రుడని తెలిసినది. మేము చిన్న వయసు నుండి కలిసి పెరిగాము. ఆ సమయంలో నాకు జరిగిన తుపాకీ విపత్తు అతని వలనే జరిగినది. ఆ తర్వాత తానే నా స్నేహితుడైపోయాడు. క్రీస్తుల వద్దకు నేను అతన్ని నడిపించగలనని నేను నమ్ముతున్నాను. అతని తండ్రిని ఎంతగానో నేను ప్రయత్నం చేశాను. అతనిని చేయగలనని నేను నమ్ముతున్నాను. ఆ యవనస్తుని నడిపించగలనని నేను నిరీక్షిస్తున్నాను. నేను అతని వైపు చూశాను. అతను మంచి ఆత్మ స్పందన గలవానిగా, మంచి భావాలు కలిగిన వానిగా కనిపించాడు. అది ఏమని పిలవాలో ఇంకొకరికి ఈ వివరణ ఇవ్వలేను. క్రీస్తు యుద్ధకు ఆ అబ్బాయి నడిపించడానికి ఏమంత ఇబ్బంది కాదని నేను అనుకున్నాను. కాబట్టి అతనికై ప్రార్థిద్దాం. అవును, ఎవరైనా రోగముతో ఉన్నారా? ఎవరినైనా నేను తలస్తున్నాను. ఎలాగైతే వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. కొన్నిసార్లు నీ ఒక విన్నపం పంపినప్పుడు జ్ఞాపకముచ్చుకో. నేను అది పొందుకున్న వెంటనే నా భార్య ఇక్కడ ఒక చోట భవనంలో ఉండి ఆమెకు తెలుసని అనుకుంటున్నాను. నేను విన్నపం పొందుకున్న వెంటనే నేరుగా నా యొక్క గృహ గదిలోకి వెళ్లిపోయి నేను ఒకటి భావనగా పొందుకునే వరకు అక్కడే ఉంటాను. నేనది వదిలిపెట్టను. నిన్నటి దినాన కంటిలో ఉండి ఉన్నదంతా శామ్, డాక్టర్ శామ్ బయటకు తీసిన తర్వాత అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది అతనెంతో బాధ కలిగి చేసినది. అతను నా ముఖములకు తువాలు పెట్టి, నా ప్రాణ స్నేహితుల రక్తం నిన్ను చూడలేను అని అన్నాడు. నేను దానిలో తడిచిపోతూ ఉన్నాను తెలుసా, అతను అన్నాడు. నేనది చేయలేకున్నాను, ఆ పని చేయలేను అని అన్నాడు. చూశారా, కాబట్టి దాన్ని అతను బయటికి లాగాడు. తర్వాత రోజు అతను ఆసుపత్రిలో ఉండిపోయాడు. కనుక నేను అతని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేశాను. అతను బాగుండి బయటికి వచ్చాడు. తర్వాత రెండవ రోజు అతనికి భార్య, ఆమెలో జబ్బు ఏంటో వారికి తెలియలేదు. ఆమెకు పోలియో వస్తుందని తలంచింది. చూశారా? అవునా, ఆమె కొరకు ప్రార్థించాము. ఇంటి యొద్ద ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నది. కాబట్టి మేము గదిలోకి వెళ్లిపోయి మేము కార్యాలయంకి వెళ్లాము. తలుపు కలిపి లాగాము. అడిగాడు, సోదర బిల్, నేను ఒకటి నిన్ను అడగబోతున్నాను. నీవు నా కొరకు బెట్టి కొరకు ప్రార్థన చేస్తావా? నే అన్నాను, ప్రార్థిద్దాం. కాబట్టి ప్రభు దర్శనం చూయించిన వాడే అతడు. వైద్యశాల ఎక్కడ కట్టాలన్నది నీకు ఆ కథ జ్ఞాపకమున్నదా? మీరు ఎప్పుడైనా అనుమానించితే అక్కడికి వెళ్లి ఒకసారి అతను అడగండి. అవునా, ఉరికి ఎలాగ చెప్పు. ఇప్పుడే ఎవరైనా లోపలికి వస్తే నేను దాన్ని 10,000 మందికి చెప్తాను. అవునండి, చూస్తున్నారా? అతని వాస్తవమైన పేరు ఐజక్. అయితే వారు అతన్ని బిల్ అంటారు. పరిశుద్ధాత్మ ఏ తప్పు చేయడు, అది అక్షయమైనది. ఒకరంటారు, నేను 53 సంవత్సరాల నుండి నేను వేదిక వెనుక నిలబడుతున్నాను. ఆయన్ను నేను 10,000 విషయాలను చూశాను. నిన్న నేను దక్షిణ కిటికీలో ఉన్నాను, సరిగ్గా టెన్నెస్సీ సరిహద్దు. సహోదరు డాల్టన్ లో డాల్టన్ తో పడవలో కూర్చుని ఉన్నాను. ప్రభు అతని బిడ్డలందరినీ అతనికిచ్చాడు. ఉదయం ఇక్కడ అతడు బయలుదేరుట మీకు జ్ఞాపకమున్నదా? అతడు అన్నాడు, సహోదరు బ్రహం, అంచనా వేయట నీకు కష్టమే అని నేను ఊహిస్తున్నాను అని చెప్పాడు. ఓ సహోదర డాల్టన్, 10,000లో అలాంటివి 10,000 అని నేను చెప్పాను. అతను అడిగాడు, దాన్ని గురించి ఒక పుస్తకము రా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నేను చెప్పాను, ఓ సహోదర డాల్టన్, ఇక్కడున్న పడవకు అడ్డంగా పెట్టుట అవుతున్నది ఒక గ్రంథమాలిక. ప్రభు చేసినవి నేను చూచినవి అనేక స్కందక గ్రంథములు అవుతవి. ఏ ఒక్కసారి కూడా ఆయన అపజయ మెరుగలేదు. చూశారా? ఒక్కసారి కూడా, ప్రతిసారి ఖచ్చితమే. నేను చూస్తున్నాను, నేను పొరపాటు పడకున్నట్లయితే సహోదరు షేపర్ యొక్క బాలిక ఒక రకమైన నారింజ వంటి బట్టలు తొడుక్కుని ఉన్నది అది అనుకుంటున్నాను. గత ఉదయం ఆమె ప్రక్కన ఆగాను. ఆమె నడుచుకుంటూ వెళ్తున్నది. ఆమెను తీసుకుని వెళ్ళటకు ఆమె ఒకవేళ ఆ అమ్మాయి కాదేమో అనుకున్నాను. కాబట్టి నేను ఆమెను తీసుకుని వెళ్ళలేదు. కాబట్టి సహోదరి, ఆగినది నేనే. ఆమె సహోదరు షేపర్ యొక్క పాప అనుకున్నాను. నేను ఎక్కించుకుని వెళ్ళటకు బహుశా అతని కారు ఒకవేళ చనిపోయినదేమో అని అనుకున్నాను. నేను బెక్కీని తీసుకుని వచ్చుటకు మేము వెళ్తున్నాము. బహుశా ఆమె ఇంకో అమ్మాయేమో అని అనుకున్నాము. అయితే అతడు అక్కడ వారితో కూర్చుని ఉంటే నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి అది నిజంగా ఆ అమ్మాయి అని అనుకున్నాను అని నేను నమ్ముతున్నాను. కనుక అక్కడ లాగినది నేనే, తర్వాత వదిలివేసింది నేనే. ప్రతి ఒక్కరూ ప్రభుని యేసును ప్రేమిస్తున్నారా? ఓ అద్భుతం, అదెంతో మంచిది. సరస్సు కూడా. ఆమేన్. సరే సోదరు విలియట్, నీవు ఇక్కడ లోపల ఉండటం మాకు ఆనందం. నీవు చాలా అందంగా కనిపిస్తున్నావు కూడా. చాలా బాగా నిన్ను చూస్తున్నాను. మనిద్దరం ఒక విధంగా పరిచిన దగ్గర ఎద్దు మాంసపు రొటీను తినేవారు. అది గుప్పెల నిండా తీసుకున్నట్లయితే అది గుప్పెల నిండినగా తీసుకున్నట్లుగా ఉండేవాడును. ఆ రాత్రి సోదరు విలియట్స్ ను నిద్రించినప్పుడు నేను చూశాను. ఇది యథార్థం. అతడు భయంకరంగా కనిపించాడు. అయితే ఈ ఉదయం నీవు కొద్దిగా బాగుడిట్లో అనిపిస్తున్నావు. అందుకొరకే మేము దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. ఆమేన్. ఇప్పుడు నీవు రా అని దేవుడు చెప్పే వరకు దయ్యం మనల్ని చంపలేదు. అప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్నాం కదా సోదరు విలియ? అవును. అంతవరకు వాడి ప్రయత్నాలు వృధా. అంతే, ప్రభువైన యేసు మనకు సహాయము, మన యొక్క ఆశ్రయ దుర్గము. ఇక్కడ నేను ఈ ఉదయం ప్రసంగించడానికి 6 గంటలు ఉన్నట్లయితే నేను మాట్లాడతాను. చూశారా? మనం అది ప్రకటనలు చేయలేదు. ఎలాంటి టికెట్లు ఏమీ పంపలేదు. ఎందుచేతనగా నేను ఇక్కడ ఉండనని ముందుగానే ప్రకటించాను. కానీ సహోదరు నేవిల్ కు సహకరించడానికి కొద్దిగా మీతో సహవాసం చేసి మిమ్మల్ని చూడటానికి వచ్చాను. గత ఆదివారం రాత్రి సహోదరు రాయ్ రాబర్ట్సన్, అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు. అతడు ఇక్కడ ఉన్నాడో లేదో నేను సరిగా గుర్తించడం లేదు. అతను నన్ను పిలిచి వర్తమానం గురించి చెప్పాడు. ఒకరి నన్ను పిలిచి ఇలాగూ చెప్పాడు, సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించాడు అని నీవు చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అవును, ఆయన చేశాడు. ఆయన మనకు జీవమునిచ్చాడు, అది కొనటానికి ప్రయత్నించుటకు. ఆయన మనకు ప్రేమను ఇచ్చాడు, అది కొనుటకు ప్రయత్నించుట. ఆయన మనకు ఆనందాన్నిచ్చాడు, అది కొనటానికి ప్రయత్నం చేయుట. ఆయన మనకు సమాధానం ఇచ్చాడు, అది కొనటానికి ప్రయత్నం చేయుట. కొనుట అనేది ఎటువంటి బేరాలేమీ లేవు. చూశారా, కొనలేవు. ఆ తర్వాత నేను చెప్పాను, ఆయన మనకు మరణమిచ్చాడు. ఒకరిని పిలిచి ఇలాగన్నాడు, బోధకుడా, దాంతో నీవెక్కడికి వెళ్తావు, నేను ఆశ్చర్యపోతున్నానే అని అన్నాడు. ఓ, ఇక్కడ సహోదరు బ్రహం ఆ సమయంలో ముడివేసుకుని ఉన్నాడు అని అనుకున్నాను. బైబిల్ అలాగ చెప్పినట్లయితే కాదు. చూస్తున్నారా, బైబిల్ చెప్తున్నది ఆయన మనకు మరణము ఇచ్చినని. మరణముతో మనమేమి చేస్తాము? మరణము యుద్ధకు పౌలు వచ్చుచు ఏమి చెప్పి ఉన్నాడో తెలుసా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణం మనల్ని స్వాధీనపరచుకోలేదు, మనం దానిని స్వాధీనపరచుకుంటాము. అవునది నిజం, సమస్తము ఆయన మనకిచ్చున్నాడు. ఆ తర్వాత నేను ఉదాహరణ ఇచ్చాను, ఇశ్రాయేలు వాగ్దానముకి ఏ విధంగా సాగి వెళ్లినది. వారు ఏనాడు ఆ దేశాన్ని చూడలేదు, దాని గురించి వారికేమీ తెలియదు. అక్కడ ఒక దేశం ఉన్నదని, అది పాలు తినలు నిండియున్న దేశమని లేక ప్రదేశమని. అటు దేశముకి వాగ్దానాన్ని వారు కలిగి ఉన్నారు, వారు ఎప్పుడు కూడా అది చూడలేదు. ఎవరు ఎప్పుడు అక్కడికి వెళ్లి ఉండలేదు, లేక దాని గురించి ఏమీ వారికి తెలియదు. అయితే దాని గురించిన వాగ్దానం వారికి ఉన్నది. విశ్వాసము ద్వారా ఎడారి మార్గాన వారు యాత్ర చేశారు. సరిహద్దు రేఖ యుద్ధకు వారు చేరుకున్నప్పటికీ వారికి యుద్ధ వీరుడు ఉన్నాడు, యెహోషువను పేరు కలిగిన వాడు. దాని అర్థం యెహోవా రక్షకుడు. కాబట్టి అతని యుద్ధాలు దాటి వాగ్దాన భూమికి వెళ్లి అక్కడ దేశమున్నది రుజువును అతను తీసుకుని వచ్చాడు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను, అది శ్రేష్టమైన దేశము. ద్రాక్ష గెలలు గల ద్రాక్ష గెలను ఇద్దరు పట్టుకుని వచ్చారు. అది మంచి దేశము, అక్కడ వారు స్వాధీనం చేసుకోబోతున్న దేశము. దాని యొక్క రుజువును అతడు తెచ్చున్నాడు. ఇప్పుడు సంఘానికి అమర్థ్యమైన దేశమునకు మనము ప్రయాణం చేస్తున్నాము. ఎక్కడ మరణము లేదో, ఎక్కడ మరణించి తిరిగి లేచుట లేదో, ఆ దేశానికి మనం ప్రయాణం చేస్తున్నాము. మనము దండుపాలెములో మనకు ఘనమైన రక్షకుడు ఉన్నాడు, యేసు యెహోవా రక్షకుడు, ప్రియుడు. ఆయన మరణ యోద్ధాలను దాటాడు, మరో దేశమునకు వెనుదిరిగి వచ్చాడు. మరణము తర్వాత మనం బ్రతుకుతామని రుజువును తీసుకుని వచ్చాడు. ఆమేన్. కనుక ఇప్పుడు మరణం ఎక్కడా? ఆ తరువాత ఆయన మనకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనము మన వారసత్వానికి సంచి కరువు కలిగి ఉంటున్నాము. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆ అంశం మీద నేను మాట్లాడవాలని ఆశపడుతున్నాను. అయితే ఇప్పుడు నేను ఎంతో భావన కలిగి ఉన్నాను, అందుకని దానికి సంచి కరువు మనము కలిగి ఉంటున్నామని ఉన్నామని. ఒక దినమున పాపములో మనము నడిచాము, ఆయన నామములో మనం బాప్తిసం పొంది పునరుద్ధానములో ఆయనతో లేచిన తర్వాత తిరిగి మనము వెనుకకు వెళ్ళనవసరం లేదు. గమనిస్తున్నారా, మనం పాపము నుండి తిరిగి లేచాము, సమస్త మరణం నుండి లేచి ఖచ్చితంగా పునరుద్ధానములో ఉంటాము. చూస్తున్నారా, ఆయన ఇందులో విశ్వాసాన్ని బట్టి పాపం నుండి మనం తిరిగి లేచినట్లయితే పాపం యొక్క పేద కుప్ప డబ్బాల్లోకి ఎవరు వెళ్లాలని ఆశపడతారు? చూస్తున్నారా, మనం మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. చూస్తున్నారా, అదే సంచకరువు అంటే. ఆమేన్. అదే సంపూర్తి పునరుద్ధానం యొక్క సంచకరువు. మరణమంతా భౌతికంగా ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన మరణమును మనం జయించాము. ఎందుచేతనగా మన మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాము. ఒక దినమున ఎలీషాతో ఏలియా యొర్ధాను నది యొద్దకు వెళ్లి దాన్ని కొట్టాడు, అది చిలికైపోయినది, అతడు దాటిపోయాడు. ఇతడు రెండంతలతో తిరిగి వెనుకకు వచ్చాడు. మనము క్రీస్తుతో కలిసి యోర్ధాన్ని కొడితే మనకు ఒక భావం కలిగి ఉన్నాము మనం. అయితే మనము తిరిగి వచ్చినప్పుడు రెండంతలతో వచ్చేదాము. మనము నిత్య జీవుని కలిగి ఉన్నాము, పాపము నుండి పునరుద్ధానం నుండి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నీతిమంతులుగా ఉన్నాము. ఆ తర్వాత క్రీస్తుతో తిరిగి వచ్చినప్పుడు మనము తిరిగి భౌతిక పునరుద్ధానముతో కూడా వస్తాము. మనం ఎప్పుడో ఆత్మ పునరుద్ధానం పొంది ఉన్నాము, దాని యొక్క రెండంతలు మనం కలిగి ఉంటున్నాము. అన్ని వేళల్లో ఎలీషా ఏలియాలు సంఘానికి క్రీస్తుకు పొలకై ఉంటున్నారు. నేను దాన్ని ఆరంభించాలనుకుంటలేదు. అమ్మమ్మో, ఇక్కడ ఈ 6 గంటల వర్తమానం మనం ముందు అందుకోలేము. అవును సహోదరు నెవిల్, ఎముకపైన మాంసం అది ఇంకా అభిషేకమే. ఓ, మీరు ఆనందంగా లేరా? చూస్తున్నారా, అక్కడ ఇబ్బంది ఏమీ ఉండదు. మరణం శూన్యం, మనకది ఉన్నది, అది మనది. అది నన్ను స్వాధీనం చేసుకోలేదు, నేను దాన్ని స్వాధీనం చేసుకుంటాను. ఎలాగున్నా ఆయన ద్వారా, నన్నెవరైతే విజయశీలునిగా చేసానో ఆయన ద్వారా. ఎందుకనగా నేనెప్పుడో మరణమును జయించున్నాను. అది నేను ఎలాగ చేసి ఉంటేనే ఆయన ఎందు విశ్వాసం ద్వారా. చూశారా, మరణం పాపములోను అవిశ్వాసములను ఉన్నది. నేను అవిశ్వాసిని కాదు, నేను ఒక విశ్వాసిని. దాని నుండి లేచాను, పునరుద్ధరణయ్యాను. అది నాయక భౌతిక ఆత్మ సంబంధమైన ఇంకా అన్నిటికీ వర్తించని సంచకరువు, వర్తించిన సంచకరువు. అవునండి, మీకు అర్థమైందా? ఎవరైతే మరణమును, నరకమును, సమాధిని, వ్యాధిని, బాధను అన్నిటినీ జయించి విజయశీలుడయ్యాడో పట్టివాడైన యేసుక్రీస్తు ద్వారా మరణం మన స్వాధీనమందున్నది. మనం ఇప్పుడు ఆయనతో కూడా లేచి పరలోక స్థలంలో కూర్చున్నాం. ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసులో అన్ని మన పాదముల క్రింద ఉన్నవి. చిట్టు చివరికి భౌతిక పునరుద్ధానము మన పాదముల క్రింద ఉన్నది. కారణం, మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి. మీరు గ్రహిస్తున్నారా? అలాగైతే మీ చేతులు పైకెత్తండి. ఆమేన్. అది మంచిది. మీరు అర్థం చేసుకుంటే అదెంతో మంచిది. తుషారా, మీ మనసులో ఉంచండి. గమనిస్తున్నారా? మరణము నుండి జీవులోనికి మనము దాటి ఉన్నాము. భౌతికంగా, ఆత్మీయంగా, ప్రతి దానిలో, ప్రతి విషయంలో ఇప్పుడు అన్ని మనకు సంబంధించినవే. మనం పిచ్చి వాళ్ళమని ఇక్కడ లోకము చెప్పుచున్నది. ఆయనను లోకమంతా మనకు సంబంధించినది. దాన్ని ఏ విధంగా నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు? నేను అబ్రహాము గురించి చెప్పినట్లుగా గమనించండి, అతడు వాగ్దాన భూమిలో ఉన్నాడు. దానిని దేవుడు అతనికి ఇచ్చున్నాడు. లోతు దౌర్జన్య చట్ట వ్యతిరేకముగా కొంత తీసుకున్నాడు. అతడు అతని అన్న యొక్క కుమారుడు. మంచిది. ఆ దేశంలో ఉన్న సమస్తమును అబ్రహాముకు సంబంధించినదే. కనుక అతను యుద్ధం చేయవాడు కాదు. అతను ఎన్నడూ పోరాడలేదు. అతని యుద్ధ ఎటువంటి యుద్ధ యోధులు లేరు. అతని యుద్ధ కొందరు సేవకులున్నారు. అయితే అతనికి వాగ్దానమైన దానిని దయ్యం వచ్చి అతని యుద్ధ నుండి కొంత దొంగిలించినది. అతడు తన సేవకులకు ఆయుధాలు ధరింపచేసి తానొక ఆయుధము చెబునాడు. ఈ రాజుల గుంపులందరినీ ఏ విధముగా అతను జయించబోతున్నాడో అతనికి తెలియదు. కొంతమంది సేవకులను మాత్రమే అతనికి కలిగి ఉన్నాడు. అయితే అది ఎలాగూ చేయవలనో దేవుడు అతనికి చెప్పి ఉన్నాడు. అతడు తనకు తాను వేరుపరుచుకుని రాజులను సంహరించాడు. జయశీలి అయి తిరిగి వచ్చి ఉన్నాడు. ఎందుచేత? ఆ దేశంలో ఉన్నటువంటి సమస్తము తనదేనని దేవుని వాగ్దానంపై అతని విశ్వాసం పెట్టాడు. లోతు అందులో భాగం మాత్రమే. అవును, దేశంలో కొంత భాగం మాత్రమే. ఓ, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ అతడు మెల్కీసెదెకును కలిశాడు. రహదారి పైన వచ్చుచున్న అబ్రహామును నీవు చూడగట్టలేదా? అతడు యుద్ధ వీరుడని అతనికి తెలియదు. అయితే అప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు. అవునండి, వాగ్దానం చేసిన సాక్షాత్తు ఆయనను మెల్కీసెదెకు కలుసుకున్నాడు. వాగ్దానం చేసింది ఎవరో ఆ మెల్కీసెదెకు అతన్ని కలుసుకున్నాడు. ఆమోసు పుస్తకం నుండి ఇప్పుడు మనం చదువుదాము. ఈ ఉదయం నేను 6 గంటలకు కాదనుకుంటాను, నేను మాట్లాడనేమో అని అనుకుంటున్నాను. ఈ ఉదయం ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం అనుదాన్ని గురించి మాట్లాడబోతున్నాను. ప్రభుచితమైతే ఈ రాత్రి ఒత్తిడిని వదిలిపెట్టుట అనుదాన్ని గురించి మాట్లాడబోతున్నాను. ప్రభుచితమైతే నేను విమర్శకుడిగా తెలియబడ్డాను. అయితే నేను ఇబ్బందికరంగా ఉండను. ఏదైనా తప్పుడు దానికి తప్ప, చూశారా, నేను తప్పును విమర్శించవలసి ఉన్నది. మీరు గదిలో వివరణ పత్రికలు లేక వివరణ పట్టికలు త్రిప్పాలనుకున్నట్లయితే మంచిది. నేను ఇప్పుడు ఆమోసు 3వ అధ్యాయం చదువుతాను. అవును, ఆమోసు 3వ అధ్యాయము కొద్ది భాగం మాత్రమే. ఆమోసు 3. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గుర్చియు, ఆయన రప్పించిన కుటుంబం వారినందరినీ గుర్చియు, ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములోనూ మిమ్మను మాత్రమే నేను ఎరిగియున్నాను. గనుక మీరు చేసిన దోషక్రియలన్నింటిని బట్టి మిమ్మను శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమయూ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బబ్బ పెట్టునా? భూమి మీద ఒకడును ఎర్రపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమయూ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లిచ్చునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించను, భయపడినవాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞిచ్చున్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? ఆ ఉదయం సమరయ పట్టణానికి కొంచెం ఆవల కొండ మీద అతను నిలబడి అతని కన్నులు చికిలించి ఉన్నాడు. అచపలమైన అతని హస్తాలు అతని నెరసిన గడ్డాన్ని తిప్పుతూ ఉండుట నేను చూడగలుగుతున్నాను. వేడిమితో సూర్యుడు మండిపోతూ ఉన్నాడు. అతను చూడటానికి ఎంత ఆకర్షణీయంగా లేడు. నేటి నవనాగరికత సువార్తికులకు ఎంతో తేడాగా అతడు ఉన్నాడు. అతని వస్త్రాలు చిరిగి ఉన్నవి, చిందర బందరగా గడ్డము కనిపిస్తున్నది. సమరయ పట్టణాన్ని కిందికి చూస్తున్నాడు. అతడు చూస్తున్నప్పుడు తన కన్నులు చికిలించుకుంటున్నాడు. అతడు చూడటానికి అంతగా ఏమీ కనిపించట్లేదు, కానీ అతడు ఆ దేశం నిమిత్తమై యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువు సమరయ కొరకై ఎందుకు పంపి ఉండెనో, అందుకు ఈ రాబోతున్న కూటములకు నవనాగరిక సువార్తికులు ఎలాగుందరో అందుకు బహుశా అది చాలా వ్యత్యాసకరంగా ఉండవచ్చును. అలాంటి ఉజ్జీవ సభకు అతడేమి సరంజామా చెకుచ్చుకోలేదే, చెకుచ్చుకోలేదు. ఈ దినం అతడు అలాగే ఉండాలని మనం ఆశించినట్లు. అయితే జ్ఞాపకముచ్చుకోండి, అతడు నవనాగరికత కాలపు సువార్తికుడు కాదు సుమా. అతడు ఒక ప్రవక్త. అతడు నేటి నవనాగరిక సరంజామాను లెక్క చేయలేదు. అతడు యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు అన్నది కలిగి ఉన్నాడు. అతడు ఎలాగూ కనిపిస్తున్నాడా, ఏ రకపు వస్త్రములు ధరించున్నాడా అనేది అతడు లెక్క చేయట్లేదు. తన తల వెంట్రుకలు సరిగా దువ్వుకున్నాడా లేదా, ఎవరైనా అతను చూస్తారా చూడరా అనే దాన్ని అతను లెక్క చేయలేదు. ఇక్కడ అతడు ప్రభు యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అదే అతనికి సంపూర్ణ గురి. ప్రభు యొక్క వాక్యము తెచ్చుటే ఎవరితను? అవును, అది ప్రవక్త ఆమోసు. కరికువాడు, ఒంటరివాడు. అయితే అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అతను ఎరిగి ఉన్నాడు. అతడు ఏమి చేయుచున్నాడో అతను ఎరిగి ఉన్నాడు. అతడు వాక్యం యొక్క నిజ ప్రవక్త. అతడి పట్టణానికి వచ్చుటకు గల కారణమేదనగా వాక్యం అతనికి వచ్చినది. ప్రభు యొక్క వాక్యము ఒక నిజమైన సేవకుని ఎదుకు వచ్చినప్పుడు అతను తప్పక వెళ్లవలసి ఉంటున్నది. పరిస్థితులు ఇలాగున్నప్పటికీ, ఇబ్బందులు ఇలాగున్నప్పటికీ అతను తప్పక వెళ్లవలసి ఉంటున్నది. అతడు సిద్ధపడినా సిద్ధపడకపోయినా, అతడు ఆ విధముగా భావించినా భావించకపోయినా, అతడు వెళ్లాలనుకున్నా లేక వెళ్ళకపోయినా, వెళ్ళకూడదనుకున్నా, అది ఏమైనప్పటికీ అతడు తప్పక వెళ్లవలసి ఉన్నది. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానాన్ని అతడు తప్పక తీసుకుని వెళ్లవలసినదే. ఎందుకనగా బుద్ధిహీనతి కొరకు అతడు వెళ్ళడు, డబ్బు కొరకు అతడు వెళ్ళడు, పలుకుబడి కొరకు అతడు వెళ్ళడు, ఒక్క విషయము కొరకు ప్రభు నామాన్ని బట్టి మాత్రమే వెళ్తాడు. అతడు దైవ సేవా పరిచర్యను కలిగి ఉన్నాడు కాబట్టి, ప్రభు ద్వారా అతడు పంపబడ్డాడు కాబట్టి. అతడు దేవుని వాక్యం కలిగి ఉన్నాడు, ఎందుకంటే అతడు దేవుని వాక్యమును మోసుకుని పోపుచున్నాడు. అదే ప్రభు యొక్క నిజమైన ప్రవక్త. నా యొక్క పాఠ్యాంశము దేవుని నిజమైన ప్రవక్త యొక్క మార్గము. నిర్భయుడైన ఈ గొప్ప దైవజనుడు రెండవ యెరోబము కాలములో ప్రవచించుడెను. అతని గురించిన చరిత్ర భాగం నేను రాసుకుని నా ముందు ఉంచుకుని ఉన్నాను. అతని సువార్త పొలము యొక్క సుమారు 13 సంవత్సరములు అతను ప్రవచించాడు. రెండవ యరొబాము ఇశ్రాయేలుకు కొంతకాలము సమర్థుడైన చురుకైన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు అతడు అభివృద్ధిని కలుగు చేసిన వాడు. ఇశ్రాయేల్ అందరూ అభివృద్ధి చెందారు. అయితే అతడు ఒక పొరపాటు ఉన్నది. అతడు విగ్రహారాధకుడై ఉండెను. నేను ఇది ఒక విధంగా నిన్న చదువుతూ ఉన్నాను. ఈ రోజుకి అది సరిగ్గా సరిపోతుంది. ఒక మనుషుడు ఎంత తెలివిగలిగినప్పటికీ, అతడు ఎంత చేయగలిగినప్పటికీ, ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, అతడు దేవునికి దురస్తుడైపోయాడా? దేవునికి దురస్తుడుగా ఉన్నాడా? ఆయన వాక్యమునకు దురస్తుడైపోయి ఉన్నాడా? దేశానికి అతడు బాకీదారుడే అవుతాడు. ఈ దినానికి మనకు అది సరిపోతుందని నేను ఆశ్చర్యపోతున్నాను. ఒకరు టెలివిజన్ కూర్చొని అతడెంత తెలివైన వాడా అని చూచుకున్నాడు. తనకెంత బుర్ర ఉన్నది అని చూయించుకున్నాడు. యెహోవా సెలవుతున్నాడు అనేదే వారికి సంతృప్తి కలిగిస్తుందాయని నేను ఆశ్చర్యపోతున్నాను. అతడు తెలివైన వాడే మంచిది. ఇశ్రాయేలీయులు పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఆమె బోధకులు, ఆమె యాజకులు, ఇంకా ఆమె యొక్క ప్రభుత్వం అంతా ప్రభు వాక్యమును విడిచిపెట్టారు. ఇప్పుడు వారిని నమ్మరు, ప్రభు వాక్యముతో ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ఒక్కడి దృష్టికి సరైనదిగా కనబడే మార్గము కలదు, కాని తుదకది మరణానికి త్రోవ తీయను. వారెందుకు తప్పు చేశారు? లేదా సమస్త యాజకులంతా, వేల మంది బోధకులంతా, రాజులు, ఏలికలు, దేవుని ఆరాధన చేస్తున్నామని చెప్పుకునే వారంతా ఉండగా అయినా అందరూ తప్పే. వారు తప్పు చేస్తున్నామని ఒక మనిషి ఏ విధముగా అనుకునగలడు? అలాగైతే వారికి అభివృద్ధికి ఒక రాజు అవసరం లేకుండెను. వారికి అవసరమైనది ఒక ప్రవక్త. ఎందుచేతనగా ప్రభు యొక్క వాక్యము లేక ప్రభు వాక్య అనువాదము నిజమైన ప్రవక్త యొద్దకే వచ్చును. కొన్ని కొన్నిసార్లు అతని మార్గం ఏదో అప్పుడు నీవు చూడగలుగుతావు. అది చాలా కరుకైన మార్గము. యాజకులందరూ, బోధకులందరూ, దైవిక అనుభవం కలిగిన వారందరూ చిడి చివరికి ప్రభుత్వమే అతనికి వ్యతిరేకము. ఆయనను ప్రభు యొక్క వాక్యం ప్రవక్త యొద్దకే వచ్చును. అతని యొద్దకు మాత్రమే. వారు కలిగి ఉన్న బైబిల్ గ్రంథమే ఇతరులు కలిగి ఉన్నప్పటికీ అతనికి నిజమైన వాక్యం ఉన్నది. అయితే వాక్యము అతనికి, అతనికి వాక్యములదని దేవుడు రుజువు చేస్తాడు. వారి గొప్పమైన భవనాలున్నవి, మత పద్ధతులున్నవి, ప్రతి చోట బలిపిటములు మొదలైనవి వారు కట్టారు. అవి వారికి ఉన్నవి, అన్ని రకములైనవి వారికి ఉన్నవి. ఆయనను కోట్ల మైళ్ళు దేవుని వాక్యానికి వారు దూరంగా ఉన్నారు. ఆమోసు గ్రంథం నేను చదివిన ప్రకారంగా నేటి దినానికి చిత్రం సరిగ్గా సరిపోతున్నది. నీ వింటికి పోయిన తర్వాత తప్పక ఇది చదువు. ప్రభుత్వాంతా పూజారులందరూ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు. నేను ఇక్కడ కలిగి ఉన్న మరొక లేఖన భాగాన్ని చదవాలని ఆశపడుతున్నాను. వారు అది ఎక్కడ చేశారో నేను చూపించవలసి ఉంటున్నది. రెండవ అధ్యాయం 4వ వచనం చదువుదాము. ఒక్క
నిమిషం.
యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి ఆయన విధులను గైకొనకపోయేది. వారు వాక్యమును కలిగి ఉండేది, బైబిల్ను. అయితే అందులో చేరి అబద్ధములను చెప్పటి తెలియలేనిగా వారు తమ పితరులను అనుసరించిరి. కారణము చూస్తున్నారా? ఇప్పుడు వారు తప్పిదమును చేపట్టారు. కారణం వాక్యానికి వారు వారి స్వంత అనువాదమును భాష్యమును చెప్పారు. అది సరిపోతుందని నేను తలంచాను. వాక్యానికి అనేక మంది వారి స్వంత తలంపులను పెట్టాలనుకుంటున్నారు. మనము గందరగోళంలో పడిపోయాం. ఈ ప్రభక్త కలిగినటువంటి ఎంతటి దేవుని యొక్క గద్దింపు ఇది! సరే, ఆమోసు దేవుని యొక్క ప్రవక్త, ఒక నిజమైన ప్రవక్త. ఆమోసునకు చివరైన ఎప్పుడైనా చదివితే నిర్భయుడు దేవుని మనుషుని యొక్క సహస్యం అతడు అది ఎరిగి ఉంటారు. చిన్న ప్రవక్తల్లో అతడు కూడా లెక్కించబడ్డాడు. ఎందుచేతనగా అతడు ఎక్కువ కాలం జీవించలేదు. అయితే అతడు నిజముగా చెట్టు వేరిన గొడ్డలే పెట్టి ఉన్నాడు. ధైర్యశాలకు ప్రవక్తల్లో అతడు ఒకడు. అతడు అభిషేకించబడి వచ్చాడు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, దాంతో అతడు వచ్చాడు. అతడు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలుసును. ఎందుకనగా దేవుని వాక్యపు నిజ అనువాదము వారికి తెచ్చిన కొరకై దేవుని అభిషేకము అతని మీద ఉన్నది. ఆమోసు అడవి నుండి పల్లెటూరు నుండి వచ్చి మాయబబ్బు తలుకులతోనున్న నగరానికి అతడు వచ్చాడు. అంతక్రితము ఏనాడు అచ్చటకు అతడు లేడు. అలాంటి స్థలములో అతడు పల్లెటూరి పిల్లవాడు. అక్కడ అరణ్యంలో అడవుల్లో ఉండినవాడు. ఆ వెనుకల అక్కడ ప్రార్థనలు అతడు ఉండినప్పుడు దేవుడు అతని కలిసి ఈ తలుకు పిలుకులతో ఉన్న దేశం యొక్క దుష్టత్వాన్ని గురించి అతనికి తెలియజేశాడు. అతడు అందులో భాగమై ఉండెను. సమరయ దాని యొక్క రాజధాని, యెరోబాము పరిపాలనలో కాలంలో ఒక రాజధాని పట్టణము. ఆ దీవేళ కొండపైన శిఖరాన పాతదైన తన పల్లెటూరి ముతక బట్టలు ధరించుకుని అక్కడ నిలబడి ఉన్నాడు. బహుశా తన పాదములకు దుమ్ము ధూళితో నిండి ఉండవచ్చును. తన పాదాలు పాతదైన చిరిగిన ఆ వస్త్రాన్ని ధరించి రాత్రులు అక్కడే నిద్రపోయాడు. నాకు తెలియదు ఆ యొక్క దినాల్లో అతనికి స్నానపు తొట్లు ఉండబో లేవో నాకు తెలియదు. ఒకవేళ స్నానం చేసి కొద్ది దినాలు కావచ్చునేమో. అయితే అంతరంగ పురుషుని అదేం బాధ కలుగు చేయలేదు. నేటి దినమున బయట అనేకము ధరించుటవుతున్నది, లోన తగినన్ని లేవు. ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నామా లేదా, వెంట్రుకలు దువ్వుకున్నామా లేదా, బట్టలు మార్చుకున్నామా లేదా, వాటిని గురించి ఎంతో భద్రత తీసుకుంటాం. లోపల ఉన్నది ఇటుపోయినా ఎలాగున్నా భావభూయుక్తమైన అవ్యవస్థలు ధరించి మూఢ సిద్ధాంతాలతో మూఢ నమ్మకాలతో కంపు కొడుతున్న ఆత్మతో ఉండుటా ఎన్నడూ పరిశోధించుకునేది లేదు. వాక్యమనే ఉదకము చేత లోక కార్యకలాపాల నుండి వేరు చేయబడి అది కడుక్కునేది లేదు. ఆ తలుకు బిలుకులతో ఉన్న నగరాన్ని ఆ ఉదయం ఆ కొండపై నిలబడి చూస్తూ ఉన్నాడు. అతడేనాడు కలలోనైనా కనని నిండైన నవనాగరికత విషయాలు అందులో ఉన్నవి. ఇస్రాయేలు దాని అంతటి అంతస్తులో ఉన్నది. దాని చుట్టూనున్న దేశాలతో అది సంధి చేసుకుని ఉన్నది. ఎంతో ఆడంబరంగా ఉన్నది. హద్దులు తాకేలా స్త్రీలు వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. పరుషులు ఉల్లాసాలతో తొక్కిసలాడుతూ ఉన్నారు. పరుగుల పందేలు, ఒలింపిక్ ఆటలు, ప్రతిదీ సాగిపోతూనే ఉన్నది. అతడు తన కన్నులు మూసుకుని ఉన్నాడంటూ ఆశ్చర్యం లేదే. నగరం యొక్క ఆడంబరాన్ని గుర్చి కాదు సుమా. కొందరు యాత్రలు చేసేవారు. న్యూయార్క్, లాస్ ఏంజలస్ కు వచ్చు యాత్రికులు, సగం వస్త్రాలు ధరించిన స్త్రీలు, పాపముతో సాగిపోతున్న పరుషులు. కొద్ది రోజుల క్రితమే నా యొక్క స్నేహితులు కొందరు ఆ ఖ్యాతి కంచిన బైబిల్ కళాశాలకి కొద్దిగా కింద నుండి వచ్చుచూ ఉన్నారు. అక్కడే ఆ రహదారిలో జమ్ములో సగం భాగము బట్టలు ధరించిన బాలురు బాలికలు అక్కడ ఉన్నారు. మత్తు పానీయాలు త్రాగి భయంకరంగా ఉన్నారు. బహుశా కళాశాల విద్యార్థులు కావచ్చును. ఒగిసలాడుతున్నారు. క్రైస్తవులుగా పిలుచుకునే అనేక మంది అమెరికా వారి ఆకలి ఆవితముగా చెక్కల గింతలు పెట్టుకుని సాగిపోతున్నది. లాస్ ఏంజలిస్ లో వారి చూస్తే నేను లాస్ ఏంజలిస్ కు వచ్చు నేను వారి విమానంలో నుండి గమనించాను. క్రితం వారు అలా లేరు. లేక హాలీవుడ్ లేక ఫ్లోరిడా వారిని తాటి చెట్టు పైన ఇంధన లైట్ల వెలుతురులో ఉంటారు. వారి మొక్కులకు పౌడర్లు చల్లుకుని మేకపులతో సిద్ధమవుతారు. వారు చూచిన వాటిలో అది ఎక్కువ అలంకరంగా ఉన్నదని వారు అనుకుంటారు. అందంగా తల దువ్వుకుని బట్టలు ధరించి వీధుల్లోకి వెళ్తూ ఉంటారు. ఎంతో గట్టిగా బట్టలు భిగించుకుని వీధుల్లో కులుకుతూ నడుస్తూ నడుచుకు బయటకు ఎంతో రావాలనుకుంటారు. అది అద్భుతకరమైనదని వారు తలస్తారు. అయితే దేవుని చేత అభిషేకించబడిన ఆ ప్రవక్త యొక్క కన్నులు దాని ఆడంబరాన్ని బట్టి కన్నులు మూతబడలేదు. కొందరు యాత్రలు చేస్తున్న వారి కన్నుల వలె, కానీ దేవుని వల్ల దీవించబడినామని చెప్పుకుంటున్న ప్రజల యొక్క నైతిక చెడుగోచి అతని కన్నులు ఆడంబరాన్ని చూడవు. ఆడంబరాన్ని బట్టి అవి ముడతబడవు. అయితే అందుకు కారణం ప్రజల యొక్క చెడుగును బట్టి, అమర్యాదను బట్టి, దేవుని ప్రజలమని పిలువబడుతూ ఆ విధంగా నడుచును బట్టి. ఆశ్చర్యం లేదు, సింహము గర్జించను. భయపడిన వాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవచింపకుండా వాడెవడు అని చెప్పబడినందుకు ఆశ్చర్యం ఏమీ లేదు. కళ్ళును చెడుగును అతను చూశాడు. అది అతను చూస్తున్నాడు. అతను చూచినది అదే. అది అతనిని ఆకర్షించలేదు. అది అతని ఆత్మకు జబ్బును కలిగ చేసినది. ఎందుకని? అతడు ప్రవక్త కాబట్టి దేవుడు దేన్ని ఆశీర్వదించునో అతనికి తెలుసును. ఆశీర్వాదమునగా ఏదో అతనికి తెలుసును. ఆశీర్వాదముతో ప్రజలు ఎలాగుంటారో అతనికి తెలుసును. నైతిక క్షీణతకు నిజమైన ఆశీర్వాదాన్ని దయ్యము తన దినమున మార్చివేసినది. చక్కెర గింతలు పెట్టే కళ్ళకు మార్పు చెందిన ప్రజల ఆకలికి ఆశీర్వాదాన్ని దయ్యం మార్చివేసినది. అవి దేవుని యొక్క చిత్తము ద్వారాను, దేవుని యొక్క జీవన మార్గము ద్వారాను వచ్చునవి. ఈ రోజు కవి ఎంతో పొలికయ్యున్నవి. బోధకులు లోకపు పాపమును, భ్రష్టత్వాన్ని చూస్తూ, ప్రజలు వారి ఇష్టమొచ్చిన రీతిగా ఉండటం చూస్తూ, బోధకులు వేదిక నిలబడి వారిని దీవిస్తూ ఉంటారు. ఎందుకనగా వారు వారి సంఘ సభ్యులు కాబట్టి, వారి సంఘ శాఖకు చెందిన వారు కనుక. అది నా ఆత్మ అర్థము చేసుకున్న దానికంటే మిన్నైనది. దేవుడు మాట్లాడిగా ప్రవచనమొచ్చును. దేవుని యొక్క ఆత్మ నిజమైన ప్రవక్తను తాకితే అతడు వాక్యముతోనే కేక వేస్తాడు. నేను ఇబ్బంది కలిగించు వానిగా ఉండవలనే కాదు. అయితే ఎవరు నిశ్శబ్దంగా ఉండగలుగుతారు? క్రీస్తు దాసునని చెప్పుకుంటూ అలాంటివి చూస్తూ అలాగే నిలబడి ఉండగలడు? దానిని బయటకు చెప్పకుండా ఏ సంఘ శాఖ ఏమి చెప్తున్నది నాకు అనవసరం. ఏ సంఘం ఏమి చెప్పినా నాకు లెక్కలేదు. ఆ కొనము చేతని వారికి సంబంధించి నేను లేను. మొదటిగా వారు నిన్ను తన్నివేస్తారు. అయితే దేవుని వాక్యం మొదట వస్తున్నది. నీవు వర్తమానికుడవైతే చెప్పుడుకు నీకు ఒకటి ఉండవలసి ఉన్నది. మరి నీవు ఈ వాక్యానికి వ్యతిరేకముగా ఏదైనా చెప్పినట్లయితే నీవు దేవుని యొద్దు నుండి వచ్చిన వర్తమానికుడు కాదు. నీవు ఒక సంఘర్షక నిబంధనకు లేక ఒక సిద్ధాంతాలకు సంబంధించిన వర్తమానికుడు అవుతావు. అయితే దేవుని యొక్క వర్తమానికుడు దేవుని వాక్యము కలిగి ఉండవలసి ఉన్నది. ఏ ఉదయం మన యొక్క స్నేహితుడు మనం అతని వైపు చూచినప్పుడు అతడు దేవుని యొక్క వాక్యము కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా అతడు ప్రభు యొక్క నిజమైన ప్రవక్త కనుక. ఇప్పుడు దాని యొక్క అనువాదమును వారు కలిగి ఉన్నారని వారు తలస్తున్నారు. ఎందుకు కాకూడదు? చూడు, మేమేమి చేస్తున్నామో. ఇప్పుడు దీని విషయం అక్కడ కొండ శిఖరం పైన నిలబడి నగరాన్ని చూస్తున్నట్లుగా ఈ ఉదయం మనం అతన్ని చూస్తున్నాము. తల ఊపుకుంటూ చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళు మడుచుకుని ఉన్నాడు. చొక్కాయి చేతులు తీసుకుని ముఖానికి ఉన్న చెమడను దుమ్మును తుడుచుకుంటున్నాడు. అతని బట్టతల పైన తీవ్రమైన ఎండ ప్రకాశిస్తూ ఉన్నది. గడ్డం దిగజారి ఉన్నది. చేతులతో రుద్దుకుంటూ ఉన్నాడు. అతడు అలంకరణ చూడట్లేదు. అతడు పాపమును చూశాడు. అది అతన్ని ఆనందపడుతునిగా చేయలేదు. అది అతనికి జబ్బు కలుగ చేసినది. నేను ఇశ్రాయేలును చూడు, ఏ విధముగా నా దేశం పురోగతి చెందుతున్నదో అని అతను ఎందుకు చెప్పలేదు? అతడు నిజమైన ప్రవక్త ఉండి ఫలితాలు ఎరిగిన వాడై ఉండి అది ఏమి కాబోతున్నదో ఎరిగిన వాడై ఉండి అతడు ఎలాగూ చెప్పగలుగుతాడు? ఈ రోజు కూడా అతనితో కొండ మీద నిలబడదాం. అతడి క్రిందకు చూస్తుండగా అతడు క్రైస్తవులుగా పిలుచుకునే జెఫర్సన్విల్లోని ప్రజలను చూడనివ్వు. అమెరికా దేశంలో క్రైస్తవులుగా పిలుచుకునే ప్రజలను ఎక్కడైనా చూడనివ్వు. దేవుడు అభిషేకించిన అతని కళ్ళు మరలా ముడుచుకుంటాడు. అతని గడ్డాన్ని అతను తన చేతులతో నలుపుకుంటాడు. ఎందుకని? లోకము చూచే అలంకరణ అభివృద్ధి అతడు చూడడు. దేవుని యొద్ద నుండి దూరమైపోవుట అతడు చూస్తాడు. ప్రజల యొక్క నైతిక అధ్వాన స్థితిని అతడు చూస్తాడు. దేశము వెనుకబడిపోవుట అతడు చూస్తాడు. సంఘము కుళ్లిపోయిన స్థితిని అతడు చూస్తాడు. అతని కళ్ళు చిన్నవి చేసుకుని అందులోనికి వచ్చిన కంటే మరి అతడు ఇంకేమి చేయగలడు? కనుక అతడు ముక్కలు చేయగలడు, ముక్కల ముక్కలుగా చేయగలడు. అక్కడ పైన ఒక బిషప్ ను కలుసుకుని, నీవు దేవుని యొక్క ప్రవక్తవా? నీవేమి చెప్పాలో, నీవేమి చెప్పకూడదో మేము చెప్తాం అని అడిగినట్లయితే అతడు వింటాడనే నీవు అనుకుంటున్నావా? వచ్చి మా సంఘర్షకులు చేరు, నీ కూటాలకు మేము సహాయం చేస్తాం అని అతడు చెప్పినట్లయితే అతడు వింటాడనే నీవు అనుకుంటున్నావా? లేదు, అటువంటి మనిషిలో నుండి అది వచ్చునని నేను ఊహించలేను. లేదు, అతడు దేవుని వల్ల పంపబడినవాడు. వారి సహకారములు అతనికి అవసరం లేదు. అతడు దేవుని వాక్యాన్ని కలిగి ఉండెను. దేవుని అభిషేకమును, దేవుని నిర్ణయ సమయమును కలిగి ఉండెను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, దానితో అతడు వచ్చి ఉండెను. అతడే నిజమైన ప్రవక్త. ఆ విధముగా అతను ప్రయాణం చేస్తాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారని కాక ఇంకొక దానితో అతడు పయనించడు. ఈ ఆడంబరాలతో ఉన్న ఈ సమరయ్య, ఈ డప్పాలు కొట్టుకునే ఈ నగరం, విజయవంతులైన ఇశ్రాయేలు, నాజూకైన మెరుగుపెట్టబడిన బోధకులు, యాజకులు, ఈ గుర్తింపు లేని ఈ చిన్న వ్యక్తిని స్వీకరించగలుగుతారా? బహుశా అడవిలోని పేద కుటుంబం నుండి వచ్చినవాడేమో. అతని వ్యాకరణం బహు బలహీనంగా ఉండవచ్చునదేమో. బహుశా ఇంటిని విడిచిపెట్టి దేవుడి పిలుగుగా దేవుని గుర్చి ఆయన వాక్యమును గుర్చి పఠనము చేయడు కొరకై వెళ్లిపోయి ప్రవక్తయ్యున్నాడేమో. ప్రభు ఆ విధముగా అతన్ని పుట్టించాడు. కాలమునకు ఒక వర్తమానికుడుగా ప్రవక్తలు జన్మిస్తారు. దేవుడు అతన్ని ముందుగా ఆ కాలమును ఎరిగి పాపము నుండి బయటకు పిలుచుటకు ఆయన ప్రతినిధి అవుతాడు. అతి అంద చందాలతో ఉన్న ఆ పట్టణము అతని చెచ్చుకునగలదా? అతను చెప్పిన దానికి ఆ స్త్రీలు ఏ విధమైన స్పందన ఇచ్చి ఉంటారో అని నీవు అనుకుంటున్నావా? ఇచ్చుంటారని మీరు అనుకుంటున్నారా? అతని మాటను ఆ యాజకులు ఆలకించారని మీరు అనుకుంటున్నారా? లేదండి. ఏ సంస్థాపక సంఘం నుండి ఏలాంటి సిఫారసు పత్రము అతనికి లేదు. పరిశీలను పంపారు అని కాని, సద్దూకైలను పంపారు అని గాని అతను చెప్పలేడు. అతడు ఎలాంటి యోగ్యతా పత్రములు తీసుకుని వెళ్ళలేదు. ఏ వర్గం ప్రజల నుండి ఏ విధమైన సహవాస కార్డులు అతనికి లేవు. అతనికి మహాసభలు నిర్ణయించుటకు అతనికి మార్గం సరళం చేయవారు లేరు. అక్కడ పరిషేలు అందరూ కలిసి ఐక్య సహవాసం జరిపి సేవకుల ఉదయ వేళ పలహార ఏర్పాట్లు చేసి అతని వచ్చుచున్నాడని ఎరిగి సభలకు ఏర్పాటు చేయవారు ఎవ్వరూ లేరు. ఎందుకనగా వారికి అతడు అపరిచితుడు. అతని యొద్ద సహవాస పత్రం లేదు, యోగ్యతా పత్రం లేదు, మనుషుల యొద్ద నుండి ఎలాంటి సిఫారసు లేదు. అయితే అతనికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్నది ఉన్నది. అదే నిజ ప్రవక్తిక మార్గము. అతనికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్నది ఉన్నది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను అని ఉన్నట్లయితే ఇక్కడ మనిషి కల్పితమైన మన ఏర్పాట్లన్నిటికీ అది విచ్చేసమే. అదే అతనికి కావలసి ఉన్నది. అతడు ఈ దారిని వచ్చినట్లయితే అతడి సంఘము పేరుతో వస్తాడు. అతడు ఈ మార్గముని వచ్చినట్లయితే అతడు ప్రభు నామమును వచ్చును. కాబట్టి ఒక నిజమైన ప్రవక్త ఎల్లప్పుడూ కూడా ప్రభు నామమునే వచ్చును. అన్ని వేళల్లో కూడా అతడు ప్రభు నామమునే వచ్చును. అతడు సహవాస కార్డు చూయించలేడు. అయితే అతని యొద్ద దేవుని యొక్క వాక్యమున్నది. ప్రజల యొద్దకు అదే దేవుడు పంపి ఉన్నది. ప్రజలు వారికి వారు సంస్థాపకులుగా తయారు చేసుకుని ఉన్నారు. వారికి వర్గ విభేదములు గల గుంపులున్నవి. ఆ విధముగా ప్రజలు తయారైనది. అయితే ఆమోసుకొది లేదు. అతనికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అది మాత్రమే అతనికి కలిగి ఉన్నాడు. అదే అతనికి ఉన్నది. నేను ఈ విధంగా ఊహిస్తున్నాను, ఆ యాజకులు ఒక దేవేళ ఒక సబ్బాత్ ఉదయం చిన్న ప్రార్థనా కూటము ఏర్పాటు చేసుకున్నారు, ఒక చిన్న ప్రతిష్ట ఆరాధన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వెళ్లిపోయి ఘనుడైన మోషేను గుర్చి కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఒక దినాన ఉన్నటువంటి మరొక మహనీయుడు మరొక రోజున జీవించనని మాట్లాడారు. అయితే అవి ఇప్పుడు గతించినవి. మన కొత్త ప్రెసిడెంట్, మన కొత్త ప్రభుత్వము, మనకున్నదంతా ఆ విధముగా కొద్ది నిమిషాలు మాట్లాడి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఒక మనిషిడు వచ్చాడు, అది లెక్క చేయట్లేదు. అతని హోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు, దాంతో వచ్చుచున్నాడు. తుషారా, అదే ప్రవక్త యొక్క మార్గము. సహకారం లేదు, అతని ఎదుర్కొనేది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అది అతని ఎదిగి ఉన్నాడు. ప్రతిదీ తనకు వ్యతిరేకమని అతని ఎదిగి ఉన్నాడు. వారు తనను తృణీకరిస్తారని అతని ఎదిగి ఉన్నాడు. వారు అతని త్రోసివేస్తారు. అయితే అతని ప్రభు నమోన వచ్చుచున్నాడు. కల్వరి ఆయన ఎదుర్కోబోతున్నదని యేసుకు తెలుసు. అయితే ఆయన ప్రభు నమోన వచ్చున్నాడు. చూశారా, అదే నిజ ప్రవక్తిక మార్గము. దేశం నిమిత్తమై ప్రభు యొక్క వాక్యం అతని ఎదుకు వచ్చున్నది. అయితే నిజమైన ప్రభు వాక్యము ఆ ప్రజలకు పరదేశిగా ఉన్నది. ఆయనను వారది కలిగి ఉన్నారని వారు అనుకుంటున్నారు. ఇది చాలా లోతుగా పోయిందని నేను నిరీక్షిస్తున్నాను. వారు తలంచారు, వారు గొప్ప భక్తులని భక్తి గలవారని అనుకున్నారు. అయితే నిజమైన దేవుని వాక్యం వారికి పరాయిదిగా ఉన్నది. అదే ఈ రోజు ఉన్నటువంటి విధానము. నిజమైన దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అనేక మంది పెంతికోస్తు ప్రజలకు పరాయిదిగా ఉన్నది. తమకు తాముగా పరిశుద్ధులమని పిలుచుకునే అనేకులకు వాక్యం యొక్క నిజ అనువాదము, నిజమైన శ్రమలు శాపములు, నిజమైన దేవుని ఆశీర్వాదములు వారికి పరాయివిగా ఉంటున్నవి. సంఘ సభ్యులకు, క్రైస్తవులకు అది వారికి పరాయ వస్తువులుగా ఉన్నది. అది వారు ఎదుగరు. దాన్ని వారి యొక్క ఉచ్చారణ చేస్తే అటువంటిది ఎన్నడూ వినలేదే. అయినప్పటికీ వారి యొక్క సంస్థాపక సంఘాలు ఎదిగి అభివృద్ధి చెందుతవి, పెద్ద పెద్దవిగా అయిపోతవి. ఎల్లప్పుడూ ఎక్కువ సభ్యులవుతారు. ప్రతి సంవత్సరము ఎక్కువ సంస్థాపకాలు కలిసిపోతవి. ఏదైనా వారి యొద్దకు వచ్చినప్పుడు ఆ వర్గపు గుంపు యొద్ద నుండియే రావలసి ఉన్నది. అదే వారు తలస్తారు. నిజం, వారు అతన్ని స్వీకరించరు. ఈ రోజు కూడా ఆ విధముగానే ఉన్నది. ఈ వాళ్ళను దేవునికి నిజమైన ప్రవక్తులుగా దేవుడు చేయగలని వారు ఎప్పుడో మరిచిపోయారు. దేవుడు మారు మూలలున్న అడవి పెద్దలను లేపగలడు. ఈ రాళ్ల వంటి మనుషులను ఆయన లేపగలడు. ఆయన వాక్యము కొరకు, ఆయన నామాన్ని సత్యమును ప్రవచించుటకు ఆయన సమర్థుడు. చెట్టు వేరిన గొడ్డలను ఉంచును, ముక్క చెక్కలు నలిపోవును. నీకు సహకారమున్నది లేదా సహకారం లేకపోయినా నాకనవసరం. అదే నిజ ప్రవక్త యొక్క మార్గము. కొందరు తలస్తారు, అది అతనికి సులభమని. వారు మాట్లాడుతుందేందు వారికి తెలియదు. అతని పట్టణంలోనికి పెద్ద పెద్దవి వారి తలలపైన పెట్టుకుని, పెద్దవి తలలపైన పెట్టుకుని ముస్తాబైన తెరలు గల మంచి గుర్ర బండిలో రాలేదు. ప్రధాన యాజకులు అక్క నిలబడి అతనికి తల వంచి, ఫలానా గౌరవప్రదమైన డాక్టర్ వచ్చుచున్నాడు అని చెప్పుట జరగలేదు. అదంతా కూడా సంస్థాపక సంఘముల నిర్వాహకము. వారందరి రాజు వచ్చినట్లుగా ఆయన పశువుల కొట్టములోని ఆవుల దొడ్డిలోనున్న తొట్టిలో జన్మించాడు. ఆడంబర సంబరాలతో ఆయన రాలేదు. అయితే పశువుల తొట్టిలో దీనాతి దీనుడైన బాలుడుగా వచ్చాడు. ఆమోసు ప్రభు వాక్యముతో రాలేదు, ఎందుకంటే అతనే ప్రభు యొక్క వాక్యమై ఉండెను. ఏ దేవుని యొక్క వాక్యమైనప్పటికీ అది వ్యక్తి కాదు, అది దేవుడు. యేసు చెప్పినాడు, నేను చేయుచున్న కార్యములు నావి కాదు. వారన్నారు, నీవు నిన్ను నీవే దేవునిగా చేసుకుంటున్నావు. ఆయన చెప్పాడు, అలాగైతే నేను దేవుని కార్యములు చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. అయితే ఆ క్రియలే తెలియచేచున్నవి. మీరు నన్ను నమ్మనట్లయితే క్రియలు నమ్ముడి. ఆమోసు రహదారి నడుచుతున్న దేవుని యొక్క వాక్యము. అతడు మోటువాడుగా నడిచి వెళ్లాడు. లోక శోకులతో కాదు, ఆత్మిక బలముతో అతడు వచ్చాడు. ఆ విధముగా దేవునికి వాక్యం వచ్చును. సంస్థాపక మూడు నమ్మకాలకు కాదు, వేదిక యొక్క చికచికలు ఒకటేదో కాదు. అయితే దేశానికి ప్రజలకు దేవుని ప్రత్యక్ష తీయుట కొరకై ఆత్మ బలముతో అది వచ్చును. అది వ్యత్యాసకరమైనది, ఎంతో వ్యత్యాసకరమైనది. అది ఇప్పుడు ఇలాగూ గ్రహింపు చేయబడుతున్నది. నిజమైన ప్రవక్తలను దేవుడు రాళ్ల వలన పుట్టించగలడని ఎంతో కాలం తమ మర్చిపోయారు. వారి సంస్థాపక సంఘాలు నిజమైన ప్రవక్తను పుట్టించవు, కారణం అది చేయలేవు. ఒకవేళ అది చేసినట్లయితే అది సంస్థాపక ప్రవక్తే అవుతాడు. అయితే దేవుడే పుట్టించాలి. దేవుడు ఏమి చేయలే అనుకుంటే అది ఆయన స్వీకరిస్తాడు. సాధారణముగా ఆయన ఏమీ తీసుకున్నాడు, ఆయన పని ఆయన చేతి కొరకై, అది దేవుడిని చేయించు కొరకై మానవుడు తను తను హెచ్చించుకుని అతనికి ఒకటి ఉన్నదని తలంచినట్లయితే అలాగైతే అతని దేవుడు వాడుకున్నాడు. ఎందుకనగా తన యొక్క స్వార్థం ఎక్కువగా ఉన్నది కాబట్టి. అదే ఈ దినమున క్రైస్తవ సంఘములో ఉన్న విషయం వారికి ఒకటి తెలుసని వారు తలస్తున్నారు. బైబిల్ చెప్తున్నది, ఒక మనుషుడు తనకు కొంత తెలుసునని తలంచితే తాను తెలుసుకోవలసిన దానికంటే అతనికి ఏమీ తెలియదు. ఈ రోజు ఇబ్బందికరమైన విషయం ఏదనగా మనకెంతో స్వభావం ఉన్నది, మనకెంతో స్వార్థం ఉన్నది, ఎంతో వేషధారణ ఉన్నది, ఎంతో విద్యం ఉన్నది, ఎంతో భక్తి ఉన్నది, మరి దేవుని వాక్యం యొక్క రక్షణ గురించి తెలియదు. అదే జాలిపడవలసిన సంగతి. అవును, ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడని, లేక వాక్యం యొక్క నిజ ప్రవక్తలను దేవుడు పుట్టించగలడని వారు మరచారు. ఒక విధమైన పాఠశాల నుండి వారు రావాలనవసరం లేదు. వారికి విద్యను దేవుడు దయచేయను. కళాశాలలో వారికి 4 డిగ్రీలు అవసరం లేదు. వారికి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఇంకా డాక్టర్ డిగ్రీ తదితరమని వారికి అవసరం లేదు. అవి వారికి ఉండనవసరం లేదు. ఆయన ఏది కావాలనుకుంటే, ఏది తీసివేయాలనుకుంటే దేవుడు అది చేయగలుగుతాడు. అది ఆయన ఏ విధముగా చేయగలడు? ఆయన దాన్ని బయలుపరిచి రుజువుపరచగలడు. యేసు ఏ సెమినరీ నుండి వచ్చిన్నాడో వారు చెప్పలేరు. ఆయన ఎందులో నుండి రాలేదు. ఇతడు ఏ పాఠశాల నుండి వచ్చాడు, అతడు ఎందులో నుండి రాలేదు. అతడు ఏమి కలిగి ఉన్నాడు? అతడు దేవుడి కలిగి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉండెను. వారొక పాఠశాలను చూయించలేదు. పాఠశాల నుండి దేవుడు ఏ మనిషిని పుట్టించలేదు. చరిత్రను పరిశీలించి ఆయన ఎక్కడైనా చేసరేమో కనుగొను. ఆయన చేయడు. ఏమీ లేని ఒక దాన్ని ఆయన ఒక చోట నుండి తీసుకుని దానికి నిరీక్షణే లేదు, అటు తర్వాత ఆయన దాన్ని లోపలికి తెచ్చి ఆయన వాక్యమును అందులో ఉంచి తన్ను తానుగా బయలుపరుచుకుంటాడు. అదే ఇక్కడ ఆమోసులో ఆయన చేస్తున్నది. వారి స్వంత దినాలలో దేవుని ద్వారా ఆమోసు యొక్క మాట రుజువు చేయబడినది. ఆమోసు ప్రభు యొక్క వాక్యము కలిగి ఉండేనని దేవుడు ఆమోసు మాటను రుజువు చేశాడు. ఇప్పుడే అతడు మన యుద్ధకు వచ్చినట్లయితే అలాంటి మనిషిని మన దేశము గాని మన ప్రజలు గాని స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? బాప్టిస్ట్ వారు అతన్ని స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? మెథడిస్ట్ వారు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకోస్ట్ వారు, కేథలిక్ వారు అతన్ని స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? లేదండి, లేదు. అతన్ని అంగీకరించరు, అతని లోపలికి రానివ్వరు. ఒక క్షణం, మనము అతన్ని రవాణా చేసి ఒక నిమిషం ఇక్కడికి తెచ్చి వారు అలా చేయదురో లేదో చూద్దాం. ఈ దినమున మన సంఘములు అతన్ని స్వీకరించడం లేదో మనం చూద్దాము. మొట్టమొదట అతను చేసేది ప్రతి సంస్థాపక సంఘమును అతడు అంగీకరించడు, కారణం అది వాక్యమునకు వ్యతిరేకము కాబట్టి. అవునండి, మన సంస్థ నిర్వాహకమును అతడు గద్దిస్తాడు. అవునది నిజం. ప్రతి సిద్ధాంతాన్ని, ప్రతి మూఢ విశ్వాసాన్ని, ప్రతి సంఘశాఖను, ప్రతిది అతడు గద్దిస్తాడు. నేను ఇప్పుడే తలస్తున్నాను, ఈ పెంతికోస్తు ప్రెస్బిటేరియన్ లేక పెంతికోస్తు ప్రెస్బిటేరియన్స్ కొందరు దేవునికి మహిమ కలుగునుగాక మా పట్టణంలోనికి రానివ్వము అని చెప్పుట నేను చూడగలుగుతున్నాను. బాప్టిస్ట్ వారు ప్రెస్బిటేరియన్లు ఏం చేస్తారని అనుకుంటున్నావు? ఆ అవ్వేకిన మా దేశంలోనికి మేము అనుమతించము. అతడు పిచ్చి పెట్టినవాడు కాక మరొకటి కాదు. వారు అనుకుంటే చెరసాల్లో అతన్ని పెట్టడానికి కాగితం పైన సంతకాలు చేయగలరు, వేదుల్లోకి రాకుండా చేయగలరు. అయితే మీరతన్ని అక్కడ ఉంచగలరని తలస్తున్నారా? ఓ లేదు, దేవుని వాక్యము నీవు బంధించలేవు. లేదు లేదు, ఏ విధంగా అయినా అది బయటికి వస్తున్నది. ఒక రాత్రి వారు బంధించడానికి ప్రయత్నం చేసినప్పుడు చెరసాల తలుపులు తెరుచుకున్నవి. ఒక వెలుగు లోపలికి వెళ్లిపోయి అతన్ని బయటికి విడిపించినది. లేదు, అతని ఖచ్చితంగా మన యొక్క నిర్వాహకములను నిరాకరిస్తాడు. మంచిది, అతను ఎలా ఆరంభించాడు? క్రిందకు చెంచుతున్నాడు. ఎందుకు? అతడు దేవుని యొక్క సేవకుడు. తన కూటాన్ని ప్రారంభించడానికి అతను నేరుగా పునాది యుద్ధకు వెళ్తాడు. నేరుగా వెనుకకు పోయి దాని యొక్క ప్రతి మూఢ నమ్మకాన్ని ఛించి తిరిగి పునాది యుద్ధకు వెళ్ళను. పునాది ఏది? దేవుని యొక్క వాక్యం పైన. అవును, ఆకాశం భూమి గతించదు కాని నా మాట గతించదు. కాబట్టి అతను ప్రతి సంఘశాఖను, ప్రతి మూఢ భక్తిని, అందులోని ప్రతి సిద్ధాంతాన్ని ఛించి అది ప్రక్కలకు త్రోసివేసి మరలా లేవకుండా దెబ్బ కొడతాడు. పెంతికొస్తు వారు అతన్ని స్వీకరిస్తారని అనుకుంటున్నావా? లేదండి. బాప్టిస్టు వారు ప్రెస్బిటేరియన్లు స్వీకరిస్తారని అనుకుంటున్నావా అతన్ని? లేదండి. నజరేన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు అతన్ని ద్వేషిస్తారు. నిజం. వారు పెద్ద ఆడంబరముతో ఉన్న వాహనంలోకి వెళ్లిపోయి, పెద్ద ఆడంబరముతో ఉన్న వాహనాల్లో వెళ్లిపోయి అతన్ని కలుసుకుని నగరంలోకి తీసుకుని వస్తారని అనుకుంటున్నావా? అతన్ని అక్కడ ఎండ వేడివితో కాల్చమని సూర్యుని కొరకు ప్రార్థన చేస్తారు. పట్టణపు ఆవల అతని ఉంచుట కొరకై అడ్డు కట్టెలు వారు పెడతారు. నగరమంతా నీ బ్రతుకులో నీ వెన్నడు చూడనటువంటి చాలా చాలా సేవకుల సమావేశాలు వారు ఏర్పాటు చేస్తారు. ఈ తిక్కోడికి, ఈ తిక్కలోడికి నగరం వెలుపల ఉంచు అని అంటారు. అయినను అతని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదాన్ని కలిగి ఉన్నాడు. గమనిస్తున్నారా? అదే నిజ ప్రవక్త యొక్క మార్గము. అతను తృణీకరించబడతాడు. ఖచ్చితం. అతని కూడిక కొరకై అతను నేరుగా పునాది యుద్ధకే వెళ్తాడు. అతను ఇలాగూ చెప్పడు, మెథడిస్టు వరలారా, మీరంతా వచ్చి నాకు సహాయం చేయండి. బాప్టిస్టు వరలారా, ఇక్కడున్న మీరంతా కవ్వాలి. దేవుడు పిలువబోతున్న ఆఖరి గుంపు అని చెప్పుకుంటున్న పెంతకోస్తు వరలారా, మీరంతా రావాలి, కావాలి. మీరు నా ఎద్దుకు రావాలని నేను చెప్పుకుంటున్నాను. నా కూటములకు సహాయం చేయాలని కోరుతున్నాను అని అతడు చెప్పడు. మీరు ఏ విధంగా బాప్తిసం పొందుకుంటారు? పరిశుద్ధాత్మక ఆరంభ గుర్తేంటి? ఆ ప్రశ్నలు. వారు అతని ముఖాన విసిరివేస్తారు. అతని బైబిల్ సత్యముతో తిరిగి రాగా వారు అతని త్రోసిపుచ్చుతారు. అయితే అదే నిజ ప్రవక్త యొక్క మార్గము. ఆదరించుట అన్ని అతడు కలిగి ఉన్నాడు. అవునా? నిజం. మనం అతని స్వీకరించం. లేదండి, మన దేశంలో ఇటువంటి అతని కూడికలు మనకు అక్కర్లేదు. లేదు, నిజంగా అవసరం లేదు. మనకు అతడు అవసరం లేదు. లేదండి. అయితే అతడు వచ్చి సంఘమును వాక్యం యుద్ధకు నడిపిస్తాడు. ఎలైనగా అదే పునాది కాబట్టి ఎవరైనా ఏదైనా పునాది వేసుకునేలా అది కృంగుతున్న ఇసుక అవుతున్నది. ఈ పునాది మీద మాత్రమే దేవుడు ఆయన యొక్క సంఘమును కట్టను. అపోస్తుల సిద్ధాంతం పైన నేను నిన్న ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. ఒకరు పర్గేటరీ, పాప విమోచన లోకం, దాని గురించి మాట్లాడారు. పరిశుద్ధుడు ఫ్రాన్సిస్, పరిశుద్ధ సిసిలియా ఆ పాప విమోచన లోకములో ఇచ్చారు. ఆ పాప విమోచన లోకములో ఉండే కొందరి కొరకు ఆమె ఏ విధంగా ప్రార్థిస్తున్నదో, అటువంటి అధికారం ఎలా ఇచ్చారో ఆ వివరాలు చెప్తున్నాడు అతడు. అది లేఖన సంబంధము కాని అధికారం. అది అధికారం పొందని ప్రజలవుతారు. అపోస్తలకు లేఖన సంబంధమైన అధికారం ఉన్నది. అది వారికి వ్యతిరేకమైనదే అది అబద్ధమవుతున్నది. నేను ఎరిగినంత వరకు పాప విమోచన స్థలమున్నదని నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు అది ఇక్కడే ఉన్నది. నీ స్వంత ప్రాణమును నీవు కడుక్కో. పర్గేటరీ అనగా కడుగుట అని అర్థం. నీవు ఒకటి తప్పు చేస్తున్నవని గ్రహించినప్పుడు అక్కడి నుండి వెళ్లిపో. దానిని నిన్ను కడుక్కో. పశ్చాత్తాపము ద్వారా, ఏడ్చడం ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా. కొంచెం కాలం క్రితం ప్రభు ఇక్కడికి వచ్చి దర్శనం ఇచ్చాడు. ఆ సర్పము బంధించబడుట నేను ఎల్లప్పుడూ చూడాలనుకుంటాను. చివరికి ఒకరు నన్ను చూచి నవ్వారు. నేను ఆ విధంగా ఎలాగూ అడుగు వేయాలి? అదే నా బ్రతుకంతట్లో నేను కోరుకునేది. ఆ తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థించుటకు మొదలు పెట్టాను. దేని కొరకై నువ్వు చేస్తున్నావు అని అడిగాడు. అందులో ఆయన చెప్పాడు, నేను సరిగా లేను అని. నాకు నేను పవిత్రపరచుకుంటానికి నేను రావలసి ఉన్నది. నీవు చనిపోయే వరకు వేచి యుండుట కొరకు కాదు. మరి ఒక పూజారి నిన్ను కడుక్కునకు ప్రయత్నించుటకు కాదు. నీ ప్రాణమును నీవే కడుక్కో. అయితే చూడండి, అధికారం గల వాక్యం నుండి దాన్ని తీసి మానవ కల్పితమైన సిద్ధాంతాన్ని సిద్ధాంత హస్తాల్లో దాన్ని పెడతారు. సంఘంలోనికి డబ్బు తెచ్చుట కొరకై. ఎందుకంటే వారి లోక విషయాలు చూస్తారు కాబట్టి. లోక సంఘము కొరకు గొప్ప బలము గల రాజకీయ బలముకై వారు ఎదురు తిరుగులు చూస్తారు కనుక. అయితే దేవుడు ఆయన వాక్యమును చూస్తాడు. ఏ మాట అయినను దేవుని వాక్యానికి వ్యతిరేకమైనట్లయితే అది తప్పు. నేను ఎరిగినంత వరకు అది వాక్యము లేదా ఒట్టిదే. అవునండి, అవునండి. పునాది దగ్గరికి అతడు నేరుగా వెళ్తాడు. అతడు విషయాన్ని ముక్కలుగా చింపివేస్తాడు. అతడు తప్పక చేయవలసి ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఆమోసు ఉన్నట్లయితే అతడు మరొకటి చేయలేడు. అతడు మరి గుడి చేయలేడు. జ్ఞాపకముంచుకో, అతడు దేవుని వాక్యము తన యొద్దకు వచ్చు దేవుని నిజ ప్రవక్త. అతడు తిరిగి వాక్యం యొద్దకు వెళ్ళటి కంటే మరి గుడి చేయలేడు. దేశంలో ఉన్న పెంతకొస్తు వారందరూ ఐక్యముగా చెడుకుని, ఆమోసు అయ్యగారు నీవు ప్రవక్తవేనని మేము నమ్ముతున్నాము, అయితే నీవు సగం వాక్యములో ఉన్నావు, నిన్ను మేము సరిచేయాలనుకుంటున్నాము. అతడు వాక్యముతో నిలబడతాడు. అతడు మరొక దాని యొద్దకు వెళ్ళటకు మరేదో లేదు, ఎందుకనగా అతడు ప్రవక్త అయి ఉన్నాడు. వారి సహకారం అతనికి అవసరం లేదు. ఇచ్చుడుకు అతనికి ఒక వర్తమానం ఉన్నది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎందుకు వచ్చేదారు. అతను వాక్యమునే బోధించడానికి వెళ్ళుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎలాగున్నదో అలాగే దానిని బోధించుటకు అతను వెళ్ళుచున్నాడు. అందుకని మనం అతన్ని త్రిప్పికొడదాం. అవునది నిజం. అది ఏమి కాబోతున్నదో అతనికి అనవసరము. దేవుని యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును, వాక్య అనువాదము వచ్చును, సరైన అనువాదము వచ్చును. ఇశ్రాయేలు దారి తప్పారు. ఆ వాక్యానికి అనువాదం చెప్పడానికి దేవుడు అద్భుతాలతో సూచనలతో ఒక ప్రవక్తను పంపాడు. అతను ఎలాగూ తెలియబడతాడు? ఆయన చెప్పియున్నాడు, ఈ ప్రవక్త మాట్లాడగా అది జరిగినట్లయితే అప్పుడు అది నిజమవుతున్నది. వారు నిజమైన వారని, తన ప్రవక్తలని ఆయనే రుజువుపరిచాడు. యేసు చెప్పియున్నాడు, నా యందు విశ్వాసించిన వాడు నేను చేయు కార్యములు చేయును, ఈ విధముగా మీరు తెలుసుకుంటారు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. సాక్షాత్తుగా దేవుని వాక్యాన్ని వారు ఉపేక్షిస్తూ ప్రభు యొక్క ప్రవక్తి అని వారు ఎలా చెప్పుకోగలరు? ఆ బిరుదులతో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున ఒక మనిషి ఎలా బాప్తిసం ఇవ్వగలడు? సాక్షాత్తు యేసుక్రీస్తు నామమును తృణీకరిస్తూ వారి యొక్క సిద్ధాంతానికి బైబిల్ గ్రంథంలో లేఖన ఆధారం ఏమీయూ లేదు. నేను కఠినంగాను విమర్శకునిగాను కనిపించవచ్చును, అయితే దాని నుండి తప్పించుకుని సమయం ఇదే. నిజం. నేటి దినాన ప్రతిదానికి పరుగులు తీస్తూ స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకుని పొట్టి బట్టలు ధరించి సిగరెట్లు త్రాగుతూ చలనచిత్రాలకు ఉరుకులు తీస్తూ ఎటువంటి చిత్రమైన ఆ విధముగా జీవిస్తూ క్రైస్తవమని ఎలాగూ పిలుచుకోగలరు? అది పరిశుద్ధాత్మ. నీవది నాకు చెప్పవద్దు. అలా జరుగుతున్నప్పుడు దేవుని కడుపునకు జబ్బు తెస్తున్నది నీవు. మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ విధముగా మీరు పిలుచుకుంట అలాంటిది ఎలాగుండగలదు? వారి ఫలముల వలన వారు తెలియబడతారు. పట్టిగా వెంట్రుకలు కత్తిరించుకున్న ప్రతి స్త్రీని అతడు గద్దించి దెబ్బ కొట్టాడు. మరి ఒకటి, అతడు ఎలాగూ చేయగలుగుతాడు? అతడు ప్రవక్త, అది వాక్యము. అతడు అంటాడు, మీరు యెజెబెలులు, వారి ఎడల అతడు కఠినంగా ఉంటాడు. ఎందుకని? అతడు ప్రవక్త, అతడు వాక్యముతోనే ఉండవలసి ఉన్నది. అవునది నిజం. వారు మానుకున్నారని అనుకుంటావా? లేదు, లేదండి. అది పిచ్చి భక్తి అని వారు చెప్పారు. బైబిల్ గ్రంథంలోని స్త్రీ ద్వేషకుడు పౌలు వలె, అతడు చెడ్డవాడు. మీరు మోసగల గుంపు, పిలుచుకునే క్రైస్తవులు, నీవెంత పరిశుద్ధంగా జీవించుకు ప్రయత్నం చేసినా అనవసరం. దాని వలన ఏ ఒక్కటి ఏమీ లేదు. దేవుని వాక్యమును నువ్వు తృణీకరించినంత కాలము దానికి సరిగా ఉండకపోతే నీవు పాపవి, నీవు ఒక అవిశ్వాసవి. అదే అతడు చెప్తాడు. అతడు చెట్టు వెళ్ళిన గొడ్డలి ఉంచుతాడు. అతడు దేనిని లెక్క చేయడు. అతడు ప్రవక్త, అదే నిజ ప్రవక్త యొక్క మార్గము. అది ఏమైనప్పటికీ వారు వాక్యముతో వెండిపోతారు. అతడు తన స్వంత తల్లి అయినా లేక తండ్రి అయినా ఏ వ్యత్యాసం ఉండదు. యేసు అలా చేశాడు. చివరికి ఆమెను తల్లి అని పిలవలేదు. ఆమె కాదు, ఆయన దేవుడై ఉండెను. దేవునికి తల్లి లేదు. ఆయనకు అలాగుంటే ఆయన తండ్రి ఎవరు? అతడు వారిని గద్దించి ప్రేరులు చేశాడు. ప్రతి సంఘశాఖను అతడు గద్దించాడు. ఎందుకనగా వాటిలో ఏ ఒక్కటి వాక్యం పైన కట్టబడలేదు. వాటిలో ఒక్కటే నాకు కనబడలేదు. వారు సంస్థాపకం చేసిన వెంటనే వారు వాక్యమునకు వ్యతిరేకులైపోయారు. కాబట్టి వాక్యం గద్దిస్తున్నప్పుడు ప్రవక్త ఎలా దీవించగలుగుతాడు? తన సహోదరుని అతడు గాయపరచాలని అనుకుంటూ లేదు, అయితే అతడు అది చేయవలసి ఉండెను. ఎందుకనగా అతడు ప్రవక్త, దేవుని నిజవాక్యానికి అతడు ఒక ప్రతినిధి. ఎన్నడూ దాని నుండి తొలగిపోవద్దు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. చూశారా నా భావవేదు? నిజ ప్రవక్త యొక్క మార్గము. నా ఎద్దుకరా ప్రభువా, నీవు నన్ను ప్రవక్తగా చేయాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పు. అది ఆయన చెయ్యడు. లేదు, అది ఆయన చెయ్యడు. చివరికు సంఘముల యొక్క అవినీతికరమైన నడతను అతడు గద్దించును. వీరికున్న బంకో పార్టీలు, వారికున్న మిగతావి, పేకట సహవాసాలు, శుభ భోజన విందులు, వాటిలో ప్రతి ఒక్క దానిని అతడు ఖండిస్తాడు. అవి ఎక్కడి వచ్చునో ఆ నరకంలోకి వాటి తరిమి వేస్తాడు. నీవు అతని చెచ్చుకుంటావేమో ఆలోచించే. లేదు, ఈ రోజు సంఘం అతని స్వీకరించదు. పెంతికోస్తు అతని స్వీకరిస్తుందా? అతను ఎక్కడ నడుచుకుంటూ వెళ్లిపోయి పొట్టి వెంటుకలతోన్న ఎజబెల్ గుంపా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనే దానికి అర్థం తెలియదా అని చెప్తే, శరీరము కాన్పించే చిన్న బట్టలతో పొట్టి బట్టలతో ఇక్కడ వీధిలో తిరుగుతూ ఉంటారు. అనుదినము వందల మంది పురుషులతో వ్యభిచరించిన నేరస్తులైన ఉన్నారు. వ్యభిచరించిన నేరస్తులై ఉంటున్నారు మీరు. మీకు తెలియదో? అది అతడు చెప్తాడు. నీవంటావు, ఓ ఆ మురికివాడు, ఆ ముసలివాడు, బట్టదల వాణ్ణి, తల నెరసిన అతన్ని వేదిక యొద్ద నుండి బయటికి త్రోసివేయ్. మనం ట్రస్టీ బోర్డు వారిని సంప్రదిద్దాం. సంఘపరిచారకులారా, అతన్ని ఇక్కడ నుండి బయటికి పంపివేయండి. దరిద్రులైన వేషధారుల గుంపు మీరు. అవునది నిజం. ఆ మోసు ఆ విధంగా పిలుస్తాడు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు పిలుచుకుంటారు, మేము మేము ఈ గుంపుకు సంబంధించిన వారం, మేము ఆ గుంపుకు చెందిన వారం. మీరు మీ తండ్రిగో అపవాది సంబంధులు, ఎందుకంటే వాక్యమును తృణీకరించిన వాడు వాడే. నీవంటావు నేను భాషలతో మాట్లాడాను, అలాగైతే నీ వెంట్రుకలు కత్తిరించుకున్నవే. దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా అని అంటావు. స్త్రీ ఆ విధముగా వెంట్రుకలు కత్తిరించుకుని ప్రార్థన చేయటం ఆమెకు అవమానం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. తరువాత క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా నిన్ను నువ్వు పిలుచుకుంటావు. నీకది సిగ్గు. ఒక చోట మూలకు వెళ్లిపోయి దేవునితో సమాధానపడు. చిన్న పొట్టి బట్టలు ధరించుకుని ఇక్కడ బజార్లోకి వెళ్తావు. నీవు మంచి అని తెలిసి కూడా, నీకు మంచి అని తెలిసి కూడా నిన్ను నీవు పరదాచుకుంటావు. నీవు 100 మంది పురుషులతో ప్రతిదినం వ్యభిచారం చేస్తున్నావు. అలాగని యేసే చెప్పాడు, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే ఆమెతో వ్యభిచించిన వాడవుతాడు. ఆమె తనకు తనుగా అప్పగించుకున్నది. నీవు అది చేశావు. లోక కార్యములో నీవు చనిపోయావు. అందులోని నీవు తిరిగి లేచావు. నేను మొట్టమొదటి చెప్పినట్లుగా సిగ్గుతో నీ తల త్రిప్పుకున్నావు. అటువంటి భయంకర పాపానికి నీ కళ్ళను ముడుచుకో. స్త్రీని మోహపు చూపుతో చూచుడికి బదులు పురుషులైన మీరు క్రైస్తవులుగా పిలుచుకుంటూ అలాంటి పనులు చేయు. మీరు అదే అతని మీకు చెప్పేది. ఈ ఉదయం అతని మాటలు తీసుకుని ప్రయత్నిస్తున్నాను. అవి అతని మాటల్లో అవుతాయి. జ్ఞాపించుకోండి, అతడు నిజప్రవక్త. అతడు ఆ వాక్యముతోనే ఉండవలసి ఉన్నది. నేను అతని మాటలు మాత్రమే నిర్వచిస్తున్నాను అంతే. ఎందుకనగా అతన్ని మీరు తీసుకుని వస్తే అతని వాక్యమై ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ అసలు వాక్యమే ఉన్నది. ఆ మనిషిని మీరు కలిగి ఉండకపోవచ్చును, అయితే మీరు ఆయన వాక్యమును కలిగి ఉన్నారు. కారణం ప్రభు ఒక్క వాక్యమును అతడు కలిగి ఉన్నాడు కాబట్టి. మనుష్య కల్పితమైన ప్రతి ఒక్క సిద్ధాంతం అతను గద్దించును. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామన బాప్తిస్మును మొదలగు వాటిని ఇక తిరిగి లేవకుండా అతడు విసిరవేయును. అతడు గద్దించును కనుక దాని వాసన కొంతైనా మిగిలి ఉండకుండా చేయును. అవునండి. సంఘములు ఎంతమంది ఈ ఉదయం అలాంటి దాన్ని స్వీకరిస్తారు? ఈ యేసునామ గుంపు అని వారు చెప్తారు. ఓ, దానిపైకి అతన్ని మనము తీసుకుని వెళ్దాం. మీ సంస్థాపక సంఘం అలా అంటారు. దాంతో అతడు నేరుగా మిమ్మల్ని దెబ్బకొడతాడు. అవునది నిజం. వెంట్రుకలు కత్తిరించుకునే మీ స్త్రీలు, అది ధరించు మీరు. అవును, ఆ విధముగా చేయి మీ పురుషులు. అవునది నిజం. అనేక మంది అంటారు ఒక ప్రవక్తగా ఉండటం మంచిది అని. అలాగైతే నీవు లోకమునకు సమస్తాన్ని అమ్మివేసినట్లయితే దేవునితో దేవుని వాక్యముతో ఉండు. లేదు, ఏ విధముగానైనా మన యొక్క సంఘశాఖను ఈ రోజు అతని స్వీకరించవు. మనకు అతనితో ఏమీ పని ఉండదు. అతను దాన్ని దెబ్బకొట్టుట వినండి. మీరు ఏ దేవుణ్ణైతే నమ్మి ఉన్నారని చెప్పుచున్నారో ఆయనే మిమ్మల్ని నాశనము చేయును అని అతడు చెప్పియున్నాడు. అందరి గురించి అదేమి చేస్తున్నది? పెంతికొస్తు వారు ఏ దేవుని ఎందు నమ్మకించున్నారో, అవినీతికరమైన ఏ కార్యములు చేస్తూ అవి చేయుటకు అనుమతి ఇస్తున్నారు, అట్టి వారి మీదను వారి సంస్థాపక సంఘాల మీదను ఆయన తీర్పు తీసుకుని వచ్చును. అదే నిష్కర్షంగా ఆమోసు వారితో చెప్పి ఉన్నది. వారన్నారు, ఓ మాకు అబ్రహాము ఉన్నాడు, మాకు ఇది ఉన్నది, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మాకు యాజకులున్నారు, మాకు ప్రవక్తలున్నారు అని వారు చెప్పారు. ఓ సహోదరుడా, వారి వైపు అతడు చూచేకున్నది వారి కళ్ళు మూతలు పడుతున్నది. వాక్యం వారి వైపునకు దెబ్బ కొట్టుచున్న కొన్నది. అవునండి, ఖచ్చితం వారతన్ని స్వీకరించారు. లేదండి, అతడు చెప్పాడు, మానవ కల్పిత మీ సిద్ధాంతముల చేత వారు మిమ్మల్ని నాశనం చేస్తారు. అదే ఈ రోజు కూడా అతడు మీతో చెప్పుతున్నది. అప్పుడు ఎలా చేశాడో దానిని అతడు చెప్తాడు. అతడు చెప్పాడు, ఎవరి కొరకైతే మీరు మందిరాలు కడుతున్నారో, బహుశా మిలియన్ల డాలర్ల డబ్బు ఖర్చు చేస్తూ ఉండవచ్చు మీ మందిరాలు కట్టడం ద్వారా. ఎవరికైతే మీరు మందిరాలు కడుతున్నారో, యెహోవాకు ఏ పూజా స్థలాలను మీరు కడుతున్నారో, మీరు అది ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు, ఆ దేవుడే మిమ్మల్ని నాశనం చేయును. ఎందుకనగా ఆయన వాక్యమును మీరు తృణీకరిస్తున్నారు. కాబట్టి ఈ దినాను అంతే ఏ దేవునికైతే అమెరికా సేవ చేస్తున్నదని చెప్పుకుంటున్నదో, ఆయనే దేశంపైకి తీర్పు తెచ్చి దాన్ని నాశనం చేస్తాడు. అదెంతో నిగూఢమైనది. దాన్ని మీరు చిందరవందరగా తీసుకోరని అనుకుంటున్నాను. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారని అనుకుంటున్నారో, మీ మనిషి కల్పితమైన మూఢ సిద్ధాంతము చేత, అవినీతికరమైన జీవితము చేత, మీలో నుండి ఏది మిమ్మల్ని నాశనం చేస్తూ దేవుని వాక్యానికి దూరంగా చేస్తున్నదో, ఒక దినాన మిమ్మల్ని నాశనం చేస్తున్నది. అది యెహోవా ఇలాగ శ్రవించుచున్నాడు. వారికి ఏమీ మిగలదు. వాక్యంతోనే ఉండు, వారికి సువార్త ప్రకటించు, దేశాన్ని దాటిపోయి వారికి సువార్త తెలియచేయి. సేవకులు గడబడలు చేస్తారు, ప్రజలు ఖండిస్తారు, సంస్థాపక సంఘాల నుండి గంటి వేస్తవి. స్త్రీలు తలలు ఊపుతూ దేనికోసం కూడా వారు వెంట్రుకలు పెంచుకునుట అంగీకరించరు. సంవత్సరం తరబడి సంవత్సరములుగా ఖచ్చితంగా వారి బట్టలు అలాగే ధరిస్తుంటారు. బాతు వీపున నీళ్లు పోసినట్లుగా వారు ఉంటారు. తరువాత నీవు దేవుని ప్రేమిస్తున్నావన్నీ అంటున్నావు. అతడు అన్నాడు, యేసు చెప్పాడు, మీరు మీ పారంపర్య ఆచరణ గైకుంట వలన దేవుని యొక్క ఆజ్ఞను నిరర్థకం చేస్తున్నారు. అదే నిజ ప్రవక్తిక మార్గము. చూశారా, అది సులభమైన మార్గము కాదు. అది ఇలాగుంటుందని ప్రతి ఒక్కరూ తలంచేది అది కాదు. పైకి క్రిందకు దుబుకుతూ కేకలు పెడుతూ ప్రతి ఒక్కరూ నిన్ను భుజంపై తడతారు. అలాంటప్పుడు నీవు నిజమైన ప్రవక్తము కాదనటకు అది గురుతు. నీవు మాట్లాడుతున్నది నీవు పొందుకోలేదని సాక్షాత్ ఒక గురుతు. అది నోర్చుడికి ఒక గొడ్డలి ఉండకుండా వెనకాల వారిప్పుడైనా అతని తట్టారా? ఎందుకని అతని వెనుదిరిగి వారిని గద్దించాడు? అవును, ఆమోసు వెనుక తట్టగలిగాడా? ఏలియాను వెనుక వారు తట్టలేకపోయారు. అలాంటి దానికి అతను నిలబడలేదు. లేదండి, వారికి అతడు దేవుని సత్యమును తెలియచెప్పాడు. పరలోకం ఎంతో పెద్దదైనట్లయితే మనం ఎక్కడికి వెళ్తున్నాము? అలాగైతే చిన్న చిన్న విషయాలకి మనము సరిపడలేకపోయినట్లయితే అక్కడున్న ఆత్మకు మనమేలా సరిపోతాము? నీ వాక్యముతో సరిపడవలసి ఉన్నది. అదే నిజ ప్రవక్తిక మార్గము. అది చెప్పుడుకు అది అతన్ని ముక్కులుగా చేసినప్పటికీ దానితోనే దేశమును అతని ముక్కులుగా చేయవలసి ఉన్నది. అవునది నిజం. అయితే అదే మార్గం. దాని అతను పేల్చివేశాడు. అతడు వారితో ఏమి చెప్పాడు మీకు తెలుసా? అల్ల కల్లోలము. ఇక్కడ మీరు గమనించినట్లయితే అతడు చెప్పాడు, అది మీ ప్రభుత్వములు కాదు, అది మీలో ఉన్నది. అదే అతడు చెప్పియున్నది, సంఘములో అల్ల కల్లోలములు. పైకి భక్తిగా మీరు కనిపించడం వలన అదే ఇబ్బందులకు కారణం. ఈ రోజు కమ్యూనిజం దేశాన్ని తుడిచివేయగల కారణం అది కమ్యూనిజం వలన కాదు, అది సంఘం వలననే, అది ప్రజల వలననే. ఈ రోజు వారికి వారు క్రైస్తవులను పిలుచుకుంటారు. వారు దేవతల వల్లే పడుతారు. తర్భీతున్న స్వరాలు, అలాంటి పరిజ్ఞానముతో మాట్లాడుతారు. ప్రధాన దూతల వలె, దయ్యాల వలె దేవుని వాక్యమును నమ్మరు. అది నిజం. ప్రధాన దూతల వలె పడుతారు. బట్టలు ధరించుకుంటా నాకు తెలియదు ఎందుకు. దేవుని వాక్యం తృణీకరిస్తారు. ఒక మనిషిని వేదికలో నిలబడు ఒక బోధకుని డాక్టర్ రెవరెండ్ అని పిలుచుకుని అతన్ని ఒకరిని అడుగు, ప్రభుని యేసు నామమున బాప్తిస్మమా లేక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమా, ఏది బైబిల్ మాట్లాడుతున్నది అని అడుగు. అతడు నీ ముఖానే నవ్వు నవ్వి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని తీసుకుంటాడు. అటు తరువాత నిన్ను నీవుగా దేవుని బిడ్డని పిలుచుకుంటావు. కొన్ని విషయాల గురించి భయం గర్జిస్తుందని స్త్రీలు ఎరిగి కూడా వెంట్రుకలు కత్తిరించుకుంటా లోకం వలె ఉంట అమర్యాదకరమైన బట్టలు కట్టుకునుట వాటిని భయం గర్జిస్తుందని వారు ఎరిగి కూడా అలా చేస్తారు. అవి చేస్తూ ఉంటారు. భాషలతో మాట్లాడతారు. పైకి కిందకు ఎగురుతూ కేకలు పెడుతుంటారు. మహిళా మండలాలు ఏర్పాటు చేస్తూ కుటుంబ మిషన్ల కేంద్రాలు పెట్టి సువార్త పొలాలకు మిషనరీలను పంపుతారు. అది దేవుని దృష్టికి కంపుగా ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆయన సమస్తాన్ని నాశనము చేయును. ఆయన చెయ్యను. అది సులభమైన విషయం కాదు. అయితే అది నిజ ప్రవక్త యొక్క మార్గం. దాన్ని పేల్చివేసి అది చెప్తాడు. అది గాయము చేయగలిగినా, అది గాయము కలుగ చేసినా లేక చేయకపోయినా, యోహాను నిజమైన ప్రవక్త. అతడు చెప్పాడు, గొడ్డలి చెట్టు వెరన ఉంచబడి ఉన్నది, అదే వారి యొక్క మార్గం. నిజం, ఇబ్బంది ఆమెలోనే ఉన్నది. దేవదూతుల వలె పడుతారు, దయ్యాల వలె నాట్యం చేస్తారు, నాట్యాలు, ఇష్టము చెట్లుగా జీవిస్తారు, పేకాటలు, పందెములు, సవాళ్లు. పెంతికొస్తు వారు ఉల్లాస సంబంధమైన తిరణాల స్థలాలకు వెళ్ళుట, చలన చిత్రాల్లో వారి గుంపులు నిండిపోతారు. ప్రతి స్థలానికి వెళ్తారు, ఏ రకమైన పాత ఆటకు వెళ్తుంటారు, రేసులకు వెళ్తారు, ప్రతిదీ చేస్తుంటారు. వారికి వారే క్రైస్తులను పిలుచుకుంటూ పైకి వెళ్లిపోయి కేకలు పెడుతూ భాషలు మాట్లాడుతూ పాద పరిచయం చేసి సహవాస ఆరాధనలో పాల్పొందుతారు. ఎందుకలా? అది కుక్క తన వాంతికి తిరిగినట్టు. ప్రవక్త చెప్పినాడు వారు అలాగ చేయదురు అని. ఆ విషయం లోకానికి సంబంధించినట్లయితే, నీలో నుండి బయటకు తన్నే వేయవలసి వచ్చినట్లయితే తిరిగి దానివైపు ఎందుకు తిరిగావు? అవునా? బజారలో కొలుక్కుంటూ వారిని వారు ర్యాక్ అండ్ రోల్ అని పిలుస్తారు. వెంట్రుకలు కత్తిరించుకుని పొట్టి బట్టలు కట్టుకుని అయ్యో క్రైస్తవులని పిలుచుకుంటారు. నేను అలా చెప్పుకోవటం మంచిది. అందుకనే నేను వారిని ఖండిస్తాను. నేను ఈ వాక్యంతో నిలబడాలనుకుంటే, ఈ వాక్యం నా ఎదుకు వచ్చినట్లయితే నేను ఈ వాక్యంతోనే ఉంటాను. ఇదే నా ఎదుకు వచ్చినది వాక్యము, దాన్ని ఖండించును. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామని చెప్పుకుంటూ అలాంటివి చేయటం. ఒక స్త్రీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆమె వెంట్రుకలు కత్తిరించుకుంటుందా? అది నీ ఊహించగలవా? సాక్షాత్ పరిశుద్ధాత్మ దాన్ని ఖండిస్తున్నప్పుడు అలాగైతే పరిశుద్ధాత్మ ఎటువంటి వ్యక్తి అవుతాడు? నీ ఊహించగలుగుతావా? ఒక బోధకుడు వేదిక మీద నిలబడి ఎవరైనా ఒక స్థలంలోనైనా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బిరుదును వినియోగించి బాప్తిసం పొందియున్నారేమో నాకు చూయించు అని సవాలు చేసి అడిగితే, అతను నీ ముఖాన్ని నమ్మి యేసుక్రీస్తు బాప్తిసము ఇచ్చుచున్నందుకు నిన్ను వెర్రివాడని పిలుస్తారు. ఇంకా అతడు అంటాడు, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని చెప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ తన సొంత వాక్యం తృణీకరించునా? లేదండి. మీరు గ్రహిస్తున్నారా? మీకు అర్థమైందని నేను నిరీక్షిస్తున్నాను. తర్వాత దెబ్బ నా ఎద్దుకే వస్తుంది. అయితే అంతవరకు నేను అక్కడే వాక్యం వద్ద నిలబడబోతున్నాను. నేనిక్కడ దూరాన తీర్పు నిలబడినప్పుడు ఆ వాక్యం ప్రక్కనే నేను నిలబడబోతున్నాను. అది సత్యమే అని నేను నమ్ముతున్నాను. లేదు, అలాంటి పనులు నీవు చేయకూడదు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండవు. ఒకసారి ఒక దైవసేవకుని భార్య బట్టలు కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నది. అది భయంకరంగా కనిపిస్తుంది. నీవంటావు నీకు ఎటువంటి హక్కులు లేవు అని. నాకు హక్కు ఉన్నది, అది వాక్యం. దాన్ని సంపూర్ణంగా ప్రకటించు. ఆ విషయాలను నీవు దటమిస్తావు. అనేక మంది పెరికి పందుగైన బోధకులు ఉగులాడేవారు. బహుశా వారు బోధించుటకు మొదటి స్థానం లేని వారవుతారేమో. ఆమేన్. అయితే నిజమైన దేవుని సేవకుడు ఆ వాక్యముతోనే ఉండిపోతాడు. అవును, బిగదీసిన బట్టలు కట్టుకుని, చేయిపోగులు పెట్టుకుని, మేకప్ వేసుకుని, పొట్టిగా వెంట్రుకలు కత్తిరించుకుని ఒక దైవసేవకుని భార్య అక్కడ కూర్చుని ఉన్నది. అదంతా కూడా మురికి అని దేవుడు గద్దిస్తున్నప్పుడు, ఇంకా నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని చెప్తున్నావు. కొద్ది కాలం క్రితమే ఫీనిక్స్ లో బోధ చేస్తున్నాను. అటువంటిది ఒకటి జరిగినది. దైవ సేవకుని యొక్క భార్యలో ఒకరు అబ్బాయిల వలె తల వెంట్రుకలు కత్తిరించుకుని పైకి కట్టుకుని వేదిక మీద కూర్చుని ఉన్నది. లోపల పొట్టిలంగా మెరుస్తూ ఉండి బయటకు కనిపిస్తుంది. ఆమె మరుగు చేసుకోలేదు, మోకాల క్రిందకు లేవు. అక్కడ కూర్చున్నప్పుడు 5-6 అంగుళాలు మోకాళ్లపైనే ఉన్నది. అది పైకి క్రిందకి ఎగురుతూ పాటలు నడిపిస్తున్నది. ఎంతగా దెబ్బ కొట్టాలో, పేల్చివేయాలో అంతగా దెబ్బ కొట్టాను నేను. ఒకవేళ అతను నన్ను తిరిగి ఆహ్వానించలేకపోవచ్చును, నేను అతన్ని ఎదురు చూడలేను కూడా. అయితే మంచి చెడుగులు అతనికి తెలుసు. తీర్పు దినమందు నేను ఉన్నప్పుడు అది ఇక నా చేతులపై ఉండదు. ఒక ఉపదేశకుడిగా పిలువబడుతున్న ఒకడు, ఒకతను అతని కాదని అర్థం లేదు. నేను వెళ్ళినటువంటి ఒక నగరంలో కొద్ది నా స్నేహితులు ఎదుట నిన్న ఒక నిర్వచనం చెప్పాడు. సహోదరుడు మీకు తెలుసు, వారన్నారు, ఒకప్పుడు సహోదరు బ్రహాం మాకు మా ఎద్దుకు వచ్చాడు ఒక నగరము లోపల పశ్చిమనకు బయట. ఇతడి అన్నాడు, ఓ సహోదరు బ్రహాం ఒక మంచి మనిషి, స్వభావం పైన లేక గుణ విశేషం పైన ఏదైనా నిజము చేయటకు అతనికి బాగా తెలుసు. ఇంకా అన్నాడు, అయితే సహోదరు బ్రహాం యొక్క టేపులు మీరు వినవద్దు, ఎందుకంటే అవి మిమ్మల్ని గజిబిజి చేస్తవి. అక్కడే నా స్నేహితులకు నిలబడి ఉండి ఇలాగ చెప్పాడు, అయ్యా ఒక్క నిమిషం, టేబుల్ వేయంత వరకు నేనైతే గందరగోళంలో ఉన్నాను అని అన్నాడు. అది వ్యత్యాసం. మీరందరూ చేస్తున్న ఇలాంటివన్నీ హర్షుదుడు దేవుడు ఎలాగుంచుతాడో నాకు అర్థం కాకున్నది అని చెప్పాడు. కొద్ది కాలం క్రితము అదే వ్యక్తి మరొకరితో నిలబడి ఉండి ఇలా అన్నాడు, సోదరు బ్రహం ఒక ప్రవక్త, అతడు కార్యములు వివేచించి మొదలైనవి చేస్తాడు. అయితే ఇంకా అన్నాడు, అతని సిద్ధాంతాలు వినవద్దు, ఎందుకంటే అది సరికాదు. మూఢత, అమర్యాదకరమైన ఉచ్చారణ, అలాంటిది మీకు తెలియదా? నేను ప్రవక్తని కాను, అయితే దేవుని యొక్క వాక్యం సత్యమైతే అది ప్రవక్త యొద్దకు వచ్చును. ప్రభు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. వాక్యమునకు అర్థము చెప్పిన వారు వారే. తర్వాత మీరు చూడండి, అది ఏలాంటి ఇంగిత జ్ఞానము లేకుండాను ఒక చిన్న సంఘశాఖ వెనుక మరుగు చేసుకుంటాం. ఈ ఒకఒక దినాల్లో అవి ముక్కలైపోయి చెక్కబడి నరకములో నశించిపోతాయి. అయితే దేవుని యొక్క వాక్యము తరతరములు నిలుస్తున్నది. బండపైద ప్రభు యొక్క వాక్యం పైన నా నిరీక్షణలు కడతాను. ప్రతిదీ క్రిందిపోమును కాక ప్రతి ఒక్క నా స్నేహితుని నేను పోగొట్టుకున్నట్లయితే, ప్రతిదీ పోగొట్టుకుంటే నా స్నేహము క్రీస్తులోనే ఉన్నది. యేసు మాటలు నీతి మొత్తం ఉంది తప్ప నా నిరీక్షణ మరో దానిపైనే కట్టను. అన్ని విధముల నా ఆత్మను అప్పచెప్పుకుంటాను. అప్పుడు ఆయనే నా నిరీక్షణ, ఆయనే నా ఆధారము. నిన్న తుపాకి పెళ్లిపోయిన రీతిగా నేను చనిపోయిన అనుకున్నాను. శాంతి అనుభూతి పొందాను, చుట్టూ చూశాను, ఇది అదే అని అనుకున్నాను. అలాగైతే సంఘశాఖ నాకేమి చేయను? అలాగైతే స్థాపక సంఘం నాకేమి చేయను? దేవుని ఉగ్రత న్యాయ తీర్పు యొక్క దూరాన నేను నిలబడవలసి ఉన్నది. ఈ వాక్యము చేత తీర్పు తీర్చబడు కొరకై నేను కాల్చబడినప్పటికీ, వంగిపోయి ముడతలబడి అనేకులకు దూరమై వేరైనప్పటికీ, అక్కడ దేవుని వాక్యము నుండి నిజమైన పప్పు గింజను నేను పొందుకుంటాననే నిరీక్షణ కలిగి ఉన్నాను. ఇత్యత్వంలోకి అక్కడ ఆత్మను కట్టుకుంటాను. అవునది నిజం. దేవుడు దాన్ని ఆయన చేతులతో ఉంచుకుని ఒక విధేయుడైన బిడ్డగా దాన్ని కట్టునుకాక అలాంటివి చేతుకరి పరిశుద్ధాత్మ చేత ఒక మనుష్యుడు నడిపించబడగలుగుతాడు. ఇలాగూ లేక పరిశుద్ధాత్మ కలిగిన స్త్రీ అలాంటి విషయాలు చేస్తున్నదా? లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యొక్క జీవం నీలో ఉండినట్లయితే నీవు అలాగే ఉంటావు. నీవు ఆయన వలె ఉండు. మనం ఎరిగినట్లుగా ఇస్రాయేల్ అనుకున్నారు. ఎందుకనగా వారు ఇరుగు పొరుగుతో నున్న మైత్రి సంబంధాలను బట్టి వారు అభివృద్ధి చెందుతున్నారని అనుకున్నారు. అందును గుర్చి దేవుడు అంగీకరించాడు. ఈ రోజు మనము అలాగే అనుకుంటున్నాము తెలుసా? కొద్ది రోజుల క్రితమే ఒక హోటల్లో ఇక్కడ కొందరితో నేను మాట్లాడుతున్నాను. మత రాజ్య మండలంలో పెద్ద మనిషి అతడు. వారు నాతో అన్నారు, దేవుడు మాతో ఉన్నాడని ఆయన రుజువు చేసుకున్నాడు సహోదరు బ్రహం. ఎందుకనగా గత సంవత్సరము 100 మందిగా మేము పెరిగాం. ఎంతమందో నేను మరిచాను. అది ఏ కొద్దిగానైనా అంగీకరించదగినది కాదు అని నేను చెప్పాను. అవునది నిజం. వేశ్యావృత్తి గత సంవత్సరం 130 బాళ్లు పెరిగినది. వేశ్యావృత్తిలో దేవుడు ఉన్నాడని దాని యొక్క భావమా? అలాంటి వాగ్వాదం సరైనది కాదు. లేదు, నీవు అది చేయలేవు. లేదండి, దేవుడు ఆయన వాక్యముతోనే ఉంటాడు. ఏ మనిషి అయినప్పటికీ అతడు యథార్థవంతుడైతే ఆయన వాక్యముతోనే ఉంటాడు. మంచిది. ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలకు మనం వెళ్ళబోతున్నాము. మన దేశము ఇస్రాయేలు చేసినట్లుగానే దేవుని వాక్యమును పడద్రోసినది. వారు దేవుని వాక్యమును పడగొట్టారు. వారి యొక్క ప్రజలు, వారి యాజకులు, వారి ప్రవక్తలు, వారు వారికి మంచిగానే ప్రవచిస్తున్నారు. మేమేమి చేయగలం? అయితే ప్రవచనం తప్పు. ఎందుకనగా ప్రవచనము తప్పు, ఎందుకంటే అది వాక్యానికి విరుద్ధమైనది. ఆమె నాశనమైపోయినది. మన ప్రియమైన గొప్ప దేశము మన పితరుల అనుభవాలపైన అనుకుని ఉన్నది. అలాగైతే వారికున్న వాటి యొద్దకు రండి. నిజమే, ఇస్రాయేల్ గొప్ప దేశమే. వారి పితరుల వైపు చూడు. అయితే దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ఆ వృద్ధుడైన బట్టతల ప్రవక్త వారికి వాక్యాన్ని విసిరివేసి ఉండెను. అతను చెప్పిన రీతిగా ఖచ్చితంగా అది జరిగి ఉండెను. చరిత్రను చదువు, అవునో కాదో చూడు. అతను ఎలాగో చెప్పినో ఖచ్చితంగా అలాగే జరిగి ఉన్నది. అతడు వారిని గద్దించాడు. వారింకా అలా నిలబడి ఉండినప్పటికీ ఆ పరిశుద్ధుని యాజకులు వారి పరిశుద్ధ వస్త్రాలు ధరించుకుని ఇది చిలకరించుచు వారి చేయి ఇటు కదలించకూడదు, అటు కదలించకూడదు. ఎందుకనగా ఒకటి ఈ విధంగా ఉన్నట్లయితే, లేక పారంపర్య ఆచారమైనట్లయితే, లేక మరొకటి అయినట్లయితే, యేసు చెప్పినాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు వారి కార్యాలే మీరు చేస్తున్నారు. వారాయన తీసుకుని, వారాయన పట్టుకుని, ఆయన శిక్షించి, ఆయన చెట్టుకు మ్రానుకు వేలాడదీశారు, చంపారు. అది ఖచ్చితంగా నిజం. దేవుడు ఆయన మరలా తిరిగి లేపాడు. అవునండి. లేదు, ఈరోజు మనం ఆమోసును నమ్మము, నమ్మని నమ్మము. ఈరోజు మనకు మైత్రి సంబంధాలున్నవి. దేవుడు అది సరే అంటున్నాడని మనం అనుకుంటున్నాము. ఎందుకనగా మనకు సంస్థాపకాలు వృద్ధైపోతున్నవి కాబట్టి, ప్రతిదీ బాగానే సాగిపోతున్నవి, దేవుడు ఫరవలేదులే అంటున్నాడని అనుకుంటున్నాము మనం. ఇది మీకు తెలుసా, వారు కలిసిపోయారు. సుమారు 2-3 మిలియన్ల ప్రొటెస్టెంట్ వారు అనుకుంటాను, కేథలిక్ వారు అనేక మిలియన్లు అయిపోయారు. చూస్తున్నారా, ఆ కేథలిక్ వారు అలాగే ఉండుట అది దేవుని అంగీకారమని వారు అనుకుంటున్నారు. ప్రొటెస్టెంట్ వారు ప్రొటెస్టెంట్ గారే ఉండుట అది దేవుని అనుమతిని వారు తలస్తున్నారు. అది బుద్ధిహీనత, అది మరతుపాకుల మందు, అది అను ఆయుధాల బుడిద. ఫేలిపోయిన కొరకై కుప్పలుగా కూర్చోబడి దేవుని గ్రత, అది ఖచ్చితంగా నిజం. మీరు నా మాట వినండి, ప్రభు యొక్క వాక్యమును మీకు తెలియజేస్తాను. ఆమేన్. మా వైపు చూడండి, లోకవైపు చూడండి, దేశ వైపు చూడండి. మనం ఐక్యరాజ్య సమితిలో చేరాం, యుఎన్. అందులో ఏమున్నది? భక్తిహీనుల గుంపు. మన సమావేశాలు వచ్చుటకు ముందుగా చివరికి ప్రార్థన చేయటి కొరకు ధైర్యం చాలదు. ఇప్పుడే నేను ఇక్కడ చదవలేదా, సమ్మతిప్పకుండా ఇద్దరు కూడి నడుపురా. తన సేవకులను ప్రభక్తులకు తాను తెలియచేయకుండా దేవుడు ఎదియు చేయడు. వారు అంగీకరించకుండా ఇద్దరు ఎలాగ కూడి నడగలుగుతారు? మహమ్మదీయులు, బౌద్ధులు, నాస్తికులు, భక్తిహీనులు, స్వార్థపరులు అందరూ మనకున్నప్పుడు సమ్మతిప్పకుండా ఇద్దరు ఇలా నడుతారు? అలాంటి దానిలో దేవుడు నివాసముంటాడని నీవు అనుకుంటున్నావా? సరే, మేము వారితో మైత్రి తీసుకున్నాం అని అంటావు. పశ్చిమ దేశాల బలగం భద్రత మాకున్నది అని చెప్తావు. అన్ని దేశాల భద్రత బలగం వారికి ఉన్నది. అయితే ఆ ప్రవక్త చెప్పి ఉన్నాడు, దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. నీవు సేవించుచున్న దేవుడే నీ బుద్ధిహీనత కొరకు నిన్ను నాశనం చేయను. ఏ ఉదయం అదే అతడు చెప్పును. వైట్ హౌస్ మొదలుకొని క్రింద పేదవాని పొలం వరకు అతడి బొబ్బరింతలు పెట్టను. అతడు తప్పక చేయను. దేవుని వాక్యం చేత అతడి వారిని పేల్చివేయను. అతడు తప్పక చేయను. అదే నిజ ప్రవక్తిక మార్గము. మనవైపు చూచుకో సంఘాలు. ఓ, మేము పరిశుద్ధమైన రోమా కత్తులకి సంఘము. బైబిల్ గ్రంథంలో ఒక వేషయ ఉండునని పలుకుబడి ఉన్నది. మేము పితరుల గోత్రముల వారము. ప్రొటెస్టెంట్ సంఘాలు అన్ని కలిసి ఇలాగ పిలువబడుతున్నవి, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ప్రపంచ సంఘముల సమాఖ్య, మహావేశ్య యొక్క వేశ్యావృత్తి. బైబిల్ తెలియజేస్తున్నది ఖచ్చితంగా అది అదే చెప్పినది. ఇప్పుడు అన్ని సంఘాలని కలవబోతున్నవి. నా స్నేహితుల్లో ఒకరు మిస్టర్ కాలిన్స్, కాలిఫోర్నియాలో సహోదరుడు, అక్కడ అరిజోనాలో. నీవు ఎల్మర్, నీవు ఒక మంచి మెథడిస్ట్ మందిరానికి వెళ్ళుచున్నావు అనుకుంటున్నాను అని అడిగాను. అక్కడ వారు సంఘముల సమాఖ్యంలో చేరినప్పుడు నేను అందులోండి బయటకు వచ్చాను అని చెప్పాడు. దేవుని నిన్ను దీవించును సహోదరుడా, దేవుని రాజ్యానికి నీవు సమీపంగా ఉన్నావు అని నేను చెప్పాను. అవునండి, మూఢ సిద్ధాంతము, మనుషులతో సహవాసము కొరకై ఆధారపడటం, దేవుని వాక్యాన్ని విడిచి మానవ కల్పిత సిద్ధాంతములను ఆధారం చేసుకుంటా. ఈ దినాన మనకి ఏమి కావాలి? అక్కడ ఆ వాక్యము నుంచి దానిని పేల్చివేయగల ప్రవక్త మనకు కావలసి ఉన్నది. అది ఖచ్చితం. అవునా, వారు ఒకరి ఎడల ఒకరు క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఓ, మేం పెంతెకొస్తు వారం, మేము ప్రపంచ సంఘముల సమాఖ్యంలో చేరాము ఎందుకంటే అందులో మాకు సహవాసం ఉన్నది. మేము వారిని అక్కడ సంపాదిస్తాము. అది ఈ విధంగా ఉంటుంది, ఒక స్త్రీ బాధుముఖ వెళ్లి త్రాగుడికి వెళ్లి భర్తతో కలిసి త్రాగి అతన్ని దేవుని కొరకై సంపాదించడం వల్లే ఉంటున్నది. ఈ దినాలలో భార్యతో వెళ్లే దానికంటే ఎక్కువగా భర్త ఆమెను దేవుని సంపాదించుకొరకై, దేవుని కొరకై సంపాదించుకొరకై బారుజములకు వెళ్ళుట బుద్ధిహీనత. దయపు స్థలానికి దూరంగా ఉండు. ఈ వాక్యములు ఏది తృణీకరించినప్పటికీ నేను అట్టి దానికి వ్యతిరేకినే. అది నన్ను ప్రతి సంస్థాపక సంఘానికి నన్ను వ్యతిరేకినిగా చేస్తున్నది, ఎందుకంటే అది వాక్యానికి వ్యతిరేకము కాబట్టి. ప్రతి ఒక్క విశ్వాసిని అది అలాగూ చేస్తున్నది. సరే, అది మాకున్నది, జ్ఞాపించుకో అని వారు అంటారు. నా యొక్క ఒక చిన్న కాగితం ముక్క ఉన్నది. ఒకరు అరిజోనా నుండి ఒకరు పంపారు. ఏ విధముగా? ఆ పితామహుడు ఫలానా అతను చెప్పినది, పోప్ జాన్ 22 లేక ఏమని పిలుస్తారో అతన్ని, ఒక మంచి మనిషి, సంఘములు ఐక్యమగుట్ను గుర్చి మాట్లాడిన అతడు. ఇతడొకడే. కేథలిక్ వారు ప్రొటెస్టెంట్ వారు కలిసి సంఘములు ఏకము కావాలని అతను మాట్లాడాడు. మాట్లాడింది అతడొకడు మాత్రమే. ఇంకా చెప్పి ఉన్నాడు, ఒకవేళ మన యొక్క దినాలలో అది రాకపోవచ్చును, అయితే రానున్న 15 లేక 20 సంవత్సరాల్లోగా అది ఇక్కడ ఉంటున్నది. నేను ఆలోచన చేశాను, అబ్బాయ్, నువ్వు పితామహుడు అయి ఉండి అది నీకు తెలియకూడగానే నీవు ప్రవచిస్తున్నావు. అది మనం అనుకున్న దానికంటే ముందు నాకు అది వ్రాసిన అతను పుట్ట పైభాగాన వ్రాశాడు. మనం తలచిన దానికంటే అది ముందు అతడు టేపులు కూడా వింటున్నాడు. అవునండి, అతడు అన్నాడు అది మనం అనుకున్న దానికంటే ముందు అవుతున్నది. సహోదర అబ్రహాం, సంవత్సరాల క్రితమే నీవిది చెప్పావు కదా అని అడిగాడు. నిజం అని నేను చెప్పాను. అవునండి, అది నెరవేరబోతున్నది. ఎందుకు చెప్తున్నాగా? అది ప్రభు యొక్క మాట కాబట్టి అది జరుగుతుంది. నిజం. వారన్నారు, ఈ పరిశుద్ధ పితామహుడు అంతకంటే ఒకటి మరెక్కువగా తెలుసుకోవలసి ఉన్నది అని నీవు అనుకుంటలేదా? లేదండి, అతడు దేవుని వాక్యమును తృణీకరిస్తే ఆ విధముగా అందులో అది కనిపిస్తే అతడు తెలుసుకోలేడు. మీ మధ్య ఎంతమంది పుట్లున్నా ప్రవక్తలున్నా ఇంకా ఏమున్నా నాకు అనవసరం. నీవు వాక్యమును దాటిపోతే నీ వాక్యములు సగమే. అవును, వారు దేవుని యొక్క వాక్యమును తృణీకరించింది కాలం. అటువంటి దాన్ని దేవుడు ఏ విధముగా దీవించగలుగుతాడు? ఆయన వాక్యానికి ఆవల మరొక దానిని ఆయన ఏ విధముగా దీవించును? ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ఒక దానిని దానిట్లు ఆయన తృణీకరించును? నిన్ను తినివేస్తున్న క్యాన్సర్ ను నీవు ఏ విధముగా ఆశీర్వదిస్తావు? నీవు ఒక విద్యుత్ తీగన పట్టుకుని నన్ను పట్టుకుని నన్ను కాలుస్తున్నది, నన్ను పట్టుకుని నన్ను కాలుస్తున్నది అని చెప్తూ దాన్ని నీవు ఎలాగ ఆశ్రదిస్తావు? అది పిచ్చవుతుంది. ఆయన వాక్యానికి వ్యతిరేకమైన దేనినైనా దేవుడు ఎలాగ దీవించగలుగుతాడు? కాబట్టి వాక్యముల దగ్గర తిరిగి రా. ఒస్సి కొలుపు వేట కుక్కల వలె ఉన్న బోతుకల గుంపైన మీరు, మీ సంగతి ఏంటి? మీరు గంజి కోసం మీ జన్మ హక్కును అమ్మివేసి వెళ్లిపోతారు. కెడిలక్తో స్వారీ చేతికో లేక ఏదో పెద్ద భవనాలలో ఉండుటకో, పెద్ద మిలియన్ల డాలర్లు ఆలయం కోసమో మరి దేనికోసమో మీ జన్మ హక్కును అమ్ముకుంటారు. మీ సమాజాలకు దేవుని వాక్యను బోధించుటకు సిగ్గుపడతారు, భయపడిపోతారు. చెప్పవా, నిన్ను నీవు సిగ్గుపడుటకు లేదా దేవుని సేవకుడవని దేవుని ప్రవక్తవని పిలుచుకుంటకు సిగ్గుపడవా? లోక భక్తి కోసము నీ జన్మ హక్కులు అమ్ముకునుట నీవు ఏది పొదుగుతావు? ఏషావు దాని చేసిన దాన్ని, ఓ ఎంతటి అవమానం! ఓ లేదు, ఆయన వాక్యాన్ని రుజువు చేయటకు ఎదురు చూచున్న పరిశుద్ధ దేవుడు ఆయన వాక్యమునకు వ్యతిరేక్తమైనది అది ఆశీర్వదించలేడు. ఇప్పుడు విను, నేను ఏ కొద్దిగా ఆలస్యంగా పరిగెత్తట్లేదని నాకు తెలుసు. ఒకవేళ నేను నిన్ను మరణానికి ఒత్తుచుండవచ్చునేమో, అయితే చూడు, నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. పరిశుద్ధుడు దేవుడు ఆకాశము భూమి గతించుడు కాని అది గతించదని, అది గతించదని, అందులో ఒక్క మాట అయినా తొలగిపోదని ఆయన వాక్యమును ఆయనే పలికెను. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన ఒక దానిని తీసుకుని ఆయన ఎలా దీవించగలడు? అది ఆయన ఎలాగూ చేయగలుగుతాడు? చూడు, ఆయనకు ఆయనే రుజువు చేసుకుంటాడు. ఆయన వాక్యమును ఆయన బయలుపరుస్తాడు. ఏది నిజమో ఆయన చెప్తాడు. సభ్యత్వము చేత కాదండి, కాదు. మోయాబును చూడు, మోయాబు కూడా ఆయన వాక్యమును కలిగి ఉన్నది. ఇశ్రాయేలు ఆయన వాక్యమును కలిగి ఉన్నది. మోయాబు ఆయన వాక్యమును బట్టి పైపై భక్తి కలిగి ఉన్నది. వారు పవిత్రములైన 7 అర్పణలు అర్పించారు, 7 బలిపీఠముల పైన ఎద్దులను అర్పణ చేశారు. సంపూర్ణ సంఖ్య, సంపూర్ణ అర్పణ. ఆ తర్వాత అతడు 7 పొట్టేలు తీసుకున్నాడు. దేవుని కుమారుని రాకడను వారు నమ్మియున్నారని తెలియజేస్తున్నది. వారి యొక్క పెద్ద ఆర్చ్ బిషప్ చేత అక్కడ వారి అర్పణ చేశారు. అందరూ ఘనత వహించిన వారు, వారి యొక్క యాజకులు, ప్రధాన యాజకులు, వారి వారి రాజులతో, అధ్యక్షుల వారితో, ఇంకా ఎవరెవరు ఉన్నారు వారందరితో చుట్టూ నిలబడి ఉన్నారు. ఎంతో భక్తి మర్యాదలతో అర్పించాలో అంతగా చేశారు. ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా అక్కడ క్రింద ఇశ్రాయేలు ఉన్నారు. ఒక విధంగా కురులుగా కాన్పిస్తున్నట్లుగా ఉన్నారు. అయితే ఇశ్రాయేలుతో ఏమున్నది? దేవుడు వారి దండుపాలెములో ఉన్నాడు. ఆయన వారితో ఉన్నాడని ఆయనే రుజువుపరుచుకుంటున్నాడు. వారికి ఎంతమంది గోత్రకర్తలు కలిగి ఉన్నా, పోపులు ఇంకెవరెవరు వారికి ఉన్నా, ఆయన వారితో ఉన్నాడని రుజువు చేసుకున్న వరకు దేవుడు వారితో ఉండనే లేదు. ఆయన వాక్యమునకు వారు సగముగా ఉన్నంత కాలము, ఆయన వాక్యమును తృణీకరించినంత వరకు ఆయన వారితో ఎలాగూ ఉండను? వారి మధ్య జీవము గల దేవుని సూచనలు లేవు. ఇద్దరు ఏకీపించకుండా దేవుడు యుఎన్ వారి మధ్య ఎలాగూ ఉండగలుగుతాడు? ఇక్కడ చూడండి, అక్కడ క్రీస్తు సంఘముగా పిలువబడినది ఒకటి ఉన్నది, పెంతికోస్తు వారితో కలిసిపోయినది. పెంతికోస్తు వారు చెప్తున్నారు భాషలు మాట్లాడుట వారు నమ్ముతున్నారని. పరిశుద్ధాత్మక రుజువు భాషలు మాట్లాడుట అని పెంతికోస్తు వారు చెప్తారు. వారు అంటారు వారు ఇది అది మరొకటి నమ్ముతామని చెప్తారు. వారు అద్భుతాలు సూచిక్రియలు నమ్ముతారు. క్రీస్తు సంఘము వారిని చూచి నవ్వి అవేకులని గుంపు మీరు, అవి గడిచిపోయిన దినాలు అని అంటారు. వారు సమ్మతిప్పకుండా ఇద్దరు ఎలాగ కూడి నడుస్తారు? వారు మరి కలిసిపోయారు. వారు చేస్తున్నది ఏంటి? ఒకరితో ఒకరు క్షేమాన్ని వెతుకుతున్నారు. అలాంటి దానితో దూరంగా ఉండు. నా యొక్క క్షేమం క్రీస్తులోను ఆయన వాక్యములోనూ ఉన్నది. అవునది నిజం. జీవం గల దేవుని సూచనలు లేనే లేవు లేనే లేవు. అదే యేసు చెప్పినది, నేను వాక్యమును ప్రత్యక్షత చేయనట్లయితే అయితే అది నమ్మవద్దు. దేవుడు నా ద్వారా ప్రవచించి మాట్లాడినట్లయితే, మెస్సయ్య ఏమి చేయను నా ద్వారా చెప్పబడినట్లయితే, నా వలన చేయబడినట్లయితే, అలాగైతే నన్ను నమ్మవద్దు. అలాగైతే ఒకడు దేవుని యుద్ధ నుండి పంపించబడిన ప్రవక్త అని చెప్పి వాక్యమును తృణీకరించుచున్నాడు. అటువంటి వారిపైన దేవుడు కరిగ్రమును చూపుగాక, అలాంటి దేవుడు ఏ విధముగా చేయగలడు? ఇప్పుడు నేను అడుగునియండి, మరలా నేను మీతో ఎప్పుడు మాట్లాడుతానో నాకు తెలియదు. అది దేవునికి సంబంధించినది. నేను కేవలము ఆహారాన్ని కొడబెట్టుచున్నాను. ఆ దర్శనంలో ఆ సమయంలో ఆయన చెప్పినట్లుగా దానిని పీపాల్లో ఉంచినట్లుగా. నీవు నన్ను అడగవచ్చును, వారికి ఏమి జరుగుతుందో ఆమోసు ఎలాగు చూడగలిగను అని. ఎందుకు అది మంచిగా కనిపించను? చూడు, ఇక్కడ చూడు, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఎందుకు చేతనంటే ఇదంతా టేప్ అవుతున్నది, ఇది ప్రపంచానికి వెళ్లిపోతున్నది. గమనిస్తున్నారా? ఇక్కడ చూడండి, అక్కడ ఇస్రాయేలీలు ఉన్నారు. వారి వేదంత పాఠశాలలో క్రితము కంటే మంచి రూపము దాల్చి ఉన్నవి. వాటిని గురించి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి వారి సొంత మతాలు ఉన్నవి. యెహోవాను నీవు ఆరాధించకూడదని ఎవరు చెప్పట్లేదు. అన్ని రాజ్యములు కొనసాగించుకోండి అని అంటున్నారు. ఆరాధన చేయి, మనకు ఒకరితో ఒకరము సంధి చేసుకున్నాము. దాని గురించి ఆ ప్రవక్త చూడు, అవునా? కనుక దాని ద్వారా ఒక ప్రవక్త ఈ దినాన చూడడా? అవునా? ముందుకు సాగిపో. ఇస్రాయేల్ అన్నారు, భలే, మనము తిని త్రాగి సంతోషిద్దాం. కాబట్టి వారు ఒక గుంపుగా తయారైపోయి వారికి కొన్ని ముడినమ్మకాలు తయారు చేసుకున్నారు. సమస్థాపకములు సంఘశాఖలు తయారు చేసుకున్నారు. కొన్ని కుదుర్చుకున్నారు. అక్కడ వారి స్త్రీలు కేవలం పాపముతో సుఖభోగాలతో దీవిస్తారు. అబ్బాయిలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతారు. విశ్రాంతి గృహాల్లో తదితరమైన వాటిలో సగం వస్త్రాలతో పట్టు వస్త్రాలతో తిరుగుతారు. నీవెప్పుడైనా వారి దినపు చరిత్ర చూసినట్లయితే, ఈ రోజు ఎలాగ చేస్తున్నారో అంతగా మూడు వంతులు చెడిపోయి ఉన్నారు. నెమ్మదిగా కాదు, ఎందుకనగా వారుండలేరు. అవును, రాజులు యాజకులు వారందరూ ఆ విధంగా ఇలాగ ఉన్నారు. ప్రతిభకరు కూడా యేసు చెప్పిన్నారు, వేషధారణ మీరు విధవరాళ్ల గృహాలను దిగమింగుతారు. అది ఆయన చెప్పినదే. ఆ ప్రవక్త అక్కడ నిలబడి ఉండి ఆ విధముగా ఆ దేశాన్ని క్రిందకు చూస్తున్నాడు. అతని గుండె అతనిలో నుండి పగిలిపోయినది అన్నట్టు విచిత్రం ఏమీ లేదు. అవునండి, ఏమి జరగబోతుందో అతనికి ఎలాగు తెలుసును? దాన్ని ముందుగా అతడు ఎలాగు చూడగలిగాడు? ఎలాగు? అదంతా మంచిగా అగుపిస్తున్నది. ఎందుకని? తింటానికి వారికి ఎంతో ఉన్నది, కట్టుకోవటానికి ఎంతో ఉన్నది, వారికి వారి పెద్ద సంఘాలు ఉన్నవి, వారు అభివృద్ధి చెందుతున్నారు, ప్రతి ఒక్క చోట డబ్బు వెదజల్లబడుతున్నది, భోగేచ్చిళ్లు వీధుల్లో నాట్యాలు అవినీతికరమైనవన్నీ సాగిపోతున్నవి, ప్రతిదీ సాఫీగా సాగుతున్నది. ఈ రోజు అమెరికా వలే టెలివిజన్లు మురికి చిలకలతోనూ సగం బట్టలతో ఉన్న స్త్రీలతోనూ నిండి ఉన్నది. నీవు చూచు ప్రతి ఒక్కటి పేడతోనూ పాపముతోనూ ఉన్నది. నీవు కళ్ళు తెరుచుకుని ఎక్కడ కూడా టెలివిజన్ చూడకూడదు. బాలికలు బాలురు పురుషులు స్త్రీలు పొగ త్రాగడం మద్యపానం త్రాగడం ఓ ఇజబెల్ అందరూ క్రైస్తవులుగా పిలుచుకుంటారు. మురికి దయ్యాలు తమకు తాము మెథడిస్టులని బాప్టిస్టులని ప్రెస్బిటేరియన్లని కేథలిక్లని మరియు పెంతికోస్తులని పిలుచుకుంటారు. అతడు చూచినప్పుడు తన కళ్ళను ముడుచుకుని ఉన్నాడంటూ ఆశ్చర్యము లేదు. అవును, అంతా మంచిగా కనిపిస్తున్నది. మనము చేయాలనుకున్నట్లయితే నీవు ఎలాగో రక్షించగలవు? అది చూడు, మాకు మిలియన్లు మించి ఉన్నారు. మా మందిరాలు చాలా చాలా పెద్దగా ఉన్నవి. మేము కొత్త మందిరాలు కట్టవలసి ఉన్నది. మాకు చాలా డబ్బు ఉన్నది. దాంతో మేమేమి చేయవలనో మాకు తెలియట్లేదు. దేశంలో మంచి స్థలాల్లో మేము కడతాము. అక్కడ ఉన్న పెద్ద ఆలయాలు అవి మావే. మాకు ఇంకా డబ్బు ఉన్నది. దేవుడు మమ్మల్ని దీవించాడని మేము అనుకుంటలేదా? లేదా? లేదు, మీరు ఆయన వాక్యము సగములో ఉన్నారు. సహోదరు అబ్రహాం, ఇది దేవుడు నాశనం చేస్తాడా? అది మీ అర్థమా? అవును, వారిలో ప్రతి ఒక్క దానిని. నీకు ఎలాగ తెలుసు ఆమోసు? నీకెలాగ తెలుసు? ఒక వైద్యుడు రోగి స్థితిని గుర్తు చేసినట్లు గుర్తిరిగినట్లు రోగికి ఉన్న వ్యాధిని అతడు తెలుసుకుని ఏమి చేయాలో అతడు ఎరుగుతాడు. రోగికి ఏమున్నదో అతడు తెలుసుకుంటాడు. అది ఎంత వ్యాపించినదో అతనికి తెలుసును. ఏమి జరుగుతున్నదో అదే తెలుసును. ఆ విధంగానే ఉండను. నిజ ప్రవక్తిక మార్గం, నీవేం చేస్తున్నావో నాకు లెక్కలేదు. పాపం విస్తరించిన అతను చూడగా అది క్యాన్సర్ వలె తినివేసి ఉన్నది. అది ఆ విధముగా పెంచుకొస్తూ వారిలోనూ మిగతా వారిలోనూ వ్యాపించి ఉన్నది. అది తిరిగి రాలేదు. అది అట్టి అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నది. వారు నశించడై ఉన్నారు. ఆబితముగా ఆమోసు స్థితిని రోగ నిర్ణయం చేయగలిగాడు. దేవుని వాక్యం వలన దాన్ని అతను నిర్ణయించాడు. ఆబితముగానే నిజ ప్రవక్త స్థితిని నిర్ణయించి పొట్టి వెనుకలతో న్యాయ తీర్పు ఎందుకు వెళ్ళుటకు ప్రయత్నించకు, నీకు బాగా తెలిసింది కూడా అని ఆ స్త్రీలతో చెప్పును. మిగతా వారైన మీరు పురుషులతో చెప్పుని విధముగా నీకు బాగా తెలిసి ఉంది. బోధకులైన మీరు పైకి భక్తి గలవారైండి, వాక్యము తృణీకరిస్తున్నారు. మీకు బాగా తెలిసి ఉంది విషయాన్ని మోసము చేయుటకు స్థాపక సంఘముల్లో చేరుటకు నిజ ప్రవక్తలు చూచు వాక్యమునే మీరు చూచుతున్నారు. స్థితి యొక్క వివరణ చెప్పబడి ఉన్నది. మరణం ఎడబాటు ఒక వైద్యులవలి అతనికి వ్యాధి స్థితి తెలుసును. ఎలాంటి గుర్తులు అది కలిగిండునో అతనికి తెలియను. ఈ దేశం వైపు చూడు, పెంతికొస్తు వారు చేశారు అని చెప్తే మందిరానికి వచ్చుటకు నీకు వారు అనుమతించరు. ఎందుకనగా నీవు వారి పొట్టి వెంట్రుకల గురించి స్త్రీలకు నీవు బోధిస్తావు. మరి బైబిల్ దానికి తీర్పు తెరుస్తున్నది. అందును గురించి నీవు ఒకటి చెప్తావని భయపడ్డారు. నిన్నటి రోజు నేను కొన్ని కుటాలకు సంక్షిప్తపడుతున్నప్పుడు రాయ్ బోర్డర్స్ ఉన్నాడు, అది పశ్చిమ తీరాన. ఒక సేవకుల గుంపును వారు తీసుకుని వచ్చారు. ఘనమైన కుటకులు జరిగినవి. వారిలో 40-50 మందితో అనుకుంటున్నాను. వారు అడిగారు, మిస్టర్ బోర్డర్స్ గారు, బాప్తిసమిచ్చుటకు సహోదరు బ్రహం గారు ప్రభువైన యేసుక్రీస్తు నామమును వినియోగించును, అది నిజమేనా? మిస్టర్ బోర్డర్స్, బోర్డర్స్ ఎంతో టీవీ గల పెద్ద మనిషి. అతడు అన్నాడు, అయ్యలారా, అతడు ఇలాగ చెప్పాడు. అతడు సభలకు బయటికి వచ్చినప్పుడు అన్నాడు ఇలాగూ, అతడు బోధ చేయడు. అతడు అలా వెళ్లిపోయి రోగుల కొరకే ప్రార్థన చేస్తాడు. అది అతడు చేయనది. అది కాదు నిన్ను అడిగేది అని ప్రెస్ప్రేర్ అడిగాడు. వారిద్దరు టేపులున్నవి వారికి తెలుసును. యేసుక్రీస్తు నామమున అతడు బాప్తిస్తాడా అని అడిగాడు. అతడు చెప్పాడు, అవును, తన స్వంత సంఘములో అతడు బాప్తిస్తమిచ్చు స్థలము ఒకటి మాత్రమే, అది అతని యొక్క సొంత సంఘము. అతడు అన్నాడు, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నది. అతడు మాకు అవసరం లేదు, మా ప్రజల మధ్య ఆ భిన్నమైన బోధ అవసరం లేదు. గత దినము నా మంచి స్నేహితుడు ఎడ్ డాల్టన్ అతనికి బాప్టిస్ట్ సంఘం నుండి ఒక ఉత్తరం వచ్చినది. బాప్టిస్ట్ సహవాసం నుండి మేము నిన్ను వెలివేసి ఉన్నాము. ఎందుచేతనగా భిన్నమైన బోధయగు యేసు నామములో నీవు చేరితివి కనుక నేను పౌలుతో కలిసి నిలబడాలనుకుంటున్నాను. లోకం భిన్నమైన మతమని దేని పిలుస్తున్నది? నేను దేవుని ఆరాధించినది అది అదే. ఎందుకనగా అది ఆయన యొక్క వాక్యం. అవునండి, అవును, నిజమే. వైద్యుడు వ్యాధిని నిర్ణయించును, అది ఎక్కడున్నదో అతడు చూస్తాడు. ఒక నిజమైన ప్రవక్త దేవుని వాక్యం వలన వ్యాధిని నిర్ణయిస్తాడు. అది ఏంటి? ఒక వైద్యుడు గుర్తులను బట్టి వ్యాధిని తెలియచేస్తాడు. అది నిజమేనా? అతడి గుర్తుల వైపు చూస్తాడు. రోగిలో విషయమేంటో అని అతడు చూస్తాడు. అది ఎంతవరకు ముదిరిపోయినదా అని అతడు చూచి ఇక లాభము లేదు, ఇక ఏమి చేయలేము అని చెప్తాడు. ఒక నిజ ప్రవక్త దేవుని వాక్యాన్ని తీసుకుని వ్యాధి నిర్ణయించి అందులో ఔషధం పెడితే ప్రజలు దాన్ని మరలా అతని ముఖాన్ని విసిరివేస్తారు. ఏమి జరగబోతుందో తెలుసా? నశించిపోతాడు. అంతే, సుఖానుభవం ప్రేమించువారు వేషధారులుగా పిలువబడే లోకాచారాల గుంపు అయితే అదైతే నిజ ప్రవక్తికి మార్గమే. అతడు వ్యాధిని చూస్తాడు. వారు వాక్యమునకు దూరమైపోయారని అతడు చూస్తాడు. అతడు వాక్యము చూశాడు. ఏమి రాబోతున్నదో ఆ యొక్క ఫలితాలు అతనికి తెలియను. వారు జీవిస్తున్న సుఖభోగాలు అతను చూశాడు. వారి యొక్క స్త్రీలు నడతల పద్ధతులు అతను చూశాడు. వారి యాజకులు చేస్తున్నవి అతను చూశాడు. వారు ఏ విధంగా దేవుని యొక్క నిజ ఆరాధనకు దూరమైపోయినది అతను చూశాడు. అక్కడే అతను జవాబు పొందుకున్నాడు. మీరు సేవించుచున్నామని చెప్పుకుని అదే మిమ్మల్ని నాశనం చేయను అని అతను చెప్పాడు. ఎందుకని? మీరు నా ఆజ్ఞలు గైకొనలేదు. అయినను వారు గైకొనిచున్నామనుకుంటున్నారు. నేను ఇక్కడ చదవలేదా? 2:4 భూమి మీద సమస్త జనములలో సమస్త కుటుంబములలో నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, అయినప్పటికీ నా ఆజ్ఞల్లో నడుచుటకు మీరు నిరాకరించుతరి. ఆ బటన్నెత్తి చిన్న ప్రవక్త నెరసిన చారల గడ్డంతో అగ్ని మెరుపులైనున్న కళ్లతో అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడున్న యాజకుల గుంపుతో మాట్లాడుతూ ఉన్నాడు. సేవ చేస్తున్నామని నటిస్తున్న వేషధారులైన మీరు, అదే, దేవుడి మిమ్మలను నశింపచేయును. అతనికి సహకారం ఇచ్చి ఉంటారని నీవంటున్నావా? ఓ, అతనికి ఉంటుందేమని ప్రయత్నం చేసి చూడు. ఉండదు. అయితే అతను ఏమయ్యుండును? అదే నిజ ప్రవక్తిక మార్గం. అతను వాక్యమును కలిగి ఉన్నాడు. అదేమిటో అతనికి తెలియను. పాతకాలపు మిఖాయవలి నేను ప్రతిష్ఠించిన చిన్న బిడ్డ, కొద్ది నిమిషాల క్రితము నేను అది దాటాను. ఎందుకంటే సమయం, నేను త్వరపడుతున్నాను. అయితే మిఖాయ అతడు అహబోయుదు నిలబడి వారి వైపు అతడు చూశాడు. అతడు వాక్యము ఎరిగి ఉండెను. మిఖాయ వాక్యమును వారితో మాట్లాడాను. ఎందుకని మీకాయా దేవుని వాక్యం చేత అతని దర్శనాన్ని ఆత్మిక సిద్ధాంతాన్ని తీర్పు తీర్చగలిగాడు, విమర్శించగలిగాడు. అతని సిద్ధాంతము దేవుని వాక్యము ఒక్కటే అని అతను చూశాడు. ఎందుకనగా వాక్యము చెప్పి ఉన్నది అతను అహాబును శపించునని, అతని రక్తము కుక్కలు నాకునని అతను చెప్పి ఉన్నాను. అదే వాక్యము చెప్పినది. కాబట్టి మీకాయా ఒక దర్శనము కలిగి ఉన్నాడు. అది అతడు ఒక ప్రవక్త. ఒక ప్రవక్త చూడండి, వాక్యము నా వద్దకు వచ్చును. అతను ప్రార్థన చేశాడు, ఓ ప్రభువైన దేవా, నేను ఏమి చేయవలసి ఉన్నది? అక్కడ నిలబడి ఉన్న ఈ బోధకుల గుంపుతో నేనేమి చెప్పవలసి ఉన్నది? ఇక్కడ అన్ని సంస్థాపక సంఘాలు ఉన్నవి. దేశంలోని ప్రతి ఒక్కరూ నాకు విరోధులుగా నిలిచి ఉన్నారు. ప్రభువా, ఇక్కడ రాజు ఎదురు నిలబడి ఉన్నాను, నేను ఏమి చెప్పాలి? అతనికి ఒక దర్శనం వచ్చినది, వెళ్ళు అక్కడికి అని చెప్పబడినది. అయితే ఇశ్రాయేలీయులు కాపురు లేని గొర్రెల వల్లే చెదరినట్లు నేను చూచి ఉన్నాను. ఆ జిల్లా ప్రెసిడెంట్ వెళ్లిపోయి అతని నోటి మీద కొట్టాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ నాలో నుండి బయటకు వెళ్లినప్పుడు అతనిలో నుండి అది ఎక్కడికి వెళ్ళినది అని అడిగాడు. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? దయ్యం వారి మధ్యకు దిగి వారి మధ్య ఉండటానికి ఆయన అనుమతించాడు. ఎందుచేతనంటే ప్రారంభం నుండి వారు వాక్యమునకు దురస్తులై ఉండేది. బైబిల్ తెలియజేస్తున్నది, వారు వాక్యము నమ్మకపోతే అబద్ధము నమ్మినట్లు మోసం చేయు శక్తిని వారి మధ్యకు పంపునని, దాని వలన వారు నాశనమైపోతారని బైబిల్ తెలుపుతున్నది. అదే ఖచ్చితంగా ఈ సంస్థాపక సంఘములు, ఈ దేశ ప్రజలు వారి మధ్య చేస్తున్నది. ఈనాడు అబద్ధమును నమ్ముట దాని వల్ల నాశనమైపోవుట. ఎలాగనగా ఆకాశం కింద ఇవ్వబడిన మరొక నామం వలన నీవు రక్షించబడలేవు. సంస్థాపక సంఘములారా, వరుసగా రండి. అవును, ఈ ఇతర ప్రవక్తలు దేని వైపు చూస్తున్నారు? వారు ప్రవక్తలై ఉన్నారు. అవునండి, వారు ప్రవక్తలై ఉన్నారు. అయితే వారు ఆగిపోయి వాక్యముతో వారి ప్రవచనము సరిపోయినదో లేదో చూచుకుంటే చూస్తే ఎంత బాగుండును. ఈ దినమున మెథడిస్ట్ వారు నిలబడి వారి ప్రవచనము పరీక్షించుకుంటే ఎంత బాగుండును. మరొక వ్యక్తికి వారు ఎన్నడూ చిలకరించారు. వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ముచ్చురము ద్వారా ప్రతి ఒక్కరికి వారు యేసుక్రీస్తున్నామన్న బాప్తిసం ఇస్తారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారు ఈ దినమున ఆగిపోయి వారి ప్రవచనము చూచుకున్నట్టయితే వారు తిరిగి వాక్యం వద్దకు రాగలుగుతారు. ఈ రోజు వన్నెస్ వారు నిలబడి వారి ప్రవచనం పరీక్షించుకుంటే వారు వాక్యం వద్దకు తిరిగి వస్తారు. అయితే చూడండి, ఆ ప్రవక్తలు ఆగిపోయి వారి ప్రవచనం పరీక్షించుకున్నట్టయితే వారు తర్కించారు. వారు చెప్పారు, అది మనకి సంబంధించినది, కాబట్టి మనము రామోత్ గిలాదు మీదకి వెళ్లి దాన్ని ఆక్రమించుకుందాం. ఎందుకనగా అది మనకి సంబంధించినది, యెహోషువా అది మనకిచ్చాడు. అయితే మీకాయా చెప్పాడు, అది సబబుగానే వినిపిస్తున్నది. అయితే అది ఏమై ఉన్నదో అది నీవు తర్కించిన అవసరం లేదు. దేవుడు చెప్పిన దాన్ని నమ్మవలసి ఉన్నది, దేనిని తర్కించవద్దు. అబ్రహాము తర్కించి ఉంటే ఏమవుతుంది? అతని యొక్క దేశమును అతడు ఎలాగ వదలగలుగుతాడు? అతడు 100 సంవత్సరాల వయస్సు కలిగిన వాడి ఉండి షారా వలన ఆమె 90 సంవత్సరాల వయస్సుతో ఉన్నప్పుడు ఆమె వలన వారు బిడ్డను పొందనయ్యున్నారని వారు ఎలాగ ఎరుగగలగను? తర్కాలు విడిచిపెట్టు, నీవు నమ్ము, నమ్మితే చాలు, దయ్యం నీకు చెప్పుటకు అనుమతిస్తావు. ఇది మీకు తెలుసా? సోహర్ బ్రహాం వేషధారి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఆగు, అతని యొక్క బోధ సరికాదు చూద్దాం. బైబిల్ యొద్దకు నేను తిరిగి వెళ్తాను. అలాగ చేయవద్దు, ఆయన నేనది చేయనివ్వడు. లేదు లేదు తుషరా, అయితే నన్ను గుచ్చి ఒక చెడ్డగా అతను చెప్తాడు. అది చేయుటకు అతనికి హక్కు ఉన్నది. తర్వాత వెంటనే నీవు అది చేరుకుంటానికి నీవు కొనసాగుతావు. ఆగిపోయి తర్క వితర్కము నిలుపు చేస్తావు. అవునా, అది అతను చేయకూడదు, అది అతను చేయకూడదు. నీవు నా వైపు చూచుకు మొదలు పెడతావు. మరి నీకు కావలసినంత ఉన్నది. ప్రభుని యేసును చూస్తూ నీవు వెళ్ళు, నీవు కావలసినంత కనుగొనగలుగుతావు. ఒక్కవైపు ఒక్క నిమిషము ఆయన వైపు చూడు. మీలో ఒక్కొక్కరిని ఒక దైవ సేవకుడిగా నేను పెట్టబోతున్నాను. ఇప్పుడు ఆయన భూమిపైన ఉండినది మనం మర్చిపోతున్నాము. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, దుర్భీచకుడుగా ఆయన జన్మెత్తిన వానిగా దేశమంతరి చేత రుజువు చేయబడినవాడు. ఆమె ఆయన తండ్రి పెళ్లి చేసుకునక ముందు ఆయన్ను ఆయన తల్లి కన్నది, అది రుజువైనదే. వారు వాక్యం యొద్దకు వెళ్ళట్లేదు. కన్యా గర్భవతి అయి అను వాక్యం యొద్దకు వారు వెళ్ళట్లేదు. వారు వినిన దాని యొద్దకు వారు వెళ్లారు. చూశారా, ఒక అక్రమంగా పుట్టిన బిడ్డ ఆయన పాపములు పుట్టాడని వారు ఆయనతో చెప్పలేదా? ఆయనకు చెప్పుటకు ప్రయత్నము చేయలేదా? చూశారా, ఆయన ఏమి చేయచుడిన చూడు. దేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని ఆయన నిజంగా చించివేయచుడెను. అది నిజమేనా? సంస్థాపక సంఘాలను ప్రతి ఒక్క దానిని ఆయనెవరు? ఆయన కేవలము ఎదిగి ఆ విధముగా చుట్టూ వెళ్ళుచున్న ఒక యవనస్తుడు. ఎలాంటి సంస్థాపక సంఘము లేనివాడు? ఏ సంఘాలకు సంబంధించిన వాడు నీవు నాకు చెప్పు. నీ తండ్రి ఎవరు? యోసేపు నీ తండ్రి కాదని నీవు చెప్పావు. యోసేపు నా తండ్రి కాదు ఆయన చెప్పాడు. అలాగైతే నీ తండ్రి ఎవరు? దేవుడే నా తండ్రి. నీవు పిచ్చివాడవు, అదే ఖచ్చితంగా నీవై ఉన్నావు. నీవు మనవడై ఉండి దేవుడు నీ తండ్రి అని చెప్తున్నావే. వారు దేవుని వాక్యం దాన్ని పరీక్షించినట్లయితే, పరీక్షించుకుంటే హల్లెలూయా, అదేదో నీవు చూశావా? వాక్యము శరీరధారి అయ్యను. వారి యొక్క దర్శనాన్ని వాక్యముతో వారు పరీక్షించలేదు సుమా. అది అదే అదే ఈ రోజు ఉన్నటువంటి విషయం. నీ యొక్క దర్శనాలను, నీ ప్రవచనాలు, నీ సిద్ధాంతమును దేవుని వాక్యముతో నీవు పరీక్షించవు. ఒకరు నీకు సత్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు, అప్పుడు నీ వారితో పడిపోతావు. ఆమోసు చేసినట్లు నీవు అదే చేస్తావు. ఇక్కడ చూడు, అతను ఈ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ నీవు అతన్ని గద్దించి ఉన్నావేమో, అది నిజం. అతని వాక్యం వెనుకకు వెళ్ళనీయనట్లయితే, వారు అదే చేశారు, ఆయన ఈ రోజు ఖండిస్తారు. స్త్రీలైన మీరు మీ పొట్టి వెంట్రుకలో అభిప్రాయాన్ని వాక్యంతో మీరెందుకు పరీక్షించకూడదు? మరి అది ఏమి చెప్పిందో అట్టి దానితో అవెందుకు మీరు చేయరు? తప్పుడు తిత్తువుగా అది అలాగ పిలువబడుచున్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను మీ బాప్తిసమును మీరెందుకు పరీక్షించుకోకూడదు? అది ప్రపంచంలో లేనే లేవు. ఒక్క దేవుని యొక్క మూడు కార్యములు తప్ప అవి బిరుదులు. తండ్రి పేరు లేదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్నటువంటి పేరు లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క పేరు అది ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్లో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి బాప్తిసముతో నీ బాప్తిసమును పరీక్ష చేసుకో. నీ యొక్క తలపుడు వాక్యముతో పరీక్షించుకున్నట్టయితే నీవు తిరిగి వచ్చి ప్రభుని యేసుక్రీస్తు నమ్మమన నీవు బాప్తిసం తీసుకుంటావు. అదే వారిని చేయమని పౌలు వారికి చెప్పినది, ఇంకా చెప్పినాడు. ఏదైనది వ్యతిరేకమైనది ఎవరైనా బోధించినట్లయితే అతడు శాపగ్రస్తుడు కాక అని అతను బోధించాడు. చివరికి దిగి వచ్చిన దేవదూతైనప్పటికీ కూడా చాలాసార్లు దేవదూతలు దిగి వస్తారు. మీకు తెలుసా, అబ్బాయి పెంతికోస్తు దానిని ఎలాగ తినివేస్తుందో. పరిశుద్ధుడైన మార్టిన్ అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఎవరైతే యేసు నామమున బాప్తిసం ఇచ్చాడో, ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మి ఉన్నాడో, వాక్య ప్రకారముగా బ్రతికి ఉన్నాడో, అతని ఎదుట ఒక పెద్ద వెలుగులాంటి ఒకటి నిలబడినది. రోమవారు అతన్ని బయటికి తన్నివేశారు. వారి యొక్క మూడు సిద్ధాంతంలోకి, మానవ కలిపిత బోధనలోకి అతని లాగుడికై అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ మనిషిడు వాక్యము కొరకై నిలబడ్డాడు. దయ్యాలు అతని ఎదుకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రయత్నించి చేసినవి, వాటికి అతను ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఒకరోజు క్రీస్తువులే సతానుడు వచ్చాడు. కిరీటం పెట్టుకుని బంగారు చెప్పులు తొడుక్కుని ఉన్నారు. అతని చుట్టూ అగ్ని కంతులున్నవి. అక్కడ నిలబడి ఇలాగున్నాడు, మార్టిన్, నీవు నన్ను గుర్తించట్లేదా? నేను నీ ప్రభువును, నన్ను ఆరాధన చేయి అని అడిగాడు. మార్టిన్ అతని వైపు చూశాడు. అక్కడ ఒక తప్పున్నది. అతడు అన్నాడు, మార్టిన్, నీవు నన్ను గుర్తించట్లేదా? గుర్తించలేకున్నావా? నేనే నీ ప్రభువును, రక్షకుడును అని అన్నాడు. నన్ను ఆరాధించు అని అన్నాడు. అతడు మూడు సార్లు చెప్పాడు. మార్టిన్ చుట్టూ చూశాడు. క్రీస్తు రాకడప్పుడు ఆయన తన ప్రజల వలన కిరీటధారి అవుతాడు. అతడు చూశాడు. ఆయన తన ప్రజల వలన కిరీటధారి అవుట అతడు చూశాడు. ఆయన బంగారు చెప్పులు తొడుక్కున్నాడు. అతడు అన్నాడు, సతనా, నా యుద్ధం నుండి తొలగిపో. అబ్బాయ్, అది పెంతికోస్తు వారు తినివేట్లేదా? అబ్బాయ్, ప్రకాశిస్తున్న వెలుగుదూత. ఆ స్త్రీ షికాగో నుండి వచ్చి, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఇలాగనదామె, సహోదర అబ్రహాం, అక్కడున్న దైవ సేవకులు అన్నారు, యేసు నామమున బాప్తిసం ఇవ్వమని ప్రభువు దూత నీకు చెప్పినట్లయితే వారు అంగీకరిస్తారట. అయితే అది నీ సొంత తలంపు కనుక నేను చెప్పాను. దానికి విరుద్ధంగా ప్రభువు దూత చెప్పినట్లయితే అది ప్రభు యొక్క దూత కాదు. అవును, ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏ దూత చెప్పినప్పటికీ అది అబద్ధమును కాక. దేవుని యుద్ధ నుండి అతడు వచ్చిన వర్తమానికుడిని ఏ మనుషుడైనా చెప్పి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక నామమున బాప్తిసము సరైనది అని నీకు చెప్పినట్లయితే అతడు ఒక అబద్ధికుడును కాక. నీవు కత్తిరించుకున్న పుట్టి వెంట్రుకలు కలిగి ఉంటా ముసుగుగా పైన ఒకటి నీవు మందిరంలో టోపీని పెట్టుకునవలను, అది క్రమము అని ఒక మనుషుడు చెప్పినట్లయితే అతడు అబద్ధికుడును కాక. దేవుని వాక్యమే సత్యము. వాక్యానికి వ్యతిరేకమైన ఈ విషయాలు ఏవైనను అది అబద్ధమవును కాక. సత్యమగునది అది వాక్యమే, అదే నిలచును. ఆ హేతుచితని మీకాయా తన ప్రవచనము దేవుని యొద్దు నుండి వచ్చినదని గ్రహించగలిగను. ఎందుచితనగా అది దేవుని వాక్యముతో ఉన్నది. అవునండి, దేవుని వాక్యమల్లే అతని దర్శనము బలపరచబడినది. ఓ, ఆమోసు ఇక్కడ ఉన్నట్లయితే అతని వాక్యముతోనే నిలబడినవాడు. అవునది నిజం. అయితే మీరు ఇది చూడండి, ఈరోజు మన మధ్య ఉన్న ఇబ్బంది ఏదనగా అది వారే వారిదైనట్లుగా ఉంటున్నది. నేను ముగించుకు సంక్షిప్తపడుతున్నాను. మనకు గల ఇబ్బంది ఏదనగా అది వారిదైనట్లుగా ఉంటున్నది. వారు పునాది లేకుండా బోధించబడ్డారు. యేసు చెప్పి ఉన్నాడు, మీ పారంపర ఆచారం వలన దేవుని వాక్యము నిరర్థకము చేస్తున్నారు. ఆ అబద్ధ బాప్తిస్మము పరిశుద్ధాత్మ పొందుకొను అబద్ధపు సూచన. కొందరంటారు కరస్పర్శ చేయి, కొందరు చెప్తారు భాషలు మాట్లాడు. దయ్యాలు భాషలతో మాట్లాడుట కరస్పర్శ చేయటి కూడా నేను చూశాను. అవునండి, దానిక సూచన అది కాదు. ఇప్పుడు అలాంటివన్నీ కూడా చూశారా? ఆ ఆచారాలు బోధించటకు దేవుని వాక్యములు నీవు దాటిపోతావు. అవునది నిజం. అతని వాక్యముల దగ్గర నిన్ను తీసుకుని వెళ్లవలసి ఉన్నది. అయితే ఈ దినమున మన ఉపదేశకులు దేవుని వాక్య పునాదిని తప్పించి బోధిస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా విను, అదే వారు అక్కడ చేసిన పని. అదే ఆమోసు వారికి చెప్పి ఉన్నది. మేము ఎరిగిన్నామని చెప్పుకున్న దేవుడే ఆయనే మిమ్మల్ని నాశనము చేయనది. దేన్ని తప్పించి మనం బోధించబడితే? పెంతికోస్తు పితరులకు ఒక్కసారి అప్పజెప్పబడిన విశ్వాస పునాదిని, ఆ బైబిల్, అబద్ధపు పాప విమోచన లోకము, అబద్ధపు బాప్తిస్మము, ప్రతిది అబద్ధం అబద్ధం అబద్ధం, అసలైన దాని నుండి వేరు చేయడం. నీవది నమ్మవద్దు, బైబిల్ దగ్గర తిరిగి రమ్ము. నీ పాప విమోచన లోకము, నీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ చిలకరింపు మొదలైనంతా తిరిగి వెనుకకు తీసుకుని వచ్చి అది లేఖన సంబంధమైనదో కాదో చూడు. అది మార్గం, అది పునాది మీద ఉన్నదో లేదో తెలుసుకో. చూశారా, పౌలు చెప్పిన పునాదికి బయట అవి ఉన్నవి. బైబిల్ తెలుపుతున్నది దేవుని సంఘము అపోస్తలు ప్రవక్తలు సిద్ధాంత పైన కట్టబడినది అని బైబిల్ తెలియజేస్తున్నది. ప్రవక్తలు అపోస్తలు ఒకటే ఉండవలసినది తప్పక. ఏది? వాక్యం యొక్క ఆ పునాది మీద నుండి వెళ్లిపోయి సంఘశాఖల పునాదిపైకి మనము తరలిపోయాము. నేను ముగిస్తున్నాను, ఇప్పుడు వినండి. ఆత్మ సంబంధమైన వినికిడి ఉపకరణము పెట్టుకోండి. విను, వాక్యం యొక్క పునాది మీద నుండి మనము దిగిపోయి సంఘశాఖ పునాదిపైకి పోయాము. దాని మీద ఎంతసేపు ఉండగలను? మరొక 3 గంటలు. వాక్యం యొక్క పునాది పైన దిగిపోయి లోక భోగాలు, లోక తత్వాలు, సంఘములోకి అవినీతి ప్రాగిపోవడం, వాక్యములో సగం ఉండి 3 సిద్ధాంతాల పునాదుల్లోకి ఎక్కిపోవడం, ఆ సగమార్గములు అక్కడ వారి 4 వివరాలను బోధించుటకు నాకు 3 వారాలు పడుతుంది. వాక్యములు సగం ఉండి సంఘ శాఖలపై ఉండుట, సంఘశాఖ మరియు వాక్యము, సంఘము సంఘశాఖ తయారైన వెంటనే వాక్యములు సగములకు వస్తుంది. అక్కడ ఏమొక్కటి లేదు, అది ఎక్కడ విడిచిపెట్టినదో తిరిగి వాక్యం మీదకి రావాలి. అవునది నిజం. మారు మనసు పొందుటనగా వెనుకకు తిరుగు. నీవు తప్పుడు త్రోవును వెళ్ళుచున్నావు. మంచిది, సుఖభోగాల సంఘశాఖ, సుఖభోగాల పునాది అని నా అర్థం. లోకపు, లోకము కోరికల పునాది, 3 సిద్ధాంతాల పునాది, అవన్నీ కలిసిపోయి పొదిగి దుర్నీతికరమైన ఆత్మ సంబంధమైన భ్రష్టత్వం బయటికి వచ్చును. అతడు నిజమైన ప్రవక్త అయ్యుండి వారిలో ఏది చూశాడో ఖచ్చితంగా అదే చూస్తాడు. ఈ రోజు ఈ వెతుక పైన ఇక్కడ అతను నిలబడి ఉంటే నేనంటాను, సహోదరు ఆమోస్, దేవుని యొక్క గొప్ప ప్రవక్త, నీవు భయమెరిగిన వాడవు, ఇక్కడికి వచ్చి నా స్థానము తీసుకో అని నేను చెప్తాను. అతడు ఈ వాక్యం బోధిస్తాడు. అతడు చేయవలసి ఉన్నది. అతడు ఒక ప్రవక్త. మంచిది, అది ఏ విధముగా వ్రాయబడి ఉండదు, ఖచ్చితంగా దాన్ని అతను బోధిస్తాడు. మనమిప్పుడు ఏమి చెప్పుకుంటున్నామో ఖచ్చితంగా అదే. మంచిది, మనలో అతను ఏమి చూస్తాడో అదే వారిలో అతను చూశాడు. దుర్నీతికరమైన కుళ్ళు. స్నేహితులారా చూడండి, ప్రస్తుతం ఇక్కడున్న సంఘములలో ఉన్నవారు ప్రపంచము అవినీతికరమైన కుళ్ళులోకి ఉండిపోయినదని మీరు ఎంతమంది చూచుతున్నారు కదా? అది అలాగున్నదని మనకు తెలుసు. దానికి గల కారణమేంటి? అది వాక్యములకు ఆవులు ఉన్నది. అది నిజం. ఆమోసు ఎన్నడూ ప్రభుత్వాన్ని నిందించలేదు. మీరు ఇంటికి వెళ్లిన తర్వాత మీరు చదువునప్పుడు అతన్ని ఇక్కడ గమనించారా? అతను ఎన్నడూ ప్రభుత్వమును నిందించలేదు. అటువంటి ప్రభుత్వమును ఎన్నుకున్నందుకు అతడు సంఘాన్ని నిందించాడు. రాజకీయవేత్తలైన మీరు కొద్దిసేపు అది మీలో సనపెట్టనివ్వండి. ఇక్కడ ప్రపంచంలో అది ఎక్కడికి వెళ్తుందో అక్కడకు. సంఘము ఎరోబు లాంటి వారిని, ఎరోబాము లాంటి వారిని ఎన్నుకున్నది. అటువంటిదే మనము చేశామంటకు ఆశ్చర్యపడటం లేదా? మనం అది మంచి ప్రభుత్వమే అని అందాము. ప్రజలు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటానికి కొనుక్కున్నప్పుడు ప్రభుత్వం బండ మీద కట్టలేదు. కట్టగలదా? మా ప్రభుత్వం అని చెప్పబోద్దు. దేశమైన మీరే అది, అది ప్రజలైన మీరే. ఒక దైవసేవకుడు నాతో ఇలాగూ అన్నాడు, సహోదరు అబ్రహాం ఇలాగూ చెప్పాడు, చూడు అందులో నీవు సరే అయితే అన్నాడు, నేను దాన్ని బోధిస్తే నా సంఘశాఖ నన్ను బయటికి తన్నివేస్తున్నది, నా ప్రజలు సంఘములో ఉండి నన్ను బయటికి తొలివేస్తారు అన్నాడు. మరి ఒక ప్రసంగాన్ని నేనేనాడు చేయను. నేను చెప్పాను, ఎలాగైనా బోధించు. అవునండి, అది దేవునికి వాక్యము. నీవు దేవుని ప్రవక్తవైతే నీవు బాధ్యులు అవుతావు. నిజం, వాక్యముతో నిలబడు. లేదా నీ సంఘశాఖతో నీవు ఉండిపోతావు. నీవు ఎక్కడి నుండి వచ్చావు దానిపైన ఆధారపడుతుంది. చూడు, లేదండి, కృంగిపోతున్న ఇసుక యగు సుఖభోగాల ఇంటి కొరకు ప్రజలు ఓటు వేసినప్పుడు స్థిరమైన బండ మీద ప్రభుత్వము ఇల్లు కట్టలేదు, మనము కట్టలేము. చూడు, మనకు ఏమి కావలసి ఉన్నదో ఒక్క నిమిషం తీసుకుందాము. నేను మిమ్మల్ని గాయపరచలేదనుకుంటాను. మనకు ఏమి కావాలో చూద్దాం ఒక్క నిమిషం. ఈ వివరణ నేను ఇది దాటలేకున్నాను. మనకు ఏమి కావలసిందో చూడు, మన టెలివిజన్ చూడు, అది మనకు కావలసి ఉన్నది. కొంతమంది హాస్యగాళ్ళు అక్కడ నిలబడి మురికి చిలోక్తులు విసరడం మనకు కావలసి ఉన్నది. బుధవారం రాత్రి ప్రార్థనా కూటానికి రాకుండా ఇంటిలో ఉండడం, లేదా బోధకుడు పెందలిక్కడ వదిలిపెట్టాలి, నీవు వెళ్లిపోయి దాని చుచుడు కొరకు మురిగిపోయి కంపు కొట్టే 5-6 సార్లు పెళ్లి చేసుకునే కొందరు వ్యభిచారులు లైంగిక వస్త్రాలు ధరించి మురికి చిలోక్తులు విసురుట అలాగే సగిపోతారు. దేవుని మందిరానికి అటువంటి దానిని ప్రేమిస్తావా? నీలో ఉన్న ఆత్మ ఏదో అది తెలియజేస్తున్నది. మనమది అనుమతిస్తున్నాము. ఈ దేశ యొక్క ప్రజలు మన ప్రభుత్వానికి ఉత్తరాలు వ్రాస్తే ఆ ప్రభుత్వానికి 100 మిలియన్ల ఉత్తరాలు వ్రాసనుకుందాము. ఆ మురికి ప్రోగ్రాములు నిలుపు చేయి అని వారు చేయవలసి ఉన్నది. మనమే ప్రజలము అయితే ప్రజలమైన మనమే మురికి కావాలని కోరుతున్నాము, కాబట్టి అదే పొందుకుంటున్నాము. రేడియో ప్రోగ్రాంలు చూడు, అయ్యయ్యో, యుగములలో బండ తిరిగిపోయినది, పురాతనమైన కలకు సిలువ ఒగులాడుచున్నది, పురాతన కలకు సిలువ ప్రక్కన రాక్ అండ్ రోల్ పాట. నిజమేనా? మన యొక్క రేడియోలు టెలివిజన్ల మీద వచ్చినవి. మన యొక్క రేడియోలు టెలివిజన్లు వాటి మీద వస్తున్నవి. ఇక్కడే కొంచెం కాలం క్రితము ఆ హూప్స్, ఆ చిన్న ఆడపిల్లలు, ప్రతి ఒక్కరి కూడా ఎంత దుర్నీతికరమైనదో, అంత చెడ్డగా హేయమైనది. అది మనం ప్రేమించేది. దేని ద్వారా అది పోషించబడుతున్నది లేక పెట్టుబడి పెడుతున్నది? బీరు, విస్కీ, సిగరెట్లు, దేశంలోని డబ్బు. దానితో వారు ఏమి చేస్తారు? ప్రభుత్వానికి పన్నులు చెల్లించవలసి ఉండగా వారి పన్ను డబ్బు తీసుకుని మురికి టెలివిజన్ల ప్రోగ్రాంల కొరకే చెల్లిస్తారు. పెంతికొస్తు వారు అలాంటి మురికి హేయమైన చిత్రాలు వారు వేసేటప్పుడు వాటికి పెంతికొస్తు వారు వెళ్లేవారు కాదు. దయ్యం నీలో ఒకటి ఉంచినది, టెలివిజన్ నీ ఇంట్లో పెట్టుకుంటా. నిజ ప్రవక్తిక మార్గం కడుకైనది, అయితే సత్యంతోనే మనం నిలబడి ఉందాం. అవునండి, మన బిల్బోర్డులు చూడండి, స్త్రీలు చేతితో సిగరెట్లు పట్టుకుని నిలబడి ఉంటా. దేశంలోని ప్రతి చిన్న ఎజబెలు. నిన్ననే నేను ఒక వింతైన విషయాన్ని చూశాను. నేను బిడ్డలను తీసుకుని చుట్టుకు బడికి వెళ్లాను. వారిని తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు జత షార్ట్లు పొట్టి లంగాలు తొడుక్కునలేదు. అది వణిగిపోతున్న వాతావరణం. ప్రతి ఒక్కరిలో వారిలో అక్కడికి వచ్చి వారు ఆగిన వెంటనే వారికి సిగరెట్లు లేకపోతే వారు త్వరగా ముట్టిస్తారు. నేను ఎలాగున్నానో చూస్తున్నారా? తలుపు వెనుక చీలు పెట్టి ఈ విధంగా వారి చేతిలో సిగరెట్ పెట్టుకుంటారు. వారికి నీవొకటి చెప్తే ఓ వారిది ఉదేస్తారు. నిజం? అక్కడ ఉన్న రిక్కీ లేక ఎల్విస్ లేక వారిలో ఒకరితో నీవొకటి చెప్పు, వారు నిన్ను కాల్చివేస్తారు. ప్రభుత్వం వారి వైపు ఉంటున్నది, ఎందుకంటే వారు కేవలము ఎవరులు కాబట్టి. సరే, అలాగే వారు అర్థం చేసుకోరు. వారి యవనస్తులు చూచి వదిలివేయటం. మీరు అర్థం చేసుకున్నారా? నిజమైన ప్రవక్త అనగా అర్థమేంటో, అతని మార్గమేదో. సంఘములోని మురికి కలలు వారి సంఘశాఖలతో వెంటనే నిన్ను వారు కాల్చివేస్తారు. అది అలాగ చేయకుండా నిన్ను కాపాడేది ఒక్కటే ఒక్కటి, అది దేవుని యొక్క కనికరమే. వర్తమానము చేరే వరకు అక్కడ అది చేయగలిగితే దయ్యం నిన్ను చంపుతుంది. అది వాస్తవం. అయితే వర్తమానం వెళ్లవలసి ఉంటున్నది. ప్రభు అయిన నేను మరలా ఇచ్చదను. అవునది వాస్తవం. ఈ రాళ్లను లేపగల సమర్థులను. అది నిజం. మంచిది, మన చిత్రాలు, మన బిల్ బోర్డులు, మన బోహేచ్చలు అపేక్షించే పాపులు తమ్మును తాము క్రైస్తవులను పిలుచుకుంటున్నారు. క్రైస్తవులుగా పిలుచుకునే ప్రజలు సుఖానుభవము కోరేవారు, బోహేచ్చులు ఆశించేవారు, అమదేరకరంగా బట్టలు కట్టుకునే స్త్రీలు, పరుషులు వారి వైపు చూస్తూ ఈలలు వేయడం, వారికి వారే క్రైస్తవులను పిలుచుకోవడం, ఎందుకని వారికి ఉన్నవి ఇవి, ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో అది ఖ్యాతిగాంచినది. వారికి ఇప్పుడు పెద్ద క్లబ్బులు ఉన్నవి. పురుషులందరూ ఒక చోట చేరుకుని వారి యొక్క తాలపు చెవులు లోపల విసురుతారు. స్త్రీలు వెళ్లిపోయి అక్కడ ఉన్న తాళాలలో ఒకరు తీసుకుంటారు. అతని తాళాలు ఎవరు తీసుకున్నారో ఆమెను భారీగా ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఒక వారం అక్కడ గడిపి తిరిగి వచ్చి మరలా తాలపు చెవులు లోపల వేస్తాడు. చూశారా, అవి క్లబ్బులు, వ్యభిచారికి పుట్టిన బిడ్డలు. పంది పందిని తినుట, కుక్క కుక్కను తినుట కారణమేంటి? వారు వాక్యమును వదిలిపెట్టారు కాబట్టి. మర్యాద అంటే ఏదో వారికి తెలియదు. ఇక్కడ బిగదీసిన వస్త్రాలు అలాంటివి కట్టుకుంటారు. పరుషులు వారిని ఆశిస్తారు. వారు అందంగా ఉన్నామనుకుంటారు. సహోదరి, నీవు ఏ తప్పు చేయకపోవచ్చును. అయితే నీకొకటి చెప్తాను, దయ్యపు చేతిలోని సాధనానివి నీవు. తీర్పు జరిగినప్పుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు వ్యభిచరించినందుకు జవాబు చెప్పవలసినది, మరియు నీ ఆత్మ అయిపోయినది. నీకు బాగా తెలుసు, ఎలాగైనా ఇప్పుడు తెలుసు, వారి యొక్క సమస్త కూర్పు అంత కూడా మురిగిపోయి కుల్లిపోయినది. అది మన ప్రజలే, వారికి కావలసింది అదే. ఒక ఇంటి యొక్క మంచి మనిషి వలె, ఇంటి మంచి మనిషి అయితే నీ ప్రభుత్వాన్ని నిందించుట అది మన యొక్క బిడ్డలను ఇక్కడికి పంపించి వారి నుండి తుపాకీ బూడిదను తయారు చేయటం అవుతున్నది. అవును, నిజం. ఎందుకంటే మన స్వంత చెడ్డ స్థితి వలన మనం ప్రభును ప్రేమించితే, ప్రభును సేవించినట్లయితే, మంచి ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకున్నట్లయితే అది అద్భుతకరమైన స్థలం అవుతున్నది. అవునది, నిజం. మనకు యుద్ధాలుండవు, ఉండవు. దేవుడే మన బలము, ఆశ్రయ దుర్గము. అక్కడికి మన పిల్లలను పంపించి వారిని అక్కడ నరికి వారిని అక్కడ చంపి ప్రతిదీ చేసి, ఎందుకనగా మన యొక్క స్వంత క్రియలే దాన్ని బయటకు తెచ్చినవి. అది ఆవిధమయ్యని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పి ఉన్నాడు. ఆయన మారడు, ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అది వారి స్వంత ప్రజల అపేక్ష. ఒక ఇంటిలోని మంచి మనిషి వలె అతడు మంచివాడైనట్లయితే ఏంటి ఉపయుక్తం? అతడు మంచి చేయాలనుకుంటాడు, దేవునికై అతడు బ్రతకాలనుకుంటాడు, అతడు ఆశ కలిగి ఉంటాడు. అనీతికరమైన కుటుంబం అయితే తన భార్య పుట్టి బట్టలు ధరించాలనుకుంటే, లైంగిక వస్త్రాలు కట్టుకోవాలనుకుంటే, బయటకు వెళ్లిపోయి యజమాని వలె ఉండాలనుకుంటే, అతని కుమార్తెలు బిడ్డలందరూ అంతా అలా ఉండాలనుకుంటే అతని ఏమి చేయబోతాడు? అతని నాన్న చెప్తే, అతని చిన్న బిడ్డలు లేచితే ప్రేమతో ఎత్తుకుని ముద్దు పెట్టుకుని పడకలో పండబెట్టి అతనికి ప్రార్థన చేస్తాడు, లేచి చేస్తాడు. పాతకాలం పిచ్చి అతని తలంపు అంతా బైబిల్ను గుర్చే. అతని కుటుంబంతో ఆ మనుషుడు ఏమి చేయగలడు? మన ప్రభుత్వంతో అదే, ఇక్కడున్న దాని ప్రజల విషయంలో అది అంతే. ప్రభుత్వాన్ని నిందించవద్దు. వారికి ఉన్న వారి రాజకీయాలను పెడుతున్నందుకు ఈ పడిపోయిన సంఘాలను నిందించు, ప్రభుత్వాన్ని నిందించవద్దు. వారికి అదే కావాలి, అందుకే వారు దానికి ఓటు వేశారు. ఆ కథము చేతనే వారిది కలిగి ఉన్నారు. అందుచేతనే దేవుని న్యాయ తీర్పు వారిపై ఉంటుంది. వారు ఏది విత్తియున్నారో ఆ పంటనే వారు కోయబోతున్నారు. వారు ఇప్పుడు చల్లుతారు, తరువాత వారు పంటకొస్తారు. గమనించు, మనం పిచ్చి పెట్టేవారమైనట్టు ఉన్నాం. అవును, రష్యాలోకి మన మార్గమును కొనుటకు ప్రయత్నిస్తున్నాము. కమ్యూనిజంతో మన త్రోవను కొనుటకు ప్రయత్నము చేస్తున్నాము. డబ్బు, దేవుని యొక్క ఈ వరములు నీవు కొనలేవు. సీమును అని ఒకడు ఉన్నాడు. అది చేయటకు ఒక దినాన ప్రయత్నం చేశాడు. మరి పేదరు చెప్పాడు, నీ డబ్బుతో నీవు నాశనమైపోతావు అని. గరడివాడైన సీమోను యొక్క భాగమును మనం ఆడుతున్నాము. దేవుని వరమును కురుడుకై ప్రయత్నము చేయుట. వాక్యం ఎదుగు తిరిగి రా, దేవుని ఎదుగు తిరిగి రా, క్రీస్తు ఎదుగు తిరిగి రా. అప్పుడు కమ్యూనిజంను గుర్చి భీతి చెందుకు. సరైన మనిషికి మనం ఓటు వేద్దాం. అబ్రహాం లింకన్ వంటి, జార్జ్ వాషింగ్టన్ వంటి, లేక అలాంటి నిజమైన మనిషిని మనము కలిగి ఉందాము. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నిందించవద్దు, మనలను మనమే నిందించుకుందాము. అదే ఆమోసు చెప్పినది, అదే నిజమైన దేవుని ప్రవక్త చెప్పున్నది. అతనికి దేవుని వాక్యము తెలిసినట్లయితే, అతను నిజమైన ప్రవక్త అయినట్లయితే, అతను దేవుని వాక్యము ఎరుగుతాడు. ఎందుకనగా అది అతని ఎదుగు వచ్చును కనుక. ఇస్రాయేల్ వారి శత్రులతో సంధి చేసుకున్నారు. వారి యొక్క శత్రులతో వారు సంధి కుదుర్చుకునే ముందు మొదట వారు దేవుని వాక్యముతో దూరము కావలసి ఉండెను. మన శత్రువులతోనూ తదితరమైన వాటితోనూ మనము సంధి చేసుకునే ముందు దేవుని వాక్యముతో మనము దూరము కావలసి ఉన్నది. ఇప్పుడు అదే రోము ఆక్రమించుకున్నట్లు చేయుట ఎప్పుడు అలాగే మనం చేస్తున్నాము. ఎందుకని? ఆమె ప్రభుత్వాన్ని తీసుకున్నది, స్థలాలను ఆమె తీసుకున్నది, ప్రజలను ఆమె తీసుకుంటున్నది, ఇప్పుడు సంఘాలను ఆమె తీసుకుంటున్నది. మనం ఏమి చేస్తున్నాము? అలాగే కూర్చుని వారితో ఏకీభవిస్తున్నాము. ఓ, అది ఈ దారి అయినా ఆ దారి అయినా వ్యత్యాసం ఏమీ లేదు. అదంత దేవుడే. ఎలాగైనా దరిద్రులైనా దిక్కుమాలిన వారైనా పడిపోయిన వారైనా ప్రవక్తలుగా పిలువబడుచున్న మీరు, మీ సంగతి ఏంటి? ఈ విషయాల్లో దేవుని గురించి వారికి ఏమీ తెలియదు. వారు గుర్తించరు, కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమించబోతున్నదని వారు చెప్తారు. లేదు, అది చేయదు. రోమనిజం ప్రపంచాన్ని ఆక్రమించబోతున్నది. క్రైస్తవ పేరుతో అది చేస్తున్నది. బైబిల్లో యేసు చెప్పలేదా, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము అది బుద్ధిహీనులుగా చెయ్యను అని? మనకి దినాలు ఏమి కావాలి? ఇది చెప్పి నన్ను ముగించనివ్వండి, నేను ఇప్పుడే ముగించబోతున్నాను. ఈ దినాన మనకు అవసరం ఏమిటి? మరొక నిజమైన ప్రవక్త. ఆమేన్. దేవుని వాక్యం వచ్చు ఒక మనిషిడు మనకు కావలసి ఉన్నది. అవును సహోదరుడా, అతడు తృణీకరించబడతాడు, తొలివేయబడతాడు, వెలివేయబడతాడు. అయితే అతడు తప్పక రంధ్రాన్ని వేస్తాడు, పగలగొడతాడు, అతడు చేయగలుగుతాడు. అటువంటి విత్తనాలు అతడు తప్పక చల్లుతాడు, ఏర్పరచుకున్న వారు ఎగిరే వరకు. అది నిజం. మనకు ప్రవక్త కావలసి ఉన్నది. నిజమైన వాక్య అనువాదం వచ్చు ఒక మనిషి మనకు కావలసి ఉన్నది. దేవుడు అతని ద్వారా మాట్లాడి వాక్యం నిజమని రుజువు పరచగలుగుతాడు. సహోదరుడా, అదే మనకు కావలసి ఉన్నది. మలాకి 4 ప్రకారముగా మనకు ఒకరు వాగ్దానము చేయబడి ఉన్నాడు. దేని మరచల్ మరల్చుటకు? ప్రజల విశ్వాసము తిరిగి బైబిల్ యుద్ధకు. మనకు ఒకరు వాగ్దానము చేయబడ్డాడు, అతడది చెయ్యను. ఆమోసు ఎరిగి ఉన్నాడు. అవునండి, ఇశ్రాయేలు ఆమె భక్తిహీనమైన ప్రేమికులు వారిని త్వరగా నాశనము చేయనని ఆమోసు ఎరిగి ఉన్నాడు. ఈనాడు వారి భక్తిహీనమైన ప్రేమికులు వారిని త్వరగా నాశనము చేయను. పెంతెకొస్తు వారైన మీరు వారికి వారే బంధించుకున్న సంఘ శాఖల 3 సిద్ధాంతాలు మిమ్ములను, మీ 3 సిద్ధాంతాలను, మీ సంఘ శాఖను నాశనము చేయనివి అవే. మృగం యొక్క ముద్రను అక్కడ మీరు తీసుకుంటానికి మిమ్ములు మీరే కట్టుకున్నారు. చివరకు అది మీకు తెలియనే తెలియదు. సాక్షాత్తు మీ కళ్ళ ఎదురునే అది ఉండి ఉంచుకున్నారు. నిజం అది. వెలివేసుకునుట మీరేమి చేయ ప్రయత్నం చేస్తున్నారు? మీరు దీనికి చెందినవారు లేదా? మీరు దేనికి చెందలేదు. చూశారా? మీరు కనిపెట్టండి ఇంకొద్దిసేపు, తరువాత మీరు చెప్తారు అలాగైతే అందులో నుండి బయటికి వెళ్లిపోతాను. వద్దు, నీవు చేయవద్దు. నీవిప్పుడో అందులో ఉన్నావు, నీవిప్పుడో ముద్ర వేయబడి ఉన్నావు. నీ మీదనున్న ముద్ర చేత నీవు పట్టుకోబడ్డావు. అది ఏమైనను అతడెంతో బగుగా తెలుసుకుని ఏషావు బిగ్గరగా ఇచ్చాడు. అయితే అతడెంతో వేదనతో ఇచ్చాడు, పశ్చాత్తాం పొంద ప్రయత్నము చేశాడు, కానీ అది పొందలేకపోయాడు. అప్పుడు నీవు అక్కడే ఉంటావు. పారిపోవటానికి ఇదే ఇప్పుడే సమయం. వారి భక్తిహీనులైన ప్రేమికులు ఆమెను త్వరగా నాశనము చేయదని ఆమోసుకు తెలియను. ఎందుచేతనగా సంఘము దేవుని, ఆయన్ను, ఆయన వాక్యమును, జీవ మార్గమును విడిచిపెట్టి ఉన్నది. దేవుని జీవ మార్గం నుండి వారు తొలగిపోయారు. వారి స్వంతగా, వారి స్వంతము తయారు చేసుకున్నారు. ఓ, దేవుని వాక్యం వారికి అడ్డుబండ. అది ఈ రోజు అలాగనే ఉన్నది. నామకర్త క్రైస్తవునికి దేవుని వాక్యము ఒక అడ్డుబండ అయి ఉన్నది. యేసుక్రీస్తు నమూనా నీటి బాప్తిని గురించి అతనికి చెప్పు, పరిశుద్ధ దేవుని గురించి అతనికి చెప్పు, పరిశుద్ధాత్మని గురించి అతనికి చెప్పు. ఏంటి, మేం పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని వారు చెప్తారు. అలాగైతే ఎందుకు ఇంకా వారు కత్తిరించుకున్న పొట్టి వెంట్రుకలు కలిగి ఉంటారు? ఎందుకు ఇంకా వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మక నామంలో బాప్తిసం ఇస్తారు? వారు ఇంకా నీవు నమ్మే విషయాలు, నీవు నడిచే మార్గాలు నమ్ముతారు. నీ ఫలాలు అది రుజువు చేటుకు అవి సాగి వెళ్ళుచున్నవి. యేసు చెప్పాడు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు అని. చూశారా, నిన్ను చూయించుటకు అవి వెళ్ళుచున్నవి. నీవు ఎరుగున దాని గురించి నీవు మాట్లాడుచున్నావు. అవునండి, అవును. ఆమోసు ఇక్కడ ఉన్నట్లయితే వారి పద్ధతులకు వ్యతిరేకంగా అతడి కేకలు వేయడు. నీకు తెలుసా? ముగించక ముందు ఇప్పుడు ఒక వచనం చదవబోతున్నాను. 3:8 వచనం చదువుకుందాం. సింహము గర్జించను, భయపడిన వాడెవడు? ప్రభుని యెహోవా ఆజ్ఞిచ్చున్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? ఇప్పుడు ముగింపులో విను, నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అర్ధగంట ఆలస్యంగా మిమ్మల్ని ఉంచినందుకు నన్ను క్షమించండి. అయితే చూడండి, నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను వేటగాడను, నేను వేటాడుతాను. అలాంటిది ఒకటి దేవుడు, అలాంటిది ఒకటి దేవుడు నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. గడిచిన దినము తుపాకీ అయిపోయినప్పుడు నేను తిరిగి పేల్చగలలో లేదు అని చూచుటకు వెళ్ళిపోయాను. అది నాకు భయమును కలిగించినట్లు. అది నాకు భయము కలిగించుట నాకిష్టం లేదు. రహదారి పైన బండి విరిగిపోయినదా, కారు నడపడం నేను నిలుపు చేయను. నేను నేలపై నడిచినట్లయితే తివాచికి నా కాలి బొటన వ్రేలు ఎదురు తగిలి కిటికీ గుండా వెళ్లిపోతే నేను నడుచుట మానుకోను. చూశారా? లేదు లేదు, దేవుడు నాకు శుభ్రమైన వ్యాయామము ఇచ్చి ఉన్నాడు. అది సతానుడు, అదే దేవుడు కాదు. చూశారా? అది సతానుడు. ఆత్మ సంబంధమైన దాని సంగతులు నాకు తెలుసు. అదేమైనదో అది ఎరిగిన మనలో 3 ఇక్కడ ఉన్నాం. అది నీ తలలోని వెంట్రుకను లేపును. అయితే నేనెవరికి చెప్పను. చూస్తున్నారా? కేవలము నిర్ధారణ కోసము ఈ ముగ్గురు. అదంతా అంతా మంచిది, దాని గురించి అంతా దేవునికి తెలుసును. అది ముందుగా హెచ్చరిక చేయబడింది, అంతా కూడా అది నా యొక్క సగం తప్పని మనకు తెలుసును. నా యుద్ధ ఒకటి ఉన్నది, నేను తీసుకునకూడదు. అయినను ఒక మనిషి కొరకు ఒకసారి నేను తీసుకుంటాను. నేను కేవలము అతనిలోని ఈరుగను నేను కదలించగలను. చూసారా, అది చేయటకు బదులు అందుకు నేనే చెల్లించవలసి వచ్చను. కనుక మంచిది, అది నేను. అది ఇప్పుడు నన్ను క్షమించండి, మనం ముందుకు వెళ్దాం. చూసారా, ఈ 8వ వచనం, సింహము గర్జించదు, భయపడినవాడెవడు? నేను ఆఫ్రికా అడవుల్లో వేటాడినాను. సింహాలు ఎక్కడ ఉన్నవో వాటి మధ్య నేను ఉన్నాను. అతడు మృగరాజు. నేను అడవులలో రాత్రి వేళలో పండుకుని వివిధములైన జంతువుల అరపులు, గురుపోతు చెక్కిలింతలు, గర్జనలు నేను విన్నాను. వాటిలోని కొన్ని గురిపోతులు, అవి అరుపులు అరవగా నీ లోపల రక్తం పేరుకుని పోతుంది. అక్కడ చిరుతపులు ఉన్నవి, కిలకింతలు పెడుతున్నవి, తుమ్మెదలు జుంకారాలు చేస్తున్నవి, కోతులు, ఇంకో రకమైన కోతులు వేయి వేయినట్లుగా బొబ్బరింతలు కీచు కీచుమని ధ్వనులు చేస్తున్నవి. ఎటు నడిచినా అన్ని విధములైన శబ్దాలు నీ వింటావు. అయితే సింహము గర్జించితే తుమ్మెదలు నిశ్శబ్దంగా ఉంటవి, అది మరణమైనట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోతవి. అవి నిశ్శబ్దంగా ఉంటవి ఎందుకని? వారి రాజు మాట్లాడాడు. ఆమేన్. సింహము గర్జించగా భయపడినవాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవచింపకుండా వాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవక్త కేకలు వేయను. నా భావమేదో అర్థమైందా మీకు? నిజ ప్రవక్త కేకలు పెట్టదు. స్నేహితులారా, ఆయన మాట్లాడాడు. అలాంటప్పుడు ఆయన రాజ్యమందలి ప్రతి జీవి ఆయన ఏమి చెప్పునో జాగ్రత్తగా విందాం. అక్కడ ఒక పొరపాటు ఉన్నదని సింహము గుర్తించితే అతని గర్జించినప్పుడు అతని రాజ్యంలోని సమస్తము నిశ్శబ్దంగా ఉండను, అవి అలకించును. చిట్ట చివరికి చిన్న జనంగులు కూడా. ఎందుకనగా ఆ సింహపు రాజ్యములో అది ఉన్నది కాబట్టి. రక్తాన్ని వణికింపచేటటువంటి బొబ్బరింతలు పెట్టే గురిపోతు సహా నోరు మూసుకుంటుంది. అక్కడ ఉన్న ఏనుగు సింహాన్ని తీసుకుని చుట్టూర గిర్రను తిప్పగలదు. సింహము గర్జన చేసినదా అది నోరు మూసుకుని కదలకుండా ఉండిపోతుంది. భూ శిఖరాల్లో ఉండే బర్య బుసలు కొడుతుంది, దాని ముక్కు నుండి అగ్ని చిమ్మినట్లుంటుంది. సింహము దాని మీదకి దొక్కినదో దానికి హాని చేయనప్పటికీ కూడా అది భయపడిపోతుంది. ఖడ్గమృగము యుద్ధమాట్టానికి పొడిచే 7 టన్నులు కలిగి నా పెద్ద ముక్కుతో ఉంటుందది. సింహము గర్జించదా తన అడుగులు నిలిపివేస్తున్నది. ఏంటి విషయం? అతని యొక్క రాజు మాట్లాడాడు. చూశారా, ఏమి చెప్పబడబోతున్నదో అతడు వినాలని ఉన్నాడు. దేవుడు మాట్లాడగా ప్రవక్త అరుపులు అరుస్తాడు. అలాంటప్పుడు ఆయన ఏమి చెప్పబోతున్నాడో అతని రాజ్యం వినుకాక దేవుడు మాట్లాడాడు. ఆయన ఏమి చెప్పబోతున్నాడో ఆయన రాజ్యంలోని ప్రతి జీవి వినుకాక. ప్రార్థించుకుందాము. ఓ యూదా గోత్రపు సింహమా, లేచి గర్జించు. నీవు కడవర దినాల్లో గర్జించుచున్నావు. నీ కన్నులు ముడతలబడినవి, నీవు క్రిందకి చుచ్చుచున్నావు. క్రైస్తవులుగా పిలబడి ఈ దేశం యొక్క ఈ లోకాన్ని యొక్క పాపమును నీవు చుచ్చుచున్నావు. ఇది ప్రశస్త రక్తము చేత కొనబడగా జాతిక పాపమును నీవు చుచ్చుచున్నావు. సంఘ శాఖలు నీ వాక్య వైపుకు ఎంత మెల్లగా నడుచుచున్నవో, అబద్ధ ప్రవక్తులు ఎలా అబద్ధాలు చెప్పుచున్నారో నీవు చుచుచున్నావు. దేవుని సత్యాన్ని వారు తృణీకరిస్తున్నారు. ఓ యూదా సింహమా, గర్జించు. నీ యొక్క ప్రవక్తల కేకల వేదురు కాక. దేవుడు పలకగా ప్రవచింపకుండా వాడేవాడు? బైబిల్లో ఉండి బయటికి వచ్చిన దేవుని వాక్యమది ప్రవక్త ద్వారా కదలి వెళుతున్నది. అతడు ఏ విధముగా నిశ్శబ్దంగా ఉండగలడు? అతడు చేశాడా? అతడు ముక్కలుగా ఊదివేస్తాడు. ఓ దేవా, నీ యొక్క ప్రవక్త గర్జించును కాక ప్రభువా. నీ వర్తమానమును గర్జించు దేవా. నీ రాజ్యంలోని ప్రతి సృష్టము అలకించును కాక. వారు నిలుపు చేదురు కాక. స్త్రీలు నిలిచిపోయి తమను తాము పరీక్షించుకుందురు కాక. పురుషులు నిలిచిపోయి తమను తాము పరీక్షించుకుందురు కాక. ఈ టేపు వినుచున్న ప్రతి ఒక్క బోధకుడు నిలిచిపోయి తనకు తాను పరీక్షించుకును కాక. ఎందుకనగా యూదా గోత్రపు సింహము గర్జించినది అది నిజమైన వాక్యము. ప్రవక్తల యుద్ధకు వచ్చుచున్నది. మాట్లాడు, కేకల వేయు, మరుమనసు పొందు. అది ఆలస్యము కాకమునుపే వెనుతిరుగు అని కేకల వేయము. దేవా, వర్తమానము టేప్ మీద నీకు అప్పజెప్పుకుంటున్నాను, మరియు ఈ కాన్పించుచున్న సభికులను నీకు అప్పజెప్పుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ టేప్ వినినవారు లేక స్వరం యొక్క శబ్దాన్ని విన్నవారు ఆలస్యము కాక మనపై వారు తిరిగి పశ్చాత్తపడాలని దేవుని కుమారులను కుమార్తెలను పిలిచి నీవు వారిని అంగీకరించదవని నమ్మి నీకు అప్పజెప్తున్నాను. ప్రభువా, నీవు ఆమోసును పంపినట్లయితే అదే దానిని అతడు కేకలు వేసింది. అయితే అతడు దేవుని ప్రవక్త అయితే వాక్యమును పంపించిన వాడు అతడవుతాడు. అతడు వాక్యము ద్వారా పంపించబడ్డాడు, వాక్యముతో పంపబడ్డాడు, వాక్యమే అయ్యున్నాడు అతడు. ప్రభువా, యేసుక్రీస్తు నమ్మున అది జరిగిన కాక. ఆమేన్.